సభికు రాతకాలవెలి శుభాలు మీకు. మన ప్రభుత్వం మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. నిన్ను ఆరాధన చేయుటకు ఈ సమయంలో ఈ ఉదయ వేళలో ఎవరైతే దైవికంగా దీన్ని నిర్ణయించారో అట్టివాడైన మహోన్నతుడు దేవా, ఆకాశానికి భూమికిని సృష్టికర్తకు నీవే ఉన్నావు ప్రభువా. మా హృదయములందు మాకు మేముగా నీ యొక్క దైవిక చిత్తములకు సంపూర్తిగా సమర్పణ చేసుకుందుము కాక అశుద్ధాత్మాలు కార్యహరణ చేస్తూ మేము తెలుసుకోవాలని నీవు కోరినది తీసుకుని వచ్చును కాక. మేము నీకు నిజమైన ప్రతిధులుగాను నిజ క్రైస్తవులుగాను ఉండవాలన్నదే మా యొక్క తృష్ణ. నీ కొరకై మేము కనిపెడుతూ ఉండగా మీరు దీన్ని మాకు అనుగ్రహించగలరా. యేసు నామమున ఆమేన్. అవును, మహారాజు యొక్క పరిచర్యలో మరలా ఈ ప్రాతకాలమే మేము ఇక్కడ ఉండినందుకై మనం ఎంతగానో సంతోషిస్తున్నాము. ప్రజలకు మరలా స్థలాన్ని మేము చేకూర్చలేనందుకు మేము చింతిస్తున్నాం. అయితే పరిస్థితులకు అనుగుణంగా మా శక్తి కొలది మేము ప్రయత్నం చేస్తాము. ఇక్కడ అనేకమైన చేతి రుమాళ్లు, పలు విధాలైన ప్రార్థనా విన్నపాలు ఇక్కడ పెట్టబడి ఉన్నవి. నేను వాటిని ఒక ప్రక్కన పెడుతున్నాను, వాటి నేను మరచున్నానని కాదు. ఈ రాత్రి వాటి నిమిత్తమై ప్రార్థన చేస్తాను. నేను ఈ ఉదయం, ఆ తర్వాత ఈ రాత్రి కూడా ప్రార్థిస్తాను. అడి తర్వాత నేను ప్రార్థించి స్వస్థత కొరకై దేవుని ఆత్మకై కనిపెడతాను. ఆ విధంగా చేతి రుమాళ్లు మొదలగు వాటి కొరకై నేను ప్రార్థించగలుగుతాను. ప్రత్యేక వినపల నిమిత్తమైతే ప్రతి ఒక్కరికి బిల్లి ఇచ్చాడు. అవి సుమారు 300 ఉంటవి. వాటిని అలాగే గదులకే వదిలిపెట్టాను. తుషారా, నేను ప్రతి ఒక్కరిని సమీపించులాగున త్వరగా ప్రతి ఒక్కరిని చేరుకోగలుగుతాను. వాటిని ఎంత త్వరగా తీసుకురావాలో అంత త్వరగా తెస్తాను. వాటిని ఒక్కసారి తీసుకోలేను. అలాగే లోపలికి వెళ్లి ఒకటి అలా తీసుకుని ప్రభువా ఇదా ఇదా అని చెప్తాను. ఎందుకంటే అందరు కూడా నిజంగా అక్కలతో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అనుమానము లేదు. దాని గురించి మనం మాట్లాడాలి. ఇది తెలుసా, కొన్నిసార్లు నేను చదివిన ఒక దాని గురించి అది నా హృదయంలో భద్రపడదీటిగా పరిశుద్ధాత్మ ఒకటి చెబుతాడు. దాని కొరకు మళ్ళా వెళ్లిపోయి దాన్ని వెతికే వరకు వేటాడుతాను. లేట్లయితే జాగ్రత్తగా తీసుకుంటాను. ఈ ఉదయ వేళలో మరొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. దేశంలోని ఇతరత్ర ప్రాంతంలో ఉన్న వారికి కూడా శుభాలు తెలుపుకుంటున్నాను. ఈ టెలిఫోన్ కుక్కెమ ద్వారా ఈ ఉదయం వీరందరికీ శుభములు తెలుపుకొరుచున్నాము. న్యూయార్క్ సిటీ, బీమౌంట్, టెక్సాస్, ప్రెస్కాట్, అరిజోనా, ట్యూసన్ అరిజోనా, శాన్జోస్ కాలిఫోర్నియా, కాన్కెట్, గెయిన్స్విల్ జార్జియా, న్యూ ఆల్బనీ, ఇండియానా దేశంలోని ఇతర భాగాలకు కూడా మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభములు. ఈ ఉదయం ఇండియానాలో ఇది సుందరమైన ఉదయవేళ. గత రాత్రి మనకు వర్షం పడి వాతావరణం చల్లార్చింది. మందిరమంతా కూడా నిండిపోయి ఆదివారం బడి పాఠము కొరకు ప్రతి ఒక్కరూ అత్యాశతో ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క సమృద్ధి ఆశీర్వాదాలు అక్కడున్న మీ అందరి మీద ఉండునని నేను నమ్ముతున్నాను. ఎంత త్వరగానైతే అంత త్వరగా మనమందరము ఒక చోట చేరుకోలాగున ఒక మార్గాన్ని చేకూర్చగలమని నిరీక్షించుచున్నాము. ఒక పెద్ద టెంట్ క్రింద బైబిల్ గ్రంథంలోని ఆఖరి 7 పాత్రల గురించి మాట్లాడాలని ప్రేరేపించబడుతున్నాను. అందును బట్టి ఈ ఉదయం ఒక సుదీర్ఘ పాఠాన్ని గురించి ఎక్కువ కాలాన్ని తీసుకోవద్దు. నేనేమి చెప్పాలో అని తలచుచు ప్రభును అడిగాను. మనకున్నటువంటి వాటిలో ఇదే ఆఖరి కూడిక కబోలు అని తలంచి అలా అడిగితేని, ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. కాలిఫోర్నియాని గురించి నేను ముందుగా చెప్పిన దాని ప్రకారంగా అక్కడున్న ఇండ్లు, స్థలాలు గంటకు 30 అంగుళాల చొప్పున కృంగిపోతున్నవి. దూలాలు మొదలగనే బ్రదలైపోతున్నవి. దాన్ని ఎవరు చేస్తున్నారో వారికి తెలియదు. మనము అంతములో ఉన్నాము. వందలు వేలు డాలర్ల హెచ్చించి కట్టిన ఇళ్లు మునిగిపోతున్నవి. పేపర్లలో పెద్ద ఆరంభ శీర్షికలు బొమ్మలతో వ్రాసరి ఈ రాత్రికి తీసుకురావాలనుకుంటున్నాను. దాని గురించి ఈ రాత్రి ఒకటి మాట్లాడుతాను. ఆ తర్వాత ఈ రాత్రి లోగురుకు ప్రార్థన ఉంటుంది. ఈ మధ్యాహ్నం 5, 6 లేక ఏదవుతుందో రండి. పెందలెక్కడ ఆరంభించాలనుకుంటున్నాను. ప్రజలు పెందలెక్కడ వెళ్లిపోతారు. మీ ప్రార్థనా కాలంలో మీరు పుచ్చుకోగలుగుతారు. ప్రభుచితమైతే ఈ రాత్రి రోగుల కొరకు మేము ప్రార్థిస్తాం. నేను ఇక్కడ ఏమి చెప్పితేనో దానికి ఒక దినాన్ని నేను లెక్క అప్పచెప్పవలసిన వాడిని ఉంటున్నాను. నేనేమి చేయాలి అని ప్రార్థనా పూర్వకంగా తలంచిన తర్వాత నేను పరిశుద్ధాత్మను బట్టి నడిపించబడి ఇలా తీర్మానం చేసుకున్నాను. ప్రవచనమును గుర్చి మాట్లాడుటకు నేను నిర్ణయించుకున్నాను. మనకది తెలియపరచబడుట. చూశారా, మనకది తెలియపరచబడకపోతే, ఏదైనా అది అలాగే జరిగినట్లయితే దాన్ని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దాన్ని మనకు తెలియచేసి ఒచ్చు ప్రజలకు హెచ్చరిక చేయును. దేవుడు మొదట తన దాసులకు ప్రవక్తలకు తెలియచేయకుండా ఆయన ఏది చెయ్యడు అని తెలియజెప్తుంది. తెలుసా, రాబో సంగతుల గురించి యేసు ప్రజలు ఎంతగానో హెచ్చరించాడు. జరగబో విషయాల గురించి ప్రవక్తలు ప్రజలు ఎంతగానో హెచ్చరించారు. మనము నివసిస్తున్న ఈ గంభీరమైన గడియలో మనమే యుగములో నివసిస్తున్నామో, మనం ఎటువంటి యుగములో నివసిస్తున్నామో, ఈ యుగానికి ఏమి సంభవించనైనదో తెలుసుకుంటుకై అది మనల్ని తబ్బిబులు చేస్తున్నది. కాబట్టి ఇలాంటి వింతైన విషయాలను మనం అనేక సార్లు చదివింటాము. నేను ఉదయం ప్రజలతో నేను దీని మాట్లాడుకొనుకై అది నా హృదయాన్ని సంధింపచేసినది. మనమిప్పుడు మన యొక్క బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయములో వాక్య భాగాన్ని చదువుకుందాం. క్షమించండి, మన పాఠానికి పాఠ్యాంశానికి పొందుకునే సందర్భ భాగము గుర్తుంచుకునండి. మెల్లగా బైబిల్ తరగతి వలె దీన్ని మేము బోధించుకుందాం. మనం బోధించుకుందాం. మీ యొక్క పేపర్లు పెన్సిల్లు తీసుకునండి. మీరు వీటన్ని స్వీకరిస్తారని నేను చాలా చాలా లేఖనాలు వ్రాసుకున్నాను. ఇది ఒక ఆదివార బడి లాగుంటుంది కాబట్టి ఇంటికి వెళ్లి వాటిని చదవండి. మనం జీవిస్తున్న ఘడియల్లో మనం హెచ్చరించబడుతూ సంక్షిప్త పొందులాగున మనగవి చేయగలవు. పరిశుద్ధ మత్తయి సువార్త పుస్తకంలో నుండి, క్షమించండి, 24వ అధ్యాయము 15వ వచనం నుండి ఆయన వాక్య భాగాన్ని చదవాలని ఆశిస్తున్నాను.
Whoso readeth, let him understand. Then let them which are in Judea flee into the mountains. Let him which is on the housetop not come down to take anything out of his house.
ప్రవక్తిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిలచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు, పొలములో ఉండేవాడు తన బట్ట తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పలుచువారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలిగిన కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతినమందైనను సంభవించకుండవలనే ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ జరగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినలా ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన నమ్మకుడు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తల వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచికలను మహత్కారంలో కనపరిచేదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను, కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మేరకు తూర్పున పుట్టి పడమర వరకు ఇలాగూ కనబడిదో అలాగే మనిషి కుమారి రాకడీ ఉండును. హీనుకు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. పాఠము కొరకై 24వ వచనం తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ ఉదయవేళ ఆదివారం బడి పాఠంగా ఈ వచనాన్ని ప్రత్యేకించి తీసుకుంటాను. మరలా నేను దీన్ని చదువునప్పుడు జాగ్రత్తగా వినండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచికలను మహత్ కార్యములను కలపరచెదరు. ఈ ఉదయవేళ పాఠము కొరకు నేను పాఠ్యాంశము కొరకు అంత్యకాల అభిషక్తులు అని తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఆ పాఠాన్ని లేక ఆ పాఠ్యాంశాన్ని నేను తీసుకుంటున్నాను. అంత్యకాల మందలి అభిషక్తులు అంత్యకాల మంది మనం విశ్వస్తున్నామని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి కూడా లేఖనాలు చదువుతున్న వ్యక్తి ప్రపంచం యొక్క చరిత్ర అంత్యకాలంలో మనం జీవిస్తున్నామని విశ్వాసికి తెలుసు. దాని గురించి వ్రాయటం వల్ల ప్రయోజనం లేదు. ఎందువల్లంటే ఎవరు కూడా దాన్ని చదవరు. ఇది కాలం యొక్క అంతము. మరి అదెప్పుడో నాకు తెలియదు. అదెంత కాలం ఉంటుందో చిట్టు చివరికి పరలోక మందల దేవదూతలకు కూడా ఆ ఘడియ నిమిషము కూడా తెలియదు. అయితే ఈ సంగతులు జరిగినప్పుడు మీ తలలు పైకెత్తుకోండి, ఎందుకనగా మీ విడుదల సమీపించి ఉన్నది అని ప్రభువైన యేసు ద్వారా మనకు చెప్పబడి ఉండెను. ఏమి సమీపిస్తుందో నాకు తెలియదు. నేటి రోజున శాస్త్రజ్ఞులు టెలివిజన్ లో ఇలా చెప్పారు, వేల వేల మైళ్లు భూమిలో బీటలు వారి అది మునిగిపోవడానికి సంసిద్ధంగా ఉన్నదని వారు చెప్పారు. అదెక్కడ మునిగిపోతుందా? లాస్ ఏంజల్స్ పశ్చిమ తీరం అని అతనికి ప్రశ్న వేయబడినది. రాడార్ను అది ఏ విధంగా వెంబడించినదో మీలో అనేకులు చూచి ఉంటారు. సాన్ జోస్ క్రింద భాగాన తగిలిపోయి అలస్కా మీదుగా దాటిపోయినది. సముద్ర మట్టానికి 200 మైళ్ల దూరం ఉన్న అల్లుటియా ద్వీపంలో వరకు అది వెళ్లిపోయినది. తిరిగి శాండిగో వరకు తిరిగి వచ్చి లాస్ ఏంజల్స్ వెనుక వరకు వచ్చి ఎంతో గొప్ప ప్రదక్షిణ అది. ఈ లోతైన ఖాళీ అయిన సుడిగుండాలు అగ్నిపర్వతాలను ఢీకొని తద్వారా మనకు భూకంపాలు కలుగుతున్నవి. నేనా పేర్లు పిలవను, వారైతే పిలిచారు. ఎలాగైతేనే అది కదలనప్పుడు సంవత్సరాల తరబడిగా మనకు కలుగుచున్న భూకంపాలు తద్వారా మనకు కలుగుచున్నవి. ఇప్పుడంతా పగుళ్ళు బారి ఉన్నది. అది కూలిపోగలుగుతుందా అని ఒక వ్యక్తి నన్ను అడిగారు. అతను చెప్పాడు, కూలిపోగలుగుతుందా? కాదు, కూలిపోతుంది. బహుశా మన తరంలో కాకపోవచ్చును. మరో 5 నిమిషాల్లో గాని లేక మరో 5 సంవత్సరాల్లో గాని ఎప్పుడైనది మనకు అది తప్పక తెలియదు. ఈ వారంలో నాకు పంపించమైన వార్తాపత్రికల్లో $100,000 నిర్మితమైన ఇండ్లు పగిలి బీట్లు వారినది, ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లిపోతున్నారు అని ప్రాముఖ్య వార్తగా అందులో ప్రకటమైనది. దాన్ని ఏ విధంగా నిలుపు చేయాలో వారికి తెలియట్లేదు. దాన్ని నిలుపు చేసే మార్గమే లేదు. చూశారా, దేవుడు ఏది చేయాలనుకుంటే అది ఆయన చేయగలడు. అది ఏ విధంగా చేయాలో ఎవ్వరూ చెప్పనవసరం లేదు. నీవు ఇళ్ల నిర్మాణం చేస్తావు, నీవు శాస్త్రీయమైన వాటిని తయారు చేస్తావు. దేవుడు శాస్త్రానికి సృష్టికర్త. మరి ఏ విధంగా నీవు ఆయన నిలుపు చేయగలుగుతావు? ఆయన తన తలంచట్లయితే ఈ ఉదయవేళలోనే ఈగల ద్వారా భూమిని ఆయన నాశనం చేయగలడు. గ్రహించని మీరు, ఆయన మాట్లాడి ఈగలను పుట్టించగలడు. ఒక్క అర్ధగంట వ్యవధిలో అవి 40 మైళ్ళ ఎత్తుగా ఉత్పన్నము కాగలుగుతాయి. చూడండి, అక్కడికక్కడే భూమిపై జల్లును మెరిగివేయగలుగుతాయి. ఆయన దేవుడు. ఆయన తనకి ఇష్టం వచ్చిన రీతిగా ఆయన చేయగలుగుతాడు. ఆయనకు ఆయనే సర్వసత్తాధికారుడు. దేవుడు సుమా, మనం నివసిస్తున్న ఈ ఘడియలోని బహువిస్తారమైన సాక్షాధారాలన్నీ మనం చూస్తున్నప్పుడు ముద్దలో ఇవ్వబడి ఉన్నవి కాబట్టి, వీటిలోని సత్యానంతా తెలుసుకున్న విలువైనది కాబట్టి, వీటన్నిటినీ బయటకు లాగి మరలా మరలా తెలుసుకోండు మంచిదని అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ మనం చూచడం కొరకు మన కొరకు ఆయన ఎంతో కృప చూపి మన ఎలా దేవుడు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి అలాగే చేయగలుగుతాం. మత్తయి 24లో యేసు వినియోగించినటువంటి పదము క్రీస్తులు, CHRISTS అనుదాన్ని మీరు గమనించాలని నేను కోరుతున్నాను. క్రీస్తు కాదు, క్రీస్తులు బహువచనము, ఏకవచనము కాదు, క్రీస్తులు. కాబట్టి క్రీస్తున్న మాటకి అర్థం అభిషేకించబడిన వాడు, అభిషేక్తుడు అని అర్థం. అది అభిషేకించబడిన వాడు అయినట్లయితే ఒకరు మాత్రమే కాదు, అనేకులైన అభిషేకించబడిన వారున్నారు. గమనించండి, అయినట్లయితే ఆయన దాన్ని విశదపరిచినట్లయితే దాన్ని కొద్దిగానో మరింతగానో విశదంగా తెలుసుకుందాము. కడవర దినాల్లో అబద్ధముగా అభిషేకించమన్నారు వచ్చేదరు అని ఆయన చెప్పి ఉన్నాడు. అది ఎంతగానో అసాధారణంగా కనిపిస్తుంది. చూడండి, అభిషక్తుడు అను మాటను చూడండి. దాని ప్రక్కనే ఉన్నట్టు మాటలు గ్రహించండి. అబద్ధ ప్రవక్తలు, PROPHETS, ప్రాఫిట్స్, ప్రవక్తలు, బహువచనము. అభిషేకించబడినవాడు అనగా ఒక వర్తమానాన్ని కలిగి ఉన్నవాడు అతడు. వర్తమానాన్ని బహిరంగపరచుటకు ఒకే ఒక మార్గము అతడు అభిషేకించబడిన దాన్ని బట్టి జరుగును. అది అభిషేకించబడిన ప్రవక్తయి ఉంటాడు. అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను వచ్చెదరు. ఒక ప్రవక్త తన వర్తమానమేదో దానినే బోధిస్తాడు. అభిషేకించబడిన బోధకులు, కాని అబద్ధ బోధులు బోధించుటకు అభిషేకించబడిన వారు వారు. అభిషేకించబడిన వారు క్రీస్తులు బహువచనము, ప్రవక్తలు బహువచనము. క్రీస్తును మాట ఏదైనా ఉన్నట్లయితే ఏకవచనం, అలాంటప్పుడు వీరు అభిషేకించబడిన వారే అవుతారు. వారు బోధించే బోధ ప్రవచనం అవుతుంది. అది వ్యత్యాసంగా ఉంటుంది, ఎందుకంటే వారు అభిషేకించబడిన వారు కాబట్టి. అభిషేక్తులు, సరే, ఇది ఒక ఆదివారం పడి పాఠము. దీని వాస్తవమైందనేగా తెలుసుకుందాము. లేఖనాల ద్వారా తెలుసుకుందాం. దాని గురించి ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టి కాదు సుమా, కానీ లేఖనాలు చదువుట ద్వారా తెలుసుకుందాము. ఇది ఎలాగ సాధ్యము అని నీవు అడగవచ్చు. వారెవరై ఉంటున్నారు? క్రీస్తులు, CHRISTS, అభిషేకించబడిన క్రీస్తులు మరియు అబద్ధ ప్రవక్తలు. అభిషేకించబడిన వారే అయితే అబద్ధము ప్రవక్తలు వారు. యేసు ఇలాగూ చెప్పాడు, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడును అని. మరిప్పుడు ఒకరు నాతో ఈ విధంగా అడగవచ్చు, వారి పైన అభిషేకము అది పరిశుద్ధాత్మక అభిషేకమా అని అడగవచ్చు. అవునండి, వాస్తవమైన దేవుని యొక్క పరిశుద్ధాత్మయే ఆ వ్యక్తి పైన ఉంటుంది. అయినప్పటికీ వారు అబద్ధికులు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన చెప్పిందేదో చూడండి. వారు సూచికలను మహత్కాలములను చేయుదురు. అందువల్ల సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సహితము మోసపుచ్చబడదరు. నిజమైన పరిశుద్ధాత్మ చేతనే వారు అభిషేకించబడియుండిరి. ఇది అవివేకంగా వినబడుతుందని నాకు తెలుసు. అయితే మనము వ్యవధిని తీసుకుని వాక్యము ద్వారా విశదపరుద్దాం. అప్పుడు అది సత్యమని యెహోవాయలాగు సెలవిచ్చుచున్నాడని తెలియబడుతుంది. మనం ఇప్పుడు ఒక నిమిషం మన బైబిల్ను తెరిచి మత్తయి సువార్త 5:45 కొద్ది నిమిషాలు ఈ లేఖనాలు చదివి చూద్దాం. అటు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కాబట్టి అవన్నీ మీరు చదవలేకపోయినట్లయితే, మనం ఇక్కడ నుండి ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత బైబిల్ తెరిచి అవి చదవండి. బైబిల్ దాన్ని గూర్చి ఏమని చెప్తుందో మీరు చదవండి. ఇప్పుడు ప్రాథమిక సత్యం కొరకు కాలాన్ని వినియోగించుకుందాం. ఎందువల్లంటే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే పట్టికను నేను చూశాను కాబట్టి. పరిశుద్ధాత్మ ఒక అబద్ధ బోధకుణ్ణి ఎలాగో అభిషేకిస్తుంది. అదే యేసు ఏమి చెప్పాడో అలాగే జరుగుతుంది. ఇప్పుడు మత్తయి సువార్త 5:45 నుండి చదువుకుందాం. దాని కొద్దిగా ముందుగా 44 నుండి. నేను మీతో చెప్పుడుదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మంచివారి మీద ఏ విధంగా వర్షము కురియుచున్నదో అలాగే చెడ్డవారి మీద కూడా కురియుచున్నది. ఇప్పుడు దీన్ని వెంబడిస్తూనే దీనికి సంబంధించిన మరి ఒక ప్రవచనము హెబ్రీ పత్రిక 6:10 తెరుద్దాం. దీన్ని వెంబడిస్తున్న మరి ఒక వచనమే యేసు ఏమి చెప్పినాడో పౌలు దాన్ని మనస్సుకు తెచ్చుచున్నాడు. ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు, దూరంగా ఉన్నటువంటి బ్రాడ్కాస్ట్ లో ఉన్న మీరు మీ బైబిల్ చిన్న కాగిత ముక్కలు తీసుకుని ఇది చూడండి. హెబ్రీ 6వ అధ్యాయం పౌలు వారికి పోలికలు గుర్తులు చెబుతూ హెబ్రీలకి దేవుడు రాస్తూ ఉన్నాడు. యూదా మతములో నుండి క్రైస్తవులోనికి వారికి తెచ్చుచూ రాస్తున్నాడు. రాబోతున్న క్రొత్త సంగతులకు పాతవి ఎలాగో ముంగుర్తులో వాటిని చూయిచుచూ రాస్తున్నాడు. హెబ్రీ 6వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిర్జీవికులను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మును గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును, అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన ఏకవచనం మూలోపదేశం మాని సంపూర్ణ ఒకటికు సాగిపోదాం. దేవుడు సెలవిచ్చిన మనం అలాగూ చేయదు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలేవారై ఒక్క నిమిషం మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. వరము వరములు కాదు, అది గమనించారా? పరలోక సంబంధమైన వరములలో పాలేవారా? కాని పరలోక సంబంధమైన వరము ఏకవచనం, క్రీస్తు ఏకవచనం, వరము ఏకవచనం. పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలేవారై దేవుని దివ్య వాక్యముని రుచి చూచినది ఏంటి? దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సెలవు వేయచు బాహటముగా ఆయన అవమానపరచుచున్నారు. వినండి, ఇట్లనిగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. ముళ్ళతుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగినీడలా అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగును, తుదగది కాల్చివేయబడును. తిరిగి దాని మత్తయి సువార్త 5:45 పోల్చుచూడు. గమనించు, యేసు ఇలాగూ చెప్పాడు, వర్షము సూర్యరశ్మి భూమిపైకి పంపబడెను. ఎందుకది పంపబడుతున్నదినగా భూమిపైన ప్రజలకు ఆహారము తదితరమైన వాటి సమకూర్చబడు కనుకై దేవుడు పంపుచుటని యేసు చెప్పాడు. ఆహారమును ఆకుకూరలను సిద్ధపరచడం కొరకై వర్షము పంపించబడుతున్నది. పొలములోని గురుగులు కలుపు మొక్కలు అదే వర్షాన్ని త్రాగుతున్నవి. గోధుమ పెరుగుట వలన అదే వర్షము చేయుచున్నది. కలుపు మొక్కలు పెరుగుటకును అదే వర్షము ఆ పనినే చేస్తున్నది. ఒకప్పుడు నేను మొట్టమొదటి పెంతుకుస్తువాన్ని కలిసినప్పుడు ఎటువంటి గంభీరమైన వర్తమానం నాకది అందించినది. అది నాకెంతగానో గొప్ప వర్తమానం అయింటున్నది. అంతక్రితం భాషల మాట్లాడట నేనెన్నడూ వినలేదు. నేను ఇద్దరు మనుషులను చూశాను. ఒకరు అందులో భాషలతో మాట్లాడుతున్నాడు, మరొకరు దాని అర్థం చెప్తున్నాడు. ఒకరు మార్చి ఒకరు అలా చేస్తున్నారు. సత్యం తెప్తే ఈ రాత్రి వేళ అనేకులు మరు మనసు పొందుతారు. స్త్రీలు పురుషులు కూడా ప్రజలు లేచి వేదిక యుద్ధకు వెడతారు. ఆహా, ఎంత మహిమకరంగా ఉంది అని నేను అనుకున్నాను. అటు తర్వాత పరిశుద్ధాత్మక చిన్న వరముతో నేను ఆ వ్యక్తులతో మాట్లాడాను. ఏ విధంగా తెలుసా? ఆత్మ వివేచనతో కొద్దిగా తెలుసుకుంటూ మాట్లాడాను. అందులో ఒకరు వాస్తవమైన క్రైస్తవుడు, నిజమైన క్రీస్తు సేవకుడు. ఆ మరొకడు వేషధారైన వాడు. అందులో మరొకడు వేషధారైన వాడు. అతడు నల్ల వెంట్రుకలతో ఉన్న చెడ్డ స్త్రీతో సాంగత్యం కలిగిండి అలాగే ఉంటూ పిల్లలు కని ఉన్నాడు. దర్శనంలో అదే విషయము నిజమైన విషయంగా తెలియనది, ఉపేక్షించవలసింది కాదు ఇది. దాన్ని గూర్చి నేను అతనితో మాట్లాడాను. అతను నా వైపు చూచి ఆ భవనముల నుండి వెళ్లిపోయాడు. ఇప్పుడు నేను సందిగ్ధావస్థలో పడిపోయాను. అది నిజం, దేవదూతల దగ్గరికే నేను వచ్చానే అని అనుకున్నాను. నేను దయ్యాల మధ్య కాదు కదా, నే ఉంటుంది అని ఆశ్చర్యపోయాను. ఇది ఎలాగ సాధ్యము? అది నేను అర్థం చేసుకోలేకపోయాను. కొన్ని సంవత్సరాల తరబడిగా నేను ఆ విషయాన్ని గుర్చి నిశ్శబ్దంగా ఉండిపోతుంది. నా యొక్క కుమార్తె వెంట వెళ్ళుచున్న జార్జ్ స్మిత్, మేము ఎక్కడైతే నేను ప్రార్థించుటకుపై వెళుతూ ఉంటేనో అక్కడికి మేము ఆ మిల్లు దగ్గరకు మేము వెళ్తిమి. అక్కడ 2 దినాలున్న తర్వాత పరిశుద్ధాత్మ ఈ లేఖనాన్ని నాకు జ్ఞప్తికి తెచ్చున్నది. భూమి తన మీద తరచుగా కొని వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను అదే వర్షం వల్ల బ్రతుకును. మత్తు దగ్గరి కొల్చివేయబడుతుంది. దేవుని యొక్క ఒకే ఒక జీవధారణ వలన బ్రతుకును. అప్పుడు నేనది అర్థం చేసుకున్నాను, వారి ఫలముల వలన వారు తెలియబరచబడుదురు అని యేసు చెప్పాడు. కనుక ఇప్పుడు ప్రకృతి సంబంధమైన శాకధాన్యములు భూపైన పడుటకై వర్షం పడుతుంది. నిత్య జీవాలను గురించి ఆత్మ సంబంధమైన వర్షమునకు అది పోలికి అయి సంఘం పైన పడుతున్నది. దాని మనం తొలకర వర్షమని, కడవర వర్షమని పిలుస్తున్నాము. అది దేవుని యొక్క ఆత్మలో నుండి ఆయన సంఘం పైన కురమరించబడుతున్న ఒక వర్షం. అది గమనించు, ఇక్కడ ఒక వింతైన విషయం ఉంటుంది. చూడండి, వారి యొక్క విత్తనాలు భూమిలోకి వెళ్లిపోయి ఎలాగైతేనే అక్కడికి చేరుకుంటవి. అవి ప్రారంభము నుండి కూడా ముళ్ళతుప్పులే. అయితే గోధుమ అక్కడ భూమిలోనికి పడిపోతుంది, అలాగే కురమొక్కలు, అవి కురమొక్కలుగానే ఆరంభంలో అక్కడ ఉంటున్నవి. తిరిగి ప్రతి కురమొక్క కూడా ప్రత్యుత్పత్తి చెంది అది ఆరంభములో ఉన్నదేనని చూపించబడుతుంది. సాధ్యమైతే ఏర్పాటునందిన వారిని సహితము వారు మోసం చేస్తారు. ఒకే వర్షాన్ని వారు త్రాగుతారు, ఒకే ఆశీర్వాదాన్ని స్వీకరిస్తారు, ఒకే సూచిక్రియలు, ఒకే అద్భుతాలు చేస్తారు. చూశారా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచబరుస్తారు, మోసం చేస్తారు. ఇప్పుడు ఒక ముళ్ళతుప్ప మరొక ముళ్ళతుప్పకు సహాయం పడలేదు, గోధుమ మరొక గోధుమకు సహాయం చేయలేదు. ఆరంభములో దేవుడు వాటికేది నిర్ణయించాడో అదే అవి చేస్తవి. అది ఏర్పాటు చెంది ఇంటి ద్వారా అలా చేస్తవి. ఒకే వర్షం ఉదయవేళలో సూర్యుడు ఉదయించి భూమిపైన వ్యాపిస్తాడు. మనం నివసిస్తున్న భూమిపైన ఈ దినాన అది జరుగుతున్నది. ఏ సూర్యుడైతే తూర్పు దిశ ఉదయిస్తాడో అదే సూర్యుడు పడమర దిశ అస్తమిస్తాడు. భూమి దున్న వర్షం విత్తనము పరివక్త చెందుట కొరకై సూర్యుడు ఉదయిస్తాడు. ఆ భూమిపై నుండి మన దేహాలు కూడా నిర్మాణమైనవి. మనం చనిపోయిన పదార్థాల వల్ల మనం జీవిస్తున్నాము. నీవు బ్రతకాలంటే అదొక్కటే మార్గం. ప్రకృతి రీత్యా నీవు జీవించాలంటే ప్రతిరోజు ఏదో ఒకటి చావాలి. ప్రకృతి సంబంధమైన జీవితంలో చనిపోయిన పదార్థం వల్ల నీ దేహము జీవించవలసి ఉంటున్నది. నిజమేనా? అలాంటప్పుడు నీ కొరకు ఒకటి చనిపోవలసి ఉన్నది. ఆత్మ సంబంధమైన జీవితము నీవు జీవించిన కొరకై మానము జీవించిన కొరకై దేవుడే శరీరధారై చనిపోయాడు. ఈ లోకములో ఒక సంఘము గాని ఇక మరేదో గాని నేను రక్షించలేదు. దేవుడు తప్ప జీవించుటకు అదొక్కటే మార్గము. ఇప్పుడు లేఖనాలలోకి పరిగెత్తుదాం. యేసే వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యమున్నెను, వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యమున్నెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం శరీరధారి జీవించి మన మధ్య నివసించెను. భౌతికంగా మనుషులు టోల మాత్రము కాదు గాని జీవించేది, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చూడండి, అలాంటప్పుడు వాక్యము ద్వారా మనం జీవిస్తున్నాం. అది దేవుడే. సూర్యుడు వ్యాప్తి చెంది విత్తనాన్ని పరిపక్వత చేస్తాడు. అదంతా ఒక్కసారిగానే పరిపక్వతను నీవు చేయలేవు. అది అలాగే వెళ్తూ ముదిరిపోతూ అది నిండుగా కంకి రూపము పొందే వరకు పరిపక్వతను చెందుతుంది. ఆ విధంగానే నేడు కూడా సంఘము అంతే. ఆ వెనకాల చీకటి కాలంలో బాల్య దశలో అది ఆరంభించినది. అది ఎక్కడ నేలలో ఉన్నది. ఇప్పుడు అది పరిపక్వత పెరిగినది. సంపూర్ణంగా నీవు దాన్ని చూడగలవు. ప్రకృతిలో దేవుడు ఇలాగ దాన్ని చేయుచున్నది నీవు చూడగలుగుతావు. ప్రకృతి నీవు కదిలించలేవు. అదిగో ఆ మహాసముద్రంలో బాంబులు వేస్తాం, దాన్ని ఆటం బాంబుల చేత గలిబిలి చేస్తాం. నీవు ఆ మట్టి అంతా ఒక్కసారిగా గలిబిలి చేసి ముంచేస్తావు. చెట్లను నీవు కొట్టేస్తావు, తుఫాను నీ పైకి వచ్చేస్తావి, నదులకు ఆనకట్టలు కడతావు, అవి పొల్లి పారిపోతావి. దేవుడు ఏ విధంగా కార్యకలాపాలను చేస్తున్నాడో అవి నీవు తెలుసుకుని అందులో నిలబడవలసి ఉన్నది. మనం ప్రజలను సంఘంలోనికి సంస్థలోనికి చిందరబదర చేసి కట్టేస్తాం. మనం పొందిందేదో అది చూడు. దాని కొరకై దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో నిలచియుండు. అయితే చూడండి, తిరిగి మన పాఠ్యాంశంలోనికి వెళ్దాం. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షం వర్షింపజేసి ఇక్కడ మత్తయి 24లో యేసు దానిని అంత్యకాలం యొక్క సూచన అని చెప్తున్నాడు. ఇది కడవరి కాలంలోనే తెలియబడవలసిన సూచన అయినట్లయితే అలాంటప్పుడు ముద్రలు ఇవ్వబడిన తర్వాతనే తెలియబడవలసినది. అవునా? అది ఆఖరి కాలం యొక్క గురుతు లేక సూచన ఉంటున్నది. ఈ సంగతులు విన్నప్పుడు అది అంత్యకాలంలోనే జరగవలసి ఉన్నది. అది ఒక సూచన ఉంటున్నది. ఈ విషయాల గురించి ఏర్పాటు ఉందిన వారు సందిగ్ధావస్థలోనికి వెళ్లకుండా అది గురుతై ఉంటున్నది. మీరు గమనిస్తున్నారా? అలాగైతే అది బయలుపరచబడవలసి ఉన్నది. బట్ట బయలు కవలసి ఉన్నది. గమనించు, గోధుమ పంట, కలుపు మొక్కలు రెండు కూడా పరలోకం నుంచి పంపించబడిన ఒకే ఒక అభిషేకము ద్వారానే జీవిస్తవి. దాన్ని గూర్చి అవి రెండు కూడా ఆనందిస్తవి. గ్రీడ్స్ మిల్ వద్ద ఆ రోజు నేను ఉదహించిన దాన్ని ఉదహించుటకు నాకు జ్ఞప్తిస్తుంది. ఆ దర్శనం వచ్చుడు నేను చూశాను. పెద్ద పొలం ఒకటి ఉన్నది, అదంతా కూడా చదును చేయబడి ఉన్నది. విత్తువాడు విత్తనానికి మొదట వెళ్లాడు. దాన్ని మీద ఉంచుతాను. గమనించండి, ఏది ముందు వెళ్తుందో అడు తర్వాత దాన్ని ఏది వెంబడిస్తుందో గమనించండి. ఆ మనుషుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని భూమి ఎందంతటా తిరిగి విత్తనాలు విదుతున్నాడు. ఆ వెనకాల ఒకడ వచ్చి నల్లని వస్త్రాలతో నీచమైన నడికతో తప్పటి రెగులతో ఆయన వెనకాల నడుస్తూ వస్తున్నాడు. పిచ్చి మొక్కల విత్తనాలు విత్తుతున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆ రెండు పంటలు పెరుగుట నేను చూశాను. అవి పెరిగే కొలది ఒకటి గోధుమ, ఇంకొకటి పిచ్చి మొక్కలుగా పెరుగుతూ ఉన్నవి. అప్పుడు కరువు వచ్చినట్టుగా కనిపించినది. అవి రెండు కూడా తల్లవంచి వర్షము కొరకు కేకలు పెడుతున్నవి. అడు తర్వాత భూమి చుట్టూ గొప్ప మేఘములు వచ్చి వర్షం కురిచింది. గోధుమలు తల్ల పైకెత్తుకుని దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్తున్నవి. కలుపు బీజ మొక్కలు తల్ల పైకెత్తుకుని పెద్దగా గొంతు తెచ్చుకుని ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం అని చెప్పుతున్నవి. ఒకే ఒక విధమైన ఫలితాలు. రెండు వాడిపోతున్నవి, రెండు నాశనమైపోతున్నవి, రెండు కూడా మన మధ్య నివసించనయున్నవి. ఆ తర్వాత గోధుమ పంట బయటికి వచ్చి దహముగున్నది. ఎందువల్లంటే అది కూడా ఒకే తోటలో ఉన్నవి, ఒకే పొలములో ఉన్నవి, ఒకే స్థలములో ఉన్నవి. ఒక్క మాదిరిగానే గోధుమలు గురుగులు బయటికి వచ్చేసినవి. గమనించండి, ఒకే విధమైన నీళ్లు గోధుమలను గురుగులను కూడా తడిపు చేసినవి. సుమా ఒకే విధమైన పరిశుద్ధోత్మ సంఘం పైన కురుమరచబడినది. అదే ఆత్మలక్షణకై కలుగు చేయు అపేక్షను, అదే అద్భుతకరము చేయుటకై శక్తిని కలుగు చేయుచున్నది, అదే నీతివంతులపైన కురుమరచబడి ఉన్నది, అదే అనీతివంతులపైన కురుమరచబడి ఉన్నది. ఒకే ఒక ఆత్మ. ఇప్పుడు ఇంకొక రీతిగా నీవు దాన్ని తీసుకుని మత్తయి 24:24 అర్థం చేసుకునలేవు. ఆయన చెప్పారు, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు అభిషిక్తులను వచ్చెదరు అని. నిజమైన దాని చేతనే వారు అభిషేకించబడ్డారు. అయితే దాని మిత్తమై అబద్ధ ప్రవక్తలను, దాని మిత్తమై అబద్ధ బోధకులై ఉంటారు. సత్యమైన ఒక దాని మిత్తమై అబద్ధ బోధకుడిగా ఒక వ్యక్తి ఉండటం వలన ఆ మనుషులకు ఉపయోగం ఏంటి? క్రూరముఖం యొక్క ముద్ర దగ్గరకు కొన్ని నిమిషాల్లో చేరుకోగలకపోతున్నాం. అదే సంఘశాఖని నీవు తెలుసుకోగలుగుతావు. చూడండి, అబద్ధ బోధకులు, అబద్ధ అభిషక్తులు, అభిషేకించబడిన క్రీస్తులు, అయితే అబద్ధపు బోధకులు. దాని గురించి అదుకులు మాత్రమే నీవు చూడగలుగుతావు. కొద్ది కాలం క్రితం ఇక్కడ జరిగిన రీతిగా నేను దీన్ని ఉదహరిస్తున్నాను. నేను దీన్ని ఉదహరించ ఉండవచ్చును, ఎందుకనగా దేశమంతటా దీన్ని మనము తగిలించుకుని ఉన్నాం. ఒకనొక దినాన నేను నా స్నేహితుతో మాట్లాడుతున్నాను. అరిజోనా నుండి ఈ ఉదయం అతని ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అతనికి ఒక నిమ్మకాయల అంటే పులుపుకాయల తోట ఉన్నది. అక్కడ అతనికి ఒక చెట్టు ఉన్నది. అది నారింజ చెట్టే ఉండి అది ద్రాక్ష పండ్లు, నిమ్మ పండ్లు, చింతకాయలు కాయచున్నది. ఆ ఒక్క చెట్టు మీదనే పలు విధాలైన ఫలాలు ఎన్నెన్నో ఉన్నవి. నేను మర్చిపోయాను. నేను అతనితో అది ఎలాగ సాధ్యము అని అడిగాను. అది ఎటువంటి చెట్టు అని ప్రశ్నించాను. ఆ చెట్టు వాస్తవంగా నారింజ చెట్టు అని అతను చెప్పాడు. అయితే ఎందుకు దానిపైన ద్రాక్ష పండ్లు కాచినవి అని అడిగాను. ఎందుకని దానిపై నిమ్మకాయలు కాచినవి అని అడిగాను. అవన్నీ దానికి అంటుకట్టబడినవి అని చెప్పాడతడు. ఓహో, అలాగా అని నేను అనుకున్నాను. సరే, మంచిది. రానున్న సంవత్సరంలో ఆ చెట్టు మరలా కాయ కాయనప్పుడు, కాపు కాయనప్పుడు ఇంకో రకమైన కాయలు కాస్తుందా? అవన్నీ ఒకే సమయంలో పంటకు వచ్చినప్పుడు ఇంకో రకమైన కాయలు అది కాస్తుందా అని అడిగాను. అవన్నీ కూడా నారింజ కాయలనే కాస్తుందా? అది నిర్దిష్టమైన నారింజ చెట్టు అయితే అది అసలైన నారింజ కాయలనే పుట్టిస్తుంది కదండి అని అడిగాను. లేదు లేదండి అని అని చెప్పాడతడు. అంటుకట్టమైన ప్రతి చెట్టు వాటి రకమైన కాయలనిస్తున్నది అని చెప్పాడు. నేను అడిగాను, నిమ్మ కొమ్మ నారింజ చెట్టుకు అంటుకట్టలేట్లయితే నిమ్మకాయలే కాస్తుందా అని అడిగాను. అవునండి అని చెప్పాడు. ద్రాక్ష పండ్ల చెట్టు నారింజ చెట్టుకు అంటుకడితే ద్రాక్షకాయలే కాస్తుందా అని అడిగాను. అవునండి అని చెప్పాడు అతడు. దానికి అంటుకట్టబడిన కొమ్మ స్వభావమే అది అవుతున్నది అని చెప్పాడు అతడు. దేవునికి స్తుతి కలుగునుగాక అని నేను చెప్పాను. అంటే నీ అర్థమేంటి అని అడిగాడు. మరొక ప్రశ్న అని నేను అడిగాను. సరే, ఆ నారింజ చెట్టు మరింకెప్పుడైనా గానీ నారింజ కాయలు కాస్తుందా అని నేను ప్రశ్నించాను. ఆ చెట్టు మరొక కొమ్మను పుట్టించినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది అని చెప్పాడు అతడు. మరొక దానిని అంటుకట్టేప్పుడు కాదు గాని మరొక కొమ్మను అది పుట్టించినప్పుడు మాత్రమే అలా జరుగుతుందని చెప్పాడు. అయితే అవన్నీ కూడా పుల్లడి పండ్లై ఆ పుల్లడి చెట్టు లేక నిమ్మ చెట్టులోని సారము జీవము ద్వారానే బ్రతుకుతేవి అవి. అక్కడేనే ఉన్నావు అని నేను చెప్పాను. మెథడిస్టు ఎప్పుడు కూడా మెథడిస్టు వారినే పుట్టిస్తారు, బాప్టిస్ట్ వారు ఎప్పుడు కూడా బాప్టిస్ట్ వారినే పుట్టిస్తారు, కేథలిక్ వారు ఎప్పుడు కూడా కేథలిక్ వారిని పుట్టిస్తారు. అయితే జీవంగల దేవుని సంఘం అయితే దాని యొక్క వేరుండి క్రీస్తునే పుట్టిస్తుంది. అది ఎల్లప్పుడు కూడా దానికి సంబంధించని ద్రాక్ష తెగునది పుట్టించలేదు. సుమా చూడండి, దానికి నీవు అంటుకట్టలేవు. ప్రతి ఒక్క పులుపు చెట్టు ద్రాక్ష నిమ్మ చింత మరిటువంటి పులుపు చెట్టు అయినప్పటికీ ఆ చెట్టు నుండి వచ్చు సరాన్ని బట్టి జీవించగలదు. ఆ చెట్టు ద్వారానే బ్రతుకుతూ చెట్టు యొక్క అబద్ధ సాక్ష్యాన్ని అది ఇస్తున్నది. అది అర్థం చేసుకుంటున్నారా? వారు ఆ చెట్టు యొక్క నిజమైన సారాన్ని స్వీకరిస్తూ నిజమైన జీవ ద్వారానే బ్రతుకుతారు. ఇప్పుడు మత్తయి 24:24 అదే జీవుడి వారు జీవిస్తూ వారు నిజమైన వారు కారు. ఆ చెట్టును గూర్చి అబద్ధ సాక్ష్యాన్నిస్తున్నారు వారు. అది ఒక నారింజ చెట్టు అయినప్పటికీ అది ఒక పుల్లని చెట్టు. వారు చెప్తారు, ఈ సంఘము ఈ యొక్క సంఘశాఖ క్రీస్తును గూర్చి సాక్ష్యం పలుకుతుంది అని చెప్తారు. వారు వాక్యమును గూర్చి అబద్ధ సాక్ష్యం పలుకుతారు, అబద్ధ బాప్తిస్మ కలిగి ఉంటారు, ఇంకా దేవుని యొక్క శక్తి శిష్యులకు మాత్రమేనే అంటారు. యేసు ఆయన ఇలాగ చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, ఫలించు ప్రతి కొమ్మయు ప్రతి చెట్టులో నుండిన కొమ్మయు అని ఈ విధంగా ప్రభు చెప్పాడు. నిజమైన కొమ్మల నుండి ఈ సూచికలు జరుగును. ఎక్కడా? అది వృక్షమై ఉన్నంత వరకు, అది కొమ్మలను పుట్టిస్తున్నంత వరకు, యుగ పర్యంతం వరకు. నా నామమును దయ్యముల వెళ్ళగొట్టుదురు, కృత భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తిపెట్టుకుందరు, మరణకరమైన ఏదైనను తాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు చెప్పిన వారు స్వస్థత పొందుదురు. మనము నివసిస్తున్న కాలమేదో చూడండి, యేసు చెప్పిందేంటో చూడండి. ఇది అంత్యకాలం అని గుర్తుంచుకునండి. వెనుకటి వెస్లీ వారిది కాదు, ఇది అంత్యకాలం అనేది జరుగుతుంది. ఇప్పుడు లేఖనాన్ని ఇక్కడ పెట్టండి, వాటిని సాక్ష్యం పలకనివ్వండి. లేఖనాలు చూడండి, వాటిలో నిత్యజీవము కలదని మీరు నమ్ముచున్నారు, నన్ను గూర్చేవి సాక్ష్యమిచ్చుచున్నవి అని యేసు చెప్పి ఉన్నాడు. మరో పదాలలో ఈ విధంగా చెప్పవచ్చు, ఈ చెట్టు ఒక కొమ్మను పుట్టించినట్లయితే నేను ద్రాక్షావళిని అనగా చెట్టు, మీరు కొమ్మలు అనగా తీగలు. నాయందు విశ్వాసం ఇచ్చిన వాడు నేను చేసిన కార్యములు చేయను. పరిశుద్ధ యోహాను 14:12 నాయందు నిలుచుండిన వాడు అతనిలో ఆరంభములోనే నా యొక్క వేరు ఉన్నది. ఆ కారణము చేతనే యేసు దావీదు యొక్క వేరును చిగురునై ఉంటున్నాడు. ఆయన దావీదు కంటే ముందుగానే ఉన్నాడు, దావీదులో ఉన్నాడు, దావీదు తరువాత ఉన్నాడు, దావీదు యొక్క వేరు మరియు చిగురునై ఉంటున్నాడు. వేకపు చుక్క, షరణ రోజా, లోయలోయల్లి అల్ఫా ఒమేగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దైవత్వమాయలో శరీరమందు సంపూర్ణంగా నిలిచి ఉన్నది. ఆయనే దావీదు యొక్క వీరుడు చిగురునై ఉంటున్నాడు. ఆయనే ఏర్పాటున్న జీవము, ముందుగా నిర్ణయించబడిన జీవము, నాలో ఉన్నది ఆయనే. ఆరంభము నుండి ఆయనే వాక్యమై ఉన్నాడు. అతడు వచ్చినప్పుడు నా ఫలములు అతడు ఫలించును. పరిశుద్ధ యెహోవాను 14:12. అయితే ఇతరులు కూడా దాని ద్వారానే జీవిస్తారు. క్రైస్తవులని విశ్వాసులని పిలుచుకుంటారు. ప్రభు అపరమని పిలుచు ప్రతివాడు ప్రవేశించడు అని చెప్పబడి ఉన్నది. కనబడి దినాలు ఇది జరగవలసి ఉన్నది, ప్రత్యేకపడవలసి ఉన్నది. దేవుని యొక్క మర్మములు సమాప్తమవునప్పుడు ఇవి జరగవలసి ఉన్నది. కొద్దిసేపు అయిన తర్వాత అవి మనం తెలుసుకుంటాం. ఈ చెట్టు అనగా నిజమైన అబద్ధమైన ద్రాక్షలు, అవి ఏ విధంగా కలిసి పెరుగుతున్నవో సంవత్సరాల తరబడిగా నేను ప్రసంగించినట్టు మీరు విని ఉంటారు. ఒక్కొక్కరిగా తీసుకురాబడి అది తోయించబడినది. కయ్యూను హెబెలు మరొకని రెండు ద్రాక్ష చెట్లై ఒకే బలిపీఠం వద్ద కలిసి కొనినవి. రెండు కూడా భక్తి సంబంధమైనవి, రెండు కూడా అభిషేకించబడినవి, రెండు కూడా ప్రాణాన్ని అపేక్షించినవి, రెండు కూడా ఒకే దేవుని ఆరాధించినవే. ఒకటి అంగీకరించబడినది, మరొకటి తిరస్కరించబడినది. తన యొక్క సహోదరికి వ్యతిరేకంగా అంగీకరించబడినది ఒకటి, దానికి ఒకే ఒక నిదర్శన మార్గమేదనగా అది తన యొక్క సహోదరునికి బయలుపరచబడినది. విశ్వాసము ద్వారానేనని హెబ్రీ 11:11 బైబుల్ చెప్తుంది. విశ్వాసాన్ని బట్టి హెబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. అతను నీతిమంతులను దేవుని చేత సాక్ష్యం పొందెను. ఆయన ఎవరై ఉన్నది? ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను బట్టి యేసు ఇలాగూ అడిగాడు, మనిషి కుమారుడైన నన్ను గుర్చి ప్రజలే మనకు చెప్పుకుంటున్నారు అని అడిగాడు. నీవు జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు చెప్పాడు. సీమోను బరియునా, నీవు ధన్యుడు, రక్త మాంసమును నీకు బయలుపరచలేదు, లోకమున నా తండ్రిని దీనిని నీకు బయలుపరచడు అని చెప్పాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దీని మీద వాక్యమును కూర్చిన నిజమైన ప్రత్యక్షత మీద, మరలా నిజమైన ద్రాక్ష చెట్టు. విశ్వాసాన్ని బట్టి హెబెలు, నీవంటావు అది ప్రత్యక్షత కాదు అని. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా నీకు బయలుపరచబడినది ఒకటి, అది ఇంకా లేదు కాని అది ఉంటుందని నీవు నమ్ముతావు. దేవుని యొక్క చిత్తాన్ని కూర్చిన ప్రత్యక్షతయే విశ్వాసం. అందుచేత ప్రత్యక్షత బట్టి ఏది కలుగుతుంది? ఈనాటి సంఘాలు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను నమ్మవే నమ్మవు. ఏదో ఒక విధమైన పద్ధతిని కూర్చిన మూఢ సిద్ధాంతాలనే వారు నమ్ముతారు. ప్రత్యక్షత వల్ల హెబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణలు అర్పించనని, అతను నీతిమంతుడుగా తీర్చబడినని సాక్ష్యం పొందాను. ఆమేన్. మీరది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మనం ఎక్కడ జీవిస్తున్నామో చూడండి, ఈ ఘడి ఎటువంటిదో చూడండి. కొద్ది కాలం క్రితం నేను ఒక క్రైస్తవ వేదాంతి ఒక పెద్ద మనిషితో నేను మాట్లాడుతున్నాను. అతను అన్నాడు, మిస్టర్ బెనహాం గారు, ప్రతి విధమైన ప్రత్యక్షతలను మేము తిరస్కరిస్తున్నాం. అలాగైతే నువ్వు యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నావు. ఎందువల్లంటే ఆయనే దేవుని యొక్క ప్రత్యక్షత అయింటున్నాడు. దేవుడు మానవ శరీరముతో ప్రత్యక్షమయ్యాడని నేను అతను చెప్పాను. నీవు గ్రహించకపోతే పొగుటుకున్న పడవైపోతావు. నేను ఆయన నమ్మనట్లయితే మీరు మీ పాపముల నుండి చనిపోతారు అని యేసు చెప్పాడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనే. దేవుని ఆత్మ మానవ రూపమున ప్రత్యక్షమయ్యాడు. అది నీవు నమ్మకపోయినట్లయితే నువ్వు పొగుటుకున్న పడబోతావు. ఆయన ఏ మూడో వ్యక్తిగానో రెండో వ్యక్తిగానో దేవుని కంటే మరో వ్యక్తిగానో నీవు చేస్తావు. నీవు పొగుటబడి వాడవే సుమా, నేను ఆయనని మీరు నమ్మనట్లయితే మీరు మీ పాపంలో నుండి చనిపోతారు. ప్రత్యక్షత వారు ఆయన చూడలేకున్నందుకు నేను ఆశ్చర్యపోతున్నాను. నా తండ్రి వాడిని ఆకర్షించే గడి ఎవడన్నా నా ఎదుగురు రాడు. వేరుల్లోనే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎదుగు వత్తురు. చూశారా? మీరు అర్థం చేసుకున్నారు. ఓ, మనం ఆయన ఎంతగా ప్రేమించాలి, ఎంతగా పూజించాలి, ఎంతగా ఆరాధించాలి. ఈ ఆఖరి దినాల్లో ఆత్మిక ఫలమును సుచిత కొరకు, ఫలం యొక్క అంతమును, పెళ్లి కుమార్తెక చెట్టు పరిపక్వ కొరకు, నిజమైన ద్రాక్షావల్లి, అబద్ధపు ద్రాక్షావల్లి రెండు కూడా ఒకే అభిషేకాన్ని కలిగి ఉన్నవి. నీరు వాటి రెండిపైన పడుతుంది. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసపుచ్చుట కొరకై అని ఆయన చెప్పుట్లో అతిశక్తి లేదు. గమనించండి, వారు అలాగనే కనిపిస్తారు. వారు ఆ విధంగానే అభిషేకించబడ్డారు. అయితే గమనించు, వారి యొక్క ఫలముల వలన దానిలా నీవు గ్రహించగలుగుతావు? అది నారింజ కాదని నీవు ఎలా తెలుసుకోగలుగుతావు? ఇలాగనగా అది ద్రాక్ష పండు కాయచున్నది కాబట్టి. దాని ద్రాక్ష తీగో మంచిదే, చెట్టులో అది జీవించుచున్నది. అయితే అది ద్రాక్ష పండు ఫలించుచున్నది. అది మొదటి దాని వల్లే ఉండదు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉండడని నమ్ముచున్నానని ఒక సంఘము చెప్పి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క పనులను, ఆయన యొక్క వాక్యాన్ని తృణీకరించినట్లయితే, ఒక సంఘము యేసుక్రీస్తు నమ్మి యేసుక్రీస్తుకి కార్యాలను చేసినట్లయితే అది యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగి ఉన్నది. అది అలా లేనట్లయితే దానిలో జీవం పోసినప్పటికీ అది అనవసరం. అది ముందుగా ఏర్పాటు చేయబడినట్లయితే వేరు నుండి ప్రతిసారి అది అంగూర పండునే పుట్టిస్తున్నది, లేదా ఏదో తేడా అందులో ఉంటున్నది. అయితే అది ముందుగా ఏర్పరచబడిన అట్లయితే జీవమైనట్లయితే వేర్లలో యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని అది ఫలిస్తుంది. వేర్లో నుండి వాక్యం వచ్చినట్లయితే అదే ఆయన వేరై ఉన్నాడు. అరహం నుండి కూడా గమనించు, వారు ఉత్పత్తి చేసిన దాన్ని బట్టి దాన్ని వ్యత్యాసమని కదా తెలుపుతుంది. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలిసి కొందరు అని యేసు చెప్పాడు. ముళ్ళతుప్ప నుండి మనుష్యుడు ద్రాక్ష పళ్ళు కొయ్యడు. ఆ ముళ్ళతుప్ప ద్రాక్ష తీగలలో బాగా ఉన్నప్పటికీ కూడా అది సాధ్యము కాగలదు. అయితే ఫలమునే కదా తెలుపుతుంది. ఫలమంటే ఏంటి? వాక్యమే. ఋతు యొక్క ఫలము వాక్యమే. అదే వారి యొక్క బోధ. దేనిని గుర్చిన బోధ? ఋతువునకు అనగా కాలానికి అవసరమైన బోధ. అది ఏ కాలం అవుతుంది? మనుష్య సిద్ధాంతము, సంఘర్షణకు సిద్ధాంతము. అయితే సమయము కొరకైన దేవుని యొక్క వాక్యము. కాబట్టి కాలం త్వరగా గడిచిపోతున్నది కనుక ఎక్కువసేపు ఉంచలేను. అయితే ఇక్కడ మీరు కానివ్వండి, దేశములో పలు స్థలంలో ఉన్నవారు కానివ్వండి, నిన్ను చెప్పుదాన్ని గ్రహించగలరని నేను దృఢంగా అలా నిశ్చయంతో ఉన్నాను. ఎందుకంటే దాన్ని గురించి ఎక్కువసేపు మనం గడపం. అయితే అబద్ధ బోతుకులకు, అవినీతి మంతుల మీద అభిషేకం జరుగుట మీరు చూచి ఉంటారు. ఇంకా దేవుడు ఏది చేయవద్దని చెప్పారో ఎలాగైనా వారు చేయుచుంటే మీరు చూసి ఉంటారు. దానికి వారు సహకరించలేరు. ముళ్ళతుప్ప ముళ్ళతుప్ప కాక మరొకటి ఇలాగూ కగలుగుతుంది. దాని మీద ఎంతటి మంచి వర్షం పడినప్పటికీ అది ముళ్ళతుప్పయే కావలసి ఉన్నది. అందుచేతనే యేసు ఇలాగ చెప్పాడు, ఏర్పరచుకున్న వారిని అనగా వేరునందు ఉన్నవారిని కూడా మోసపరచుడగై అవి ఎంతో సమసంబంధంగా కలిగి ఉంటవి అని ఆయన అన్నాడు. సాధ్యమైతే అయితే అది అసాధ్యం. గోధుమ గోధుమ తప్ప మరొకటి కాలేదు. దాని మాత్రమే అది ఉత్పత్తి చేయగలుగుతుంది. గమనించండి, గుర్తుంచుకోనండి, దేవుడు స్థాపక సంఘములకు సంస్థాపకుడు కాదు సుమా, దయ్యమే సంస్థాపక సంఘములకు స్థాపకుడు అవుతాడు. వాక్యము ద్వారా ముందు వెనకలా మరలా మరలా నేను దాన్ని రుజువు చేశాను. ఈ ఉదయ వేలందులోకి వెళ్ళట్లేదు. దేవుడు ఎన్నడూ కూడా ఒక సంస్థాపక సంఘాన్ని చేయలేదనియు, ప్రజలను ఆ విధంగా ఏకం చేసి సంస్థాపకం చేయలేదనియు మనకు తెలుసు. ఆఖరి శిష్యుడు మరణించి 100 సంవత్సరాల వరకు కానీ ముందు గాని మరేమి సంస్థాపకం చేయలేదు. మరెప్పుడు రుజువు చేయట్లో ఓటమిని చవిచూచినది. అది అలా కక్కపోయినట్లయితే మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, కేథలిక్ వారము ఈనాడు ప్రేమతో ఒకటిగా మనమంతా ఉండకూడదు. మనం చేస్తున్నవన్నీ దేవుని కార్యాలు కాకూడదు. అలాగైతే ప్రతి ఒక్క సంఘము వాక్యాన్ని కలిగి ఉన్నదన్నమాట కదా. సహోదరత్వాన్ని ఆ విషయాలు వేరు చేస్తున్నవి. మనం మాట్లాడుతున్న సంఘాలు దేవునికి ఎంతో దూరమై ఉంటున్నవి. ఇవన్నీ కూడా వారికి సంభవించి మన యొక్క బోధి కొరకు, బుద్ధి కొరకు, గద్దెంపు కొరకై ఉంటుందని మనకు చెప్పబడి ఉంటున్నది. పాత నిబంధనలు పురాతనమైన విషయాలన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి మనదైన కొత్త నిబంధనలో ఏకమై ఉన్నదో ఏమై ఉన్నదో మనము చూచుటకు అవి జరిగినవి. ఏ విధంగానగనగా నీవు ఎన్నడూ నీ చెయ్యిని చూడనట్లయితే నీవు పైన గోడ మీద దాని నీడను చూడగలుగుతావు. వెలుతురు దగ్గర నా చెయ్యి ఉన్నట్లుగా నేలలో అది 5,000 కలిగి ఉన్నట్లయితే అనగా నెగటివ్ లో వస్తువుమైన నీ చెయ్యిని నెగటివ్ దగ్గర కదిలించి తీసుకుని వెళ్ళినట్లయితే అది 5,000 కలిగి ఉండాలి. బైబిల్ మనకు తెలియజేస్తున్నట్లుగా పాత నిబంధన రాబోబుచున్న వాటి యొక్క ఛాయ అయితే వస్తువుమైనదిగా కాదు, కాని అది ఛాయ అవుతుంది. రాబోచున్న వస్తువుల యొక్క పోలిక అది. మనము వెనుకకు వెళ్లి ఈ యొక్క విషయాలు ఏ కాలంలో ఉన్నదేమో చూద్దాం. మీకు ఇష్టమేనా? సరే, వాక్యము ద్వారానే ముందు వెనకాలుగా దాని రుజువు చేసి తెలుసుకుందాం. ఏదో మనుషుని యొక్క ఊహను బట్టి కాదు, ఒక సిద్ధాంతాన్ని బట్టి కాదు, అతను ఎవరైనప్పటికీ నాకు అనవసరం. ఏ వ్యక్తి అయినప్పటికీ, నేనైనప్పటికీ అతను ధర్మశాస్త్రమునకు ప్రవక్తల మాటలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే అతనిలో వెలుగు లేదు. చూశారా, అది బైబిల్ చెప్తుంది. ప్రతి మనుషుడు అబద్ధికుడు, ఆయనే సత్యవంతుడు. అతను ఎంతటి వాడైనప్పటికీ కూడా మనం వెనుకకు వెళ్లి ఇది ఎప్పుడైనా జరిగినదేమో చూద్దాం. అది మనకు ఉదాహరణ అవుతున్నది. నిర్గమకాండము గ్రంథంలోనికి మనం వెళ్లి మోషేయకు పేరు గల వ్యక్తి యొక్క గుణగణాలను గుర్చి మాట్లాడుకుందాం. అతడు దేవుని చేత అభిషేకించిన ప్రవక్త అయి దేవుని వాక్యము చేతను, దేవుని చిత్తము చేతను తన జనాంగం మీదకు పంపించబడినవాడు. అతడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము సరళతో సాగిపోతూనే ఉంటున్నది. ఆయన చెప్పాడు, దానిని తన ప్రవక్తలకు తాను తెలియచేయకుండా ఏదియూ ఆయన చేయడు. అటు తర్వాత దానిని ఆయన చేశాడు. అవునా? ఆయన అబద్ధమడలేడు. ఆయన అబద్ధము చెప్పి దేవుడై ఉండలేడు. లేదండి, ఆయన సత్యవంతుడై ఉండవలసి ఉన్నది. ఆయన ఎందు ఏ అబద్ధమునూ లేదు. ఆయన దాన్ని మార్చలేడు. అలాగైన చేసినట్లయితే అలాంటప్పుడు ఆయన దేవుడు కాడు. ఆయన తప్పు చేశాడవుతాడు. ఆయన అనంతుడై ఉండవలసి ఉన్నది. అనంతుడు తప్పు చేయలేడు. అవును, కాబట్టి దేవుడు ఏది చెప్పినట్లయినను అది నిరంతరము సత్యమే అవుతుంది. అవును కదా? ఆయన దాని వాగ్దానం చేశాడు. కాబట్టి గమనించండి, దానికి ఎప్పుడును యథార్థంగా కొనసాగొట్టు కొరకై బైబిల్లో అటువంటిది ఎక్కడ లేదు సుమా. సరే, దేవుడు అబ్రహాముకి ఇలాగ వాగ్దానం చేశాడు, అతని యొక్క సంతానము 400 సంవత్సరాల పరవాసులుగా ఉండదనని, ఆ తర్వాత ఆయన వారిని తన మహా బాహుబలము చేత తిరిగి తీసుకుని వచ్చదనని చెప్పాడు. వారు నివాసము చేర్చున్న ప్రజల మధ్య ఆయన యొక్క సూచికలు మహత్కారములను చూయించదని తెలియచేశాడు. వాగ్దానం సమీపించుచుండెను జిల్లైతే దాన్ని మర్చిపోయారు. వారికి పరిశ్రీలు, సద్దూకైలు మరొక సంఘ శాఖలు కలిగి ఉన్నారు. అయితే అకస్మాత్తుగా వారందరిలో నుండే దేవుడే వచ్చాడు. దేవుడు ఈనాడైనా, ఏ కాలమందైనా సంఘ శాఖల నుండి ప్రవక్తను పిలిచాడా? లేదండి. అతడెంతో సమ్మిళితమైపోయాడు. దాని అతను చేయలేడు. అతడు ఆ సంఘశాఖతో నిండిపోవలసి ఉంటున్నది. మోషే అతడు దేవుని చేత పంపబడిన మనిషియుండి వాక్యంతో పంపబడి తన యొక్క ప్రయాణంలో ఇశ్రాయేల్ వాగ్దాన దేశంకు తీసుకుని వెళ్ళచ్చు. దేవుని యొక్క ఆజ్ఞకు బద్ధులయ్యుండి అతడు మరొక ప్రవక్తను కలుసుకున్నాడు. మోషే మీదయే నిజమైన పరిశుద్ధాత్మ ఉన్నదో అటువంటి ఆత్మ చేతనే అభిషేకించబడిన మరొక వ్యక్తిని అతని కలుసుకున్నాడు. అవును కదా? అతడు ఒక ప్రవక్త. పరిశుద్ధాత్మ ఈ మనుషునిపై ఉన్నది. అతని పేరు బిలాము. మనందరికీ అతను పరిచయస్తుడే. సరే, అతను ఏమి చెప్పినను అవన్నీ జరుగుతున్నవి. ఇది 2800 సంవత్సరాల క్రితం జరిగిన వృత్తాంతం ఇది. ఓ ఇశ్రాయేలు, నీవు గురిపోతూ వేగం వంటి వేగం గల దానవు. నిన్ను దీవించువాడు దీవించబడును, నిన్ను శపించువాడు శపించబడును. నీ బలమును, నీ పరాక్రమును ఎంత ఘనమైనవి. ఓ యాకోబు, నీ గుడారములు ఎంత రమ్యములు. చూశారా, తనకు తానుగా ఉపకరించుకోలేకపోయాడు. అతడు ప్రజలను శపించుడికే మనస్సునందు ఉద్దేశించే అక్కడికి అతడు వచ్చాడు. ఈ సంవత్సరాలన్నింటిలో కూడా ఈ టేపులు వింటున్న మీరు అబద్ధ బోధకులారా, ఆయన చెప్పినదే ఆ నిర్ధారణ చేయుచుండగా చూస్తూ మీ పఠనశాలలో మీరు కూర్చొని ఉన్నారు. ఇది సత్యమని తెలుసుకోనండి. మీరు మీ యొక్క సంఘ శాఖల వ్యత్యాసాల బట్టి మీరు వారిని విభేదిస్తూ వారు అలా కాదని మీరు వారికి చెప్తూ ఉంటారు. మీకు శ్రమ, మీ కాలం ఆశ్రదమైన సుమా. మోషే మీద ఏ ఆత్మ ఉన్నదో అదే ఆత్మ చేత బిలాము అభిషేకించబడ్డాడు. ఏంటి ఆ వ్యత్యాసం? ఏంటి? మోషే యొక్క బోధ సంపూర్ణమైనది. బైబిల్ గ్రంథము 2వ పేతురు పత్రికలో ఇశ్రాయేలు స్వీకరించిన బిలాము యొక్క బోధ దేవుడు దాన్ని అన్నాడు క్షమించలేదు. క్షమింపరాని పాపము అది. ఈ గొప్ప ప్రవక్త ద్వారా కదలిక చేయబడిన దేవుని బహువును వారు చుచ్చినప్పటికీ, దేవుని ఆశీర్వాద కిందకి వారు చుచ్చినప్పటికీ, నిజంగా దేవుని ద్వారానే అవి ప్రత్యక్షపడినవని పరచబడినవని వారు చుచ్చినప్పటికీ ఏ ఒక్కరి కూడా రక్షించలేదు. ఎందుచేతనగా మరొక ప్రవక్త బోధిస్తూ మోషేతో వాదించి మోషే చెప్పినవి తప్పని రుజువు చేయటకై ప్రయత్నం చేశాడు. దాతాను కోరువులు మొదలగిన వారందరూ అతనితో ఏకీపించి ఇశ్రాయేలు జారత్తో చేడు కొరకై కారుకులైనారు. మనమంతా ఒక్కటే అంటూ అతని శంఘశాఖలో చేరిపోయారు. మనం మెథడిస్టులమైనను, బాప్టిస్టు వారమైనను, ప్రెస్బిటేరియన్ వారమైనను, లేక పెంతెకొస్తు వారమైనను, ఇంకే కోవకు చెందిన వారమైనను అంతా ఒక్కటే అనుకున్నారు. మనమంతా ఒక్కటే కాదు సుమా, మీరు ప్రత్యేకితమైన వారు, ప్రభువునకు పరిశుద్ధ జనము, వాక్యమునకు దేవుని యొక్క ఆత్మకు సమర్పించుకున్న వారము, ఈ దినం యొక్క ఆయన వాగ్దానం ఫలాన్ని ఫలించు వారమై ఉంటున్నాం. మీరు వారికి సంబంధించిన వారు కాదు. అది ఎంతో కఠినంగా కనిపించవచ్చు, కానీ అయితే అది సత్యమై ఉంటుంది. ఈ ఆఖరి దినాల్లో ఆయన పరిచర్యకు సమర్పించుకునుట, వారిలో ఉండి బయటకి రండి. బిలాము యొక్క బోధ, బిలాము యొక్క ప్రవచనము కాదు, అది మంచిదే, అది దేవుడు. ఎవరు నమ్ముతున్నారు? బిలాము యొక్క ప్రవచనం సరిగ్గా సత్యమే, ఎందుకంటే ఆయన మరొకటి మాట్లాడలేదు. దేవుని యొక్క ఆత్మాభిషేకం మరొకటి మాట్లాడలేదు సుమా, అది సత్యమే రుజువు చేయటం వలన దేవుడు దాన్ని ప్రత్యక్షపరిచాడు. అయితే అది బిలాము యొక్క బోధ. ఇప్పుడు దాన్ని మత్తయి 24:4 పోల్చి చూడు. అభిషక్తులు అయితే వారి బోధలు అబద్ధమైనవి, త్రిత్వాలు మొదలైనవి అవన్నీ అబద్ధమైనవి. అంచక్రీస్తు, మీ మనస్సులో మీరు బాధపడాలనుకుంటాను, ఆ వైపు మళ్ళకండి, ప్రతిస్పందించకండి, లేవద్దు, లేచి వెళ్లిపోవద్దు, నెమ్మదిగా కూర్చోండి. పరిశుద్ధాత్మనకు బయలుపరచుంది ఏదో తెలుసుకోండి. నీవు నమ్మినదేదో నిమ్మలంగా కూర్చొని వినమని అని అర్థమా అని మీరు అడగవచ్చును. మరి మీ హృదయాన్ని తెరవమనే దేవుని అడుగు. అప్పుడు నీవు రేగు కంపవో, ముళ్ళతుప్పవో, నీవెక్కడ ఉన్నావో అదే నీకు తెలుస్తుంది, సరేనా? చివరికి యూదా సహా అలా అప్పగించిన కొరకు ముందుగానే నిర్ణయించబడ్డాడు, యేసుకు ముందే ఉన్నాడు. నీవే అతడు అని యేసు చెప్పాడు. నువ్వు ఏమి చేయబోతున్నావో దాన్ని త్వరగా చేయి అని ఆయన అన్నాడు. అతడు ఏమి చేయుచున్నదేదో ఆయనకు తెలుసు. వారైతే 30 వెండి నాణాల కొరకు, పలుకుబడి కొరకు యేసుక్రీస్తును అమ్మారు. ఆయన శిష్యుల్లో ఒకడతడు, సంఘం యొక్క ఖజానదారుడు అతడు, అతను యేసు స్నేహితుడా అని పిలిచాడు. చూశారా? అతను నాశనపుత్రుడుగానే జన్మించిన బైబిల్ చెప్తుంది. ఏ విధంగా యేసు దేవుని కుమారుడుగా జన్మించాడో అలాగనే అతడు కూడా నాశనపుత్రుడుగా జన్మించాడు. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితం మోసపుచ్చుట కొరకై మనం జాగ్రత్తగా చదువుతుండగా గమనించండి. రాజుల గ్రంథంలో మరొక ఉదాహరణ మనం తీసుకుందాము. ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు మీకాయా. అతడు ఇమ్లా యొక్క కుమారుడు, అతడు ప్రవక్త ఉండెను. అక్కడ మరలా ఇంకో ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తల స్థాపక సంఘాల అధిపతి అతడు, అభిషేకించబడినవాడు. వారు ప్రవక్త అని బైబిల్ చెప్తుంది. ఎలైనగా ఇలాము ప్రవక్త అని ఆయన ఇలాగు చెప్పాడో అలాగే అభిషక్తులు. అక్కడ వారి మధ్య మీకాయను పేరు గలపడు ఉండెను. అతడు దేవుని చేత, దేవుని వాక్యం చేత పంపించబడి దేవుని చేత అభిషేకం పొందినవాడు అతడు. ఇంకొకడు అక్కడ ఉన్నాడు, అతడు దేవుని చేత పంపబడిన వాడని అనుకుంటున్నాడు. అతడు దేవుని చేత అభిషేకం పొంది ఉన్నాడు, అయితే అతని బోధ దేవుని వాక్యములకు వ్యతిరేక్తమైనది. అబద్ధ క్రీస్తులు వచ్చెదరు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపరచడానికి గొప్ప సూచికలు చేయుదరు. గమనించు, ఇద్దరు కూడా అభిషేకించబడిన వారే, ఒకరు అబద్ధికులు మరొకరు కాదు అని నీవెలా చెప్పగలవు? అహాబుకు వాగ్దానం చేయబడింది అంటూ కనిపెట్టు. తన కాల మందు అనగా తన ఎదురునున్న ప్రవక్త యగు ఏలియా ఆ కాల మందుల ప్రవక్తల కంటే గొప్పవాడై రుజువు చేయబడిన ప్రవక్త ఉంటున్నాడు. ఆ రుజువు చేయబడిన ప్రవక్త ఇలా చెప్తున్నాడు, నీవు ఈ పాపము చేసినది కాబట్టి నాబోతు ప్రాణము తీరియందు, నీవు ఈ పాపమును చేసినది కాబట్టి నీ రక్తముని కుక్కలు నాకునని చెప్పుచున్నాడు. మరియు యజమాని కుక్కలు తిననియు హెంటవలే ఆమె దేహం పొలములో పడవేయబడినయు అతడు చెప్పాడు. ఇప్పుడు శపించిన దానిని వీళ్ళ దీవించగలవు? బిలాము చెప్పినట్లుగా దేవుడు దీవించిన దానిని వీళ్ళ శపింపగలవు? చూశారా? అయితే ఈ ప్రవక్తలు మంచివారే, వారు మంచివారే, వారు గౌరవస్తులే, సందేహం లేదు. ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉండుటనగా లేక ఇశ్రాయేలునిగా ఉండుటనగా గౌరవప్రదమైన విషయమే. లేకపోతే నీవు రాళ్లతో కొట్టబడతావు. వారు గౌరవించదగే మనుషులు, వారు నాజుకు వారు, వారి విద్యావంతులు. దేశపు నిమిత్తమై అహాబు చేత ఎంపిక చేయబడిన వారు వారు. సహోదరి రైట్, చూస్తున్నారా? దేశపు చేత ఎన్నిక చేయబడిన వారు, ఎంతో సరిపోయిన వారు. మీకాయ దర్శనాన్ని చూస్తున్నప్పుడు వాక్యం ఏమైనదో తన హృదయమందు తెలుసుకున్నాడు. అయితే తనలో ఉన్న ఆత్మ ఏమి చెప్పాలని ఉన్నదో అది చెప్పవాలని ఆశించాడు. కాబట్టి వారు అతను చెప్పారు, ఈ ప్రవక్తలు ఏమి చెప్తున్నారో అదే నీవు కూడా చెప్పు అని అన్నారు. నీవెందుకు అలా చేయవు? నీవలా చేస్తే నిస్సహిందయంగా నిన్ను మా సహస్సులోకి చేర్చుకుంటాం, అవునా అని అన్నారు వారు. మాలో ఒకటిగా చేస్తాం, తిరిగి మా సంఘశాఖలోకి నిన్ను చేర్చుకుంటాము. నీవు ప్రవక్తవని మాకు తెలుసు, అయితే నీవెప్పుడు శాపాలనే చెప్తూ ఉంటావు. నువ్వెప్పుడు కూడా అహాబును శపిస్తూనే ఉంటావు. ఇప్పుడు స్థితికయ్య అతి ప్రాముఖుడు అందులో, హోప్ ఇంకేమైనా అనుకోవచ్చు. అతను అహాబును ఆశ్రదించి వెళ్ళు అని చెప్పాడు. ఇమ్లా, నీవు కూడా అదే చెప్పు. అదే నీవు చూస్తే పేదవాడవు, చూడబోతే నీకు సంఘ సభ్యులు తక్కువ. వారైతే మిలియన్ల మంది ఉన్నారు, దేశమంతా వారిదే. వారేం చెప్తారో అదే నీవు చెప్పు. చూడు, దేశంలోనే అతిశ్రేష్టమైన దాన్ని నీవు భుజిస్తావు. సుమా, అక్కడున్న చెడ్డవాళ్ళతో మాట్లాడుతున్నాడు. సిద్కియాలు కాని మేకాయలు గాని ఏ విధంగా తప్పిదము కలదా అని నీవు అనవచ్చు. లేదు, ఎటువంటి పాపాన్యతలో నీవు కనుగొనగలవా అని అనవచ్చు. లేదు, ఎవరినైనా అతను శపించినట్లుగా చూశావా? లేదు, అతను ఎప్పుడైనా త్రాగిన వాడని నీవు చెప్పావా? అతని విద్య ఎందు నీవు తర్కించగలవా? లేదు, అతని యొక్క డాక్టర్ డిగ్రీ తప్పని అనుకుంటున్నావా? లేదు, అతని యొక్క పిహెచ్డి సరైనదని నమ్ముతున్నావా? తప్పనిసరిగా సన్నిధి సభ ద్వారా అదంతా సభయేనని నేను అనుకుంటున్నాను, అది మంచిదని నేను అనుకుంటున్నాను. అలాగైతే అతనితో నీవెందుకు ఏకీభించవు? అతడు సగం వాక్యముతో ఉన్నాడు కాబట్టి. దాని ఎదుట ప్రవక్తని ఏలియా ఎలాగో దాని గుర్చి మనకు రుజువు చేయ అవసరం ఉన్నది. నీవు దేవుని యొక్క బిడ్డవైనట్లయితే ఈ బైబిల్ గ్రంథముల ప్రవక్తతో నీవు ఏకీభిస్తావు. అది దేవుని యొక్క వాక్యము. ఈ కాలాన్ని నేటి ఘడియను గమనించు. ప్రవక్త ఆ విధంగా చెప్పాడని నాకు తెలుసు. అది సిద్కియా చెప్పినట్లయింది, అయితే అది భవిష్యత్తు తరం వారికి అవుతుంది. ఇప్పటి నుండి ఎంతో ముందున్న కాలం దారికి అవుతుంది. అతను అన్నాడు, నేను దేవుని యొద్ద నుండి దర్శనం చూచే వరకు ఆగు, అప్పుడే నేను చెప్తాను. అలాగైతే నీవు అదే విషయం చెప్పు అని వారు అన్నారు. దేవుడు ఏం చెప్తాడో అదే తప్ప ఒకటి తక్కువ మరి ఒకటి ఎక్కువ నేను చెప్పను అని అన్నాడు. నేను దానికి ఒకటి కలపను, ఒకటి అందులో తీసివేయలేను. కాబట్టి ఆ రాత్రి ప్రార్థనలో ప్రభు దర్శనమందు అతని యొద్దకు వచ్చాడు. మన్నాటి ఉదయాన్నే వెళ్లి ఇలా చెప్తున్నాడు, అక్కడిద్దరు ప్రవక్తలున్నారు, దేశమంతటితో కూడా సైన్యం అంతటిలో కూడా ప్రజలందరి దృష్టిలో కూడా సిద్కియా ఉన్నాడు. రాజు ద్వారా నియమించబడిన ప్రముఖుడు అతడు, స్థాపక సంఘము ద్వారా ప్రవక్తలందరికీ పెద్ద అతడు, తన యొక్క స్థాపక సంఘము ద్వారా వరందరపైన అధినేతగా చేయబడ్డాడు. బహుశా బహు మేధావి, బహు విద్యావంతుడు, బహుశా ఉజ్జయినికి అతనే అర్హుడు కావచ్చునేమో. ఇంకా పరిశుద్ధాత్మల అభిషేకం పొందినవాడు, ప్రవక్తగా పిలువబడుచున్నవాడు. అవును, అతను నిజంగా మామూలు ప్రవక్త కాదు, హెబ్రేయ ప్రవక్త. సుమా, ఇప్పుడు అతన్ని గమనించండి. సిద్కియా చెప్తున్నాడు, యెహోవా నాతో మాట్లాడాడు, నా కొరకు ఈ రెండు ఇనుప కొమ్ములను చెయ్యుడి. అది ఒక సూచన. ప్రవక్త ఎల్లప్పుడూ కూడా సూచనలే ఇస్తాడు. అతను చెప్తున్నాడు, ఈ రెండు ఇనుప కొమ్ములను చెయ్యుడి. పరిశుద్ధాత్మ నాతో చెప్పారు, ఇవి తీసుకొనుడి, నన్ను ఆశీర్వదించిన అభిషేకం, అది అర్పణ హోమను తలంచవద్దు. ఈ విషయాన్ని అందుకుందాం. భాష ద్వారా నాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ, నాకు బయలుపరిచినది ఆయనే. ఈ కొమ్మలను తీసుకో, వీటి ద్వారానే రాజు సిద్కియా వారి పాలకుడని అతనితో తెలియచేయి. ఇశ్రాయేలుకు సంబంధించిన సంఘాన్ని ఆ భూమిని నిన్ను మరలా అతనికి అనుగ్రహిస్తాను. సోదరుడా, అది ఎంతో మూలాధారమైనది. ఏ విధంగా అక్కడ బిలాము ఉన్నాడో అలాగే మోషే ఏ విధంగా సమూలంగా మాట్లాడుతున్నాడో ఆ విధంగానే బిలాము మాట్లాడుతున్నాడు. సరిగ్గా దేవుని యొక్క సంఖ్య 7, నా కొరకు 7 బలిపీఠములు, 7 పరిశుద్ధమైన అర్పణలు, 7 ఎద్దులు, 7 పొట్టేలను తీసుకురండి అని బిలాము చెప్తున్నాడు. అది దేవుని కుమారుని రాకడ గురించి మాట్లాడుటా ఇతరులెంత సరైన వారో, అది ఎంత నిర్దిష్టమైనది. ఈ దేశం మనకి సంబంధించినది, ఇక్కడ సిద్కియా నిర్దిష్టంగా చెప్తున్నాడు. ఎందుకలా? సిరియన్లు, ఫిలిస్తీన్లు వారి పిల్లలు వారి కడుపులు నింపుకోవాలి. మళ్ళా జల్లుకు లేకుండా శత్రువెందుకు ఆక్రమించాలి? దేవుడు ఈ భూమిని మనకిచ్చినప్పుడు సహోదరుడా, అది మంచి వాదనయే. అతడు ఇశ్రాయేలు ఎంతగా ఏడవాలని అతడు ఏడ్చురీతిగా అతడు ఏడ్చాడని నేను ఊహిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజును గురించి నేను మాట్లాడుతున్నాను, నన్ను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఆ ఏడ్పులు, కేకలు గత ఆదివారం దావీదును గురించి మీకు జ్ఞప్తింటుంది అవునా? ఇతర ప్రాంతాల్లో రేడియో ద్వారా వినుచున్న మీరు, లేక వేరే వేరే దేశాల్లో టెలిఫోన్ ద్వారా వినుచున్న మీరు గత ఆదివారం వర్తమానం మీరు విన్నారా? తప్పక విని ఉంటారు. సేవ చేయుటకై నిర్ణయించబడకుండానే ఒక సేవ చేయుట. నీవెంత మంచివాడవు, యోగ్యుడువుక నేచ్యంగా దేవుని దగ్గర నుండి నీవు దాన్ని పొందుకోలేదు సుమా. చూశారా, ఇక్కడ సిద్కియా ఉన్నాడు. అతడు మంచినే చేస్తున్నాడని అనుకుంటున్నాను, నన్ను దేవుని అడగనివ్వు అని మీకాయే చెప్తున్నాడు. కాబట్టి మరుసటి రోజు అతడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అను దానితో వచ్చాడు. అతని యొక్క దర్శనాన్ని వాక్యముతో పరీక్షించుకున్నాడు. ఇతనికి ఏమి సంభవిస్తుందో అని ఈ బైబిల్ గ్రంథంలో ప్రవక్త ఏమని చెప్పాడో నీకు తెలుసా అని అతడు సిద్కియాతో చెప్పినట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు కాదయ్యా. ఎందుచేతంటే ఇతడు గౌరవప్రదమైన వ్యక్తి కదా, అతను ప్రయత్నిస్తున్నాడు. ఇది అర్థం చేసుకోకుండా ఉండవద్దు. సంఘానికి సంబంధించిన తిరిగి సంఘానికే ఇచ్చుట కొరకై అతను ప్రయత్నం చేస్తున్నాడు. దాని ఆస్తిని తిరిగి సంఘానికి ఇచ్చుట కొరకై ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మ సమన విషయాలు కాదు. అలాగైతే ఏలియా చేసినట్లుగా దేశాన్ని మొత్తాన్ని అతను కదిలింపవేయును. అయితే శారీరక విషయాలు చుట్టుకు ప్రయత్నిస్తున్నాడు. అస్త్యంత మనదే, మనం గొప్ప స్థాపక సంఘం అయిపోతాం. మనం దానికి సంబంధించిన వారము. మనమంతా, మీరంతా, ప్రొటెస్టెంట్ వారంతా మాతో కలిసిపోవాలి. కొద్దిసేపటికి మనం అక్కడికి రాబోతున్నాము. ఎలాగైతేనే అదంతా సహోదరు సహోదరులు, అది కాలేదు. నిజమైన దేవుని యొక్క సంఘములో అది ఎప్పుడు అలాగ ఉండలేదు. అదెప్పుడు అలాగ ఉండబోదు కూడా, కాలేదు. గమనించండి, అతడు దర్శనాన్ని చూశాడు కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పాడు. చూడు, అతడు యథార్థవంతుడే. ఈ కొమ్ములను చేసి రాజు వద్దకు వెళ్లి పశ్చిమ దిశగా నెట్టు అని ఆయన చెప్పాడని అతడు చెప్పాడు. లేకుంటే భూమి ఏ దిశగా ఉన్నదో ఆ వైపు, వారే వైపున ఉన్నారో అక్కడి నుండి ప్రోసెస్ అయి అది హోవా సెలవిచ్చుచున్నాడన్నది. అతడు జయం పొందబోచున్నాడు. తిరిగి వచ్చుట సంఘానికి విజయం. వారిని బయటికి పలదొరుట అదెంతో ఆదరణకరమైన సంగతి కదా. ఏంటి విషయం? ఇక్కడ మీకయ్య ఉన్నాడు. ఇప్పుడు నీవు నీ ప్రవచనం చెప్పు, వెళ్ళు అని చెప్పాడు. అయితే నేను ఇస్రాయల్ చూచుండగా వారు చెదిరిపోయిన కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు అని చెప్పాడు. సంపూర్తిగా ఒకటి ఒకటి తేడా ఉన్నది. ఇప్పుడు మీరు సమాజమై ఉంటున్నారు. ఏది సత్యమైనది? ఇద్దరు ప్రవక్తలే. వాళ్ళలో ఉన్న వ్యత్యాసం చెప్పు. ఒకే ఒక మార్గము వాక్యము ద్వారా పరీక్షించడమే. ఇలాగ దేని పొందావు అని అడిగారు. దేవుడు సింహాసనముందు ఆస్తున్న నేను చూశాను అని అతను చెప్పాడు. ఆయన చుట్టూ కూడా అందరు కూడుకుంటే నేను చూశాను. గుర్తుంచుకోండి, ఇప్పుడు సిద్కియా కూడా అతడు దేవుడు చూశాడని చెప్తున్నాడు. ఒకే ఆత్మ, నేను దేవుని చూశాను. ఇనుప కొమ్మలు చేయమని ఆయన నాతో చెప్పియున్నాడు. అక్కడ పోయి దేశాలను పడద్రోయి. ఇది మనకు సంబంధించినది. ఇతరులకు దానిపై అధికారం లేదు అని అతను చెప్పాడు. దేవునితో ఉన్నట్లయితే వారు చేయగలుగుతారు, వారు దానికి కలిగి ఉండగలుగుతారు. అయితే వారు దేవునికి దురస్తులైపోయారు. సంస్థాపక సంఘం ఆ విధంగా ఉంది. వీటి మీద నీకు హక్కును కలిగి ఉన్నావు. అయితే దాన్ని నీవు మోసం చేశావు. ఎందుచేతనగా? దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు నీవు దురస్తులైపోయావు. అభిషేకించబడి ఋతును అనుగుణమైన వాక్యాన్ని రుజువు చేయటం కొరకు ఏ వర్తమానం తీసుకోకుండా ఉండవద్దు. ఏమి జరిగింది ఇప్పుడు చూడండి. మీకాయా చెప్తున్నాడు, పరలోకములో దేవుడు సింహాసనమందు ఆశ్చర్యుడు నేను చూచితిని అని. ఆయన సభికులంతా ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. రుజువు చేయబడిన ప్రవక్తయ్యకు ఏలియా మాటలు సత్యము తెలియచేయుటకు, అహాబును మోసపుచ్చుటకు ఎవరు వెళ్లేదరు అని ఆయన అడిగాడు. అతడు వచ్చున నేను పలికాను. ఏలియాకు నా వాక్యమున్నది. ఆకాశం భూమి గతించుడుగా నా మాటలు గతించవు. వారెంత నవనాగ్రత కలిగిన వారైన నాకు అవసరం. వారెంత మంచివారైనప్పటికీ, వారెంత విద్యను అభ్యసించిన వారైనప్పటికీ, వారెంతటి గొప్పవారైనప్పటికీ నాకు అవసరం. నా మాటలు ఎన్నడూ గతింపవు. అబద్ధపు ఆత్మ నరకం నుండి బయటికి వచ్చి ఆయన పాదం లేదు పడి, నీవు నాకు అనుమతిస్తే నా అభిషేకాన్ని వారికి ఇస్తాను అని చెప్పినది. వాక్యం నుండి వారిని నేను వేరు చేసినంత కాలము వారిటువంటి అద్భుతాన్ని సూచికలను నా చేయుటకు అనుమతిస్తానని అన్నది. అతని యొక్క వాక్యమని కూడా వారికి తెలియదు. ప్రజల యొక్క పలుకుబడి కోసము దానితో మర్చిపోతాడు. సహోదరుడా, కాలాలు మారవస్తుమా? సోదర నెవిల్, అవి సత్యమేనా? అది సత్యమే నీకు జ్ఞప్తుంటుంది. నేను అతనిలో ప్రవేశించి ఇతరులు ఏం చేస్తారో అవే చేయిస్తాను. నే అతని చేత ప్రవచనం చేపిస్తాను, అద్భుతాన్ని పలికిస్తాను. అది అబద్ధమేలా అవుతుంది? అది వాక్యానికి విరోధము కాబట్టి. ఈ అబద్ధపాత్మిసాలు నీవేదైనా తీసుకోవచ్చు. ఆ అబద్ధమైనది, 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 అది ఎంత మంచిగా కనిపించినా నాకు అనవసరం. వారెంతగా నటించినా నాకు అనవసరం. ఈ ఘడికి అనుకూలమైన దేవుని వాక్యాన్ని అది వ్యతిరేకంగా కనిపిస్తే అది అబద్ధం, ఖచ్చితంగా అబద్ధమైనది. నీవు చెప్పవచ్చు, మేమేది చేసాము, మేమేది చేస్తాం అని, మా సంఘం ఏది అది చేస్తుంది అని నేను చెప్పవచ్చు. అదేనప్పటికీ నాకు అనవసరం. ఈ కోలానికి అవసరమైన వ్రాయబడిన వాక్యాన్ని అది వ్యతిరేకం చేసినట్లయితే అది అబద్ధమే. అలాంటి దానితో దేవునికి అవసరం లేదు. అది ఎంతగా మంచిగా ఉన్నప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత నవనాగరిత ఉన్నప్పటికీ, అది ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ, అది ఎంత యోగ్యమైనదిగా కనిపించినను, ఈ కాలానికి సంబంధించిన వాక్యానికి అది విరోధమైనట్లయితే దేవునికి అది పనికిరాదు. కాలం అనుమతిస్తే కొద్ది నిమిషాలు దాన్ని సావధానంగా చూద్దాం, లేకపోతే రాత్రికి దాన్ని స్వీకరిద్దాం. గమనించండి, అతను మంచివాడే, యోగ్యుడే. నిస్సహిందంగా మరో రీతిగా చెప్పాలంటే అతని ముఖ కవలకి సరిగా లేవని మీకా అంటున్నాడు. లేదా నీవు అబద్ధాత్మతో అభిషేకించబడినావు అని అన్నాడని అనవచ్చు. ఒక బిషప్కు తెలియజేసేది అదే కాదా? అయితే అది అతను చేశాడు. అయితే ఈ బిషప్ వెళ్లి ఈ విధంగా చెప్తున్నాడు, ఇక నీకెన్నడూ కూడా సహోసం లేదు అని చెప్పి ముఖం మీద దెబ్బ కొట్టాడు. నేను రుజువు చేయబడ్డ వ్యక్తిని తెలుసా? నా సంఘం నన్ను ఈ విషయంలో పెద్దం చేసింది అని అన్నాడు. దేవుని ప్రజల యొక్క ప్రజాభిమానుల ఓటు నన్ను ఈ స్థానంలో ఉంచినది. నా సంస్థాపక సంఘం నన్ను ఈ విధంగా చేసినది. దేవుడు ఈ భూమిని మనకిచ్చాడు, అది మన కోసమేనని నిర్దేశించాడు. యెహోవా ఇలాగా సెలవిచ్చున్నాడని నేను చెప్తున్నాను. ఆత్మను విడిచిన తర్వాత ఏ దిశకు వెళ్తుంది అని అడిగి కొట్టాడు అతడు. మీకాయ చెప్తున్నాడు, అక్కడ కొద్ది దినాలలో కాలిఫోర్నియా సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ దినాలలో ఇవి తెలుసుకుంటావు. నీవు చూశావా? అఘాధ మందల బందికానాలో నీవు కూర్చుని ఉన్నప్పుడు అది ఏ దారిన వెళ్ళడదో నీవు తెలుసుకుంటావు. నీవు చెప్పబోతుంది ఏంటి అని అహాబు అడిగాడు. నా ప్రవక్త నేను నమ్ముతాను అని అతడు చెప్పాడు. ఏంటి, అతని లేఖలను పరిశోధన చేశాడా? చూడు, తనకు తాను శాపగ్రస్తుడని తాను చుచ్చుకోడు. విను, తనే శాపగ్రస్తుడని అతడు చూచుకుంటూ ఇష్టపడడు. ఎవరైనా అంతే. నా సంఘ శాఖ సహోదరుడు, అందుకు నీవాలా అంటున్నావు. నీవు క్రోమాన్ని వంటుకుంటున్నావు. తండ్రి యొక్క కుమారిక పరిశుద్ధాత్మిక నవన బాప్తిస్తుండకై నీవు నియోగించి నీవు క్రోమని నీవు తలస్తున్నావు. నీవు అబద్ధాన్ని చెప్తున్నావు సుమా. నీవు చే విషయాలే నీవు చెప్తూ ఆరంభ ఆధారాలను తీసుకుని ఉన్నావని నీకు తెలుసు. నీవు తప్పు చేశావు. నేటి కాలానికి అనుగుణమైన వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ భాషలు మాట్లాడటే ప్రథమ ఆధారం ఎలా అవుతుంది? అది ఎలా కగలుగుతుంది? నీవు చేస్తున్న శాపము నీకు అవసరం లేదు. ఇక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది, అది అలాగే ఉంటుంది. మురగము యొక్క ముద్ర. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితం మోసము చేయుట అభిషక్తుడైన మనిషితడు ప్రతి ఒక్క అద్భుతం, ప్రతి సూచిక్రియ, ప్రతి విధమైన ప్రవచనం, అన్ని విధాన సూచిక్రియలు అన్నీ ఉంటవి. ఏ విధంగా నీవు వెచ్చేస్తాను తెలుసుకోగలుగుతావు? ఏటి కాలానికి అనుగుణ వాక్యాన్ని నీవు గమనించు, ఆ విధంగా నీవు తెలుసుకుంటావు. బిలాముతో మోషే ఎలా చెప్పగలిగాడో గమనించు, మీకాయని గమనించు. ఏ విధంగా అతను సరైన వాడో మనం తెలుసుకుందాం. అతన్ని ఎదుటనున్న వాక్యమును అహాబు నిమిత్తమై ప్రవచించాడు. మన ఎదురున్న వాక్యము ఈ దినాన ఉన్నటువంటి సంస్థాపక సంఘముల శాపములకై ప్రవచించబడి ఉన్నది. అభిషేకించబడిన ఆయన యొక్క నిజమైన సంఘముల జరుగుతున్న సంగతులు వాక్యమునే, వాక్యం యొక్క పెళ్లి కుమార్తెనే కలిగి ఉంటవి. ఇక్కడే మనమున్నాం. ఈ రోజు ఇక్కడే అది ఉన్నది, అక్కడ రీతిగానే ఇక్కడ ఉన్నది. ఇద్దరు ముగ్గురు సాక్షుల చేత ప్రతి మాట స్థిరపరచబడమని బైబిల్ తెలియజేస్తున్నది. నేను బిలామును గుర్చి, మోషేను గుర్చి మాట్లాడాను. నేను మీకాయను గుర్చి, సిద్కియాను గుర్చి మాట్లాడినాను. ఇప్పుడు మరొకరు ఇవ్వబోతున్నాను, అది వందలో ఏ ఒక్కరుంటారు. ముగ్గురు సాక్షులు కనుట కొరకు ఇలా చెప్తున్నాను. వరందనే గుర్చి నేను ఇక్కడ వ్రాసుకుని ఉన్నాను. అయితే సమయాన్ని భద్రం చేసుకుంటూ మాట్లాడుతున్నాను, ఒకరి గురించి మాత్రమే. ఎర్మియా విలేవేయబడినవాడు, అయితే దేవుని చేత రుజువు చేయబడిన ప్రవక్త అతడు. ఆ మనిషిని వారు ద్వేషించారు, అతనిపై చితికిపోయిన పండును విసిరారు. వారు వారి మీద నా శాపాన్ని అతను పెట్టాడు. అతడు చేసిన కార్యాలు, అతని ప్రక్కలో పెట్టుకుని ఉన్న వివిధమైన విషయాలు ఇశ్రాయేలు తప్పు చేశారనటకు సూచనలు అవుతున్నవి. ప్రతి ఒక్క ప్రవక్త, లోకములో పుట్టిన ప్రతి ఒక్క ప్రవక్త సంస్థాపక సంఘమును నిరోధించాడు, అనగా శపించాడు, గద్దించాడు. మరిక మార్పు లేని దేవుని చేత అది ఎలాగ మార్చగలుగుతున్నది? ఈ కాలానికి ప్రవక్త పరిశుద్ధాత్మయే. ఆయన యొక్క వాక్యాన్ని రుజువు చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మోషే కాలంలో ప్రవక్త ఉన్నాడు, పరిశుద్ధాత్మ మేకాయ కాలంలో ప్రవక్త ఉన్నాడు. వాక్యాన్ని రాసినటువంటి పరిశుద్ధాత్మయే వచ్చి వాక్యాన్ని నిర్ధారణ చేస్తున్నాడు. మేకాయ కాలంలో ఏమి జరిగిందేంటి? అహాబు హత్య చేయబడ్డాడు. దేవుని వాక్య ప్రకారంగా కుక్కల వచ్చి అతని రక్తాన్ని నాకినవి. అబద్ధ బోధకులైన మీతో దేవుడు చెప్తున్నాడు, గుడ్డి వారిని నడిపించు గుడ్డి నాయకులైన మీరు, మీరు ఏమి విత్తుతారో ఒకనొక దినాల ఆ పంటనే మీరు కోస్తారు. నేను కోపడటం లేదు, కేవలం నేను మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను. ఆ విధంగా చెప్పబడి పరిశుభాత్మ చెప్పకపోతే అక్కడ ఆ గదిలో చెప్పకుండా ఉండేవాడనేమో. దేవుడది సరైనదని రుజువు చేయకుండా నేను ఎప్పుడైనా మీకేదైనా చెప్పానా? అది ఆలస్యం కాకపోయి మేల్కొనండి సోదరులరా. అయితే ఇది చెప్పనివ్వండి, ఒక ముళ్ళు, ఒక ముళ్ళ తుప్ప అది అలాగే ఉండుట కొరకై నిన్నట్లయితే అది ఎలా మేల్కొంటుంది? దానిని చూస్తూ ఏర్పాటు అలాగే ఉంటుంది. దాన్ని చూచుట కొరకై వారు ఏర్పరచబడ్డారు. నా తండ్రి నాకు అనుగ్రహించినవన్నీ మా ఎదుక వచ్చును అని యేసు చెప్పాడు. వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాయబడి ఉన్నప్పుడు, జగత్తుకు పునాది వేయబడకునే తండ్రి నాకు అనుగ్రహించినప్పుడు, అలాంటి వారు తప్ప మరొకరు నా యొద్దకు రారు. సంఘం యొక్క రెక్టారులు కాదు, గ్రంథమందు గొర్రెపిల్ల జీవగ్రంథమందు. గమనించండి, ఎర్మియా రుజువు చేయని ప్రవక్తగా నిలబడి ఉన్నాడు. అయినప్పటికీ వారు అతను ద్వేషించారు. కాబట్టి వారు వెళ్లి ఒక కాడిని చేసి అతని మెడ మీద పెట్టి ప్రజల ముందు అతను నడిపించారు. మేమెంతో గొప్పవారం అని వారు చెప్పుకున్నారు. మేము ఇశ్రాయేలు కమా అని అడిగారు. మన యొక్క సమాజ మందిరాల్లో మనం ఎంతో బాగుంటాం, ప్రతి ఆదివారం గుడికి వెళ్తాము, అర్పణలు చెల్లిస్తాము, డబ్బు చెల్లిస్తాము. దేవుని యొక్క పరిశుద్ధమైన ఉపకరణాలను నెబుకద్నెజరు ఎలా పట్టుకోగలిగాడు? మీ పాపములు దాన్ని చేసినవి. దేవుడు చెప్పాడు, మీరు నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే నేను దీన్ని చేయను. అయితే మీరు దీన్ని చేయకపోతే ఇది మీ మీదకి వస్తుంది. అది ఖచ్చితమైన వాస్తవమైన విషయం. ఇంకనూ అలాగే ఉంటుంది. ఆయన ఆజ్ఞలు గైకొనండి, నేటి దినపు ఆయన వాక్యమును గైకొనండి, ఆయన వాగ్దానం చేసిన దాన్ని గైకొనండి. గమనించండి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఇర్మియా రుజువు చేయబడిన ప్రవక్తయే. అతను ద్వేషించబడినప్పటికీ వారి దినాల్లో వారందరూ కూడా ద్వేషించబడ్డారు. ఆనాటి సంఘశాఖలకు వ్యతిరేకంగా వారు ఆల్రెడీ వింతైన కార్యాలు చేశారు. ప్రతి ఒక్కరూ, రాజులు సహా వారిని ద్వేషించారు. అందుచేత ఆయన అతని మెడ మీద కడుని ఒప్పి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు 70 సంవత్సరాలు ఇక్కడ చెరలో ఉండబోచున్నారు అని చెప్పాడు. ఎందుచేతనంటే దేవుని యొక్క వాక్యమును గురించిన గ్రాహ్యము అతని కలిగి ఉన్నాడు కాబట్టి. 70 సంవత్సరాలు అడు తర్వాత హననీయ, మీరు HANANIAH దాన్ని ఉచ్చరింపగలగరనుకుంటాను. ఆ తర్వాత ప్రజల్లో ఒక ప్రవక్త అయిన హననీయ వచ్చి ఇర్మియా మెడ మీద కాడిని తీసుకుని దాన్ని విరిచాడు. ఎంతటి వాడు అతడు, ఇతడు అంటే ఎంత ఘనుడు ఇతడు! చూశారా, దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అలా అన్నారు, 2 సంవత్సరాలుగా మరలా తిరిగి వస్తారు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అతడు చెప్పాడు. ఇద్దరు అభిషేకించిన ప్రవక్తలే, వారి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఒకరైతే వాక్యాన్ని మాట్లాడుతున్నాడు, మరొకరైతే వాక్యాన్ని మాట్లాడట్లేదు. ఇర్మియా చెప్పాడు ఆమేన్ అని అన్నాడు. ఇశ్రాయేలు సమాజమందు వారి పెద్దలేదుట చూశారా, ఇర్మియా కంటే గొప్పవాడుగా ఇతడు కనిపించుకోవాలి. ఎలాగైతేనే వారు నన్ను ఇష్టపడరు తెలుసా? కాబట్టి నేను కూడా ప్రవక్తనే, నీకంటే గొప్ప ప్రవక్త నేను, ఎందుకంటే నీవు అబద్ధాన్ని ప్రవచిస్తున్నావు కాబట్టి. అలాంటి వాడి ద్వారా దేవుని బిడ్డలు వెళ్తారేమో నాకు చెప్పు. అదే వారు ఈ రోజు చెప్పుచున్నది. అయితే నీవు ఒక సంఘంగానే ఉండి అలా ఉండిపోతావు. రేపు శభము చేత గద్దించబడి ఉన్నావు. మీ యొక్క సంఘాలు, సంఘ శాఖలన్నీ కూడా దేవుని వాక్యానికి బదులుగా మనుషుల పారంపరాచరణ పెట్టుకునే ఉన్నవి. దేవుని చేత మీరు శపించబడి ఉన్నారు. గమనించండి, అతడు ఇప్పుడు వస్తున్నాడు. దేవుని సూచనగా హననీయ తన మీద ఉన్న కడిని వెదిలించి యెహోవా ఇలాగ సెలవిచ్చునని చెప్పుచున్నాడు. రెండు సంవత్సరాల తర్వాత తిరిగి వారు వచ్చేదారు. నేను ఫలానా ఫలానా చెప్పుకుంటా లేక కాన్పింపుచుక చేసుకుంటా. ఎందువల్లంటే అతను నిలబడి ఉన్నాడు కనుక. అతను ఒక సంఘశేఖ ప్రవక్త. ఎర్మియా అరణ్యవాసి, తనపై తాను ఆధారపడేవాడు. ఎప్పుడు వారిని గుర్చి కీడునే ప్రవచిస్తాడు, ఎందుకంటే వారు కీడు జనులు కాబట్టి. ఓ, నీ వందలో ఉన్నంతకాలం నీవు చేసేది మంచిదే అని ఈ వ్యక్తి వారితో చెప్పుచున్నాడు. నీవు ఇశ్రాయేలుగా ఉంటే చాలు, అంతే చాలు అని చెప్తున్నాడు. చెడు, దేవుడు అది చేయడు. ఇక్కడ కొద్దిగా ఏదో జరిగినట్టు నాకు తెలిసి ఉన్నది, అయితే భయపడవలదు, ఏమి వణికిపోవద్దు. ఓ సహోదరుడా, ఈ రోజు కూడా వారు ఇంకా ఉన్నారు. భయపడవద్దు సుమా, అంతా బాగున్నది, అంతా మన స్వాధీనమైనది, మనం సంఘం అంటారు. నీవు అలాగే తలచుట్లేదా? అంతా బాగానే ఉన్నది. రెండు సంవత్సరాల్లో వారు తిరిగి వస్తారు. అదంతా చిన్న విషయమే, అది సహజంగా జరుగుతూనే ఉంటుంది. మనకది సహజమే. ఏదో నిపుగొద్దేదిన వస్తాడు, అయితే అదంతా మన దేవుడే చూసుకుంటాడు. అయితే వాక్యం చెప్తుంది 70 సంవత్సరాల వరకు ఉండేదరని. ఆ తరము గతించు వరకు, మరొక తరం వచ్చు వరకు 40 సంవత్సరాల ఒక తరమని పెడుతుంది. ఇది మీరెక్కడ ఉండబోని సరిగా 2 తరాలు అవుతుంది. దేవుని యొక్క వాక్యానికి ఆధారంగా యిర్మీయా ఆ విధంగా చెప్తున్నాడు. ఆనయ్య దాన్ని విరిచాడు. యిర్మీయా సరే మంచిదే, ఆమేన్ అని అన్నాడు. అయితే మనం దీన్ని గుర్తుంచుకుందాం, ఇద్దరు ప్రవక్తలే, మనం సేవకులమే. సహోదరుడా, నేను దీన్ని నీతో చెబుతున్నాను, మన ముందు ప్రవక్తలున్నారని గుర్తుంచుకుందాము. వారు రాజ్యాలను గురించి ప్రవచించారు, మరి కొన్ని కొన్ని విషయాల గురించి ప్రవచించారు. అయితే గుర్తుంచుకోనండి, ప్రవక్త ఏదైనా చెప్పినట్లయితే అతను వాక్యం బట్టే ప్రవచించవలను. మీకాయవలే, మోషేవలే మొదలగు వారు వాక్యను బట్టి ప్రవచించారు. ఆ విధంగా కాకపోతే ఏమి జరుగుతుందో గుర్తుంచుకోనండి. ఆ తర్వాత హననయ యొక్క నీతితో కూడిన ఆగ్రహం ప్రజ్వల్లిపోయినది. నేను హననయాను, ప్రభు యొక్క ప్రవక్తను, సందేహం లేదు. 2 సంవత్సరాలే నేను చెప్తున్నాను. మరో మాటలో చెప్పాలంటే వాక్యం ఏమి చెప్పినది నాకు అనవసరం. అతని అభిషేకము, 2 సంవత్సరాల్లో వారు తిరిగి వస్తారని చెప్తున్నాను. యిర్మీయా ముందుకు వచ్చి ఈ విధంగా పలుకుతున్నాడు, యెహోవా అతనేమి చెప్పినా అది నాకు అనవసరం. వాక్యం ఏం చెప్తుందో అదే నేను నమ్ముతాను. నేను నీ ఎడల యథార్థవంతునైతాను. నేను అతని ద్వారా మోసపరచబడను. వెళ్ళు, అన్నయ్యతో ఇలాగూ చెప్పు, ఇనుప కాడిన నేను మరొకటి చేయుదును అని దేవుడు చెప్పాడు. అతను ఆ విధంగా చేశాడు కాబట్టి ఆ సంవత్సరంలోనే హననయ్య భూమి మీద నుండి తీసివేయబడ్డాడు. ఇద్దరు ప్రవక్తలే, మనకు ఉదరణ కోసమే ఉంటున్నారు వారు. ఈ కాలంలో అనేకుల గురించి చెప్పవచ్చు, అయితే కనిపెట్టండి. యేసు చెప్పాడు, ఈ అంత్యకాలంలో తిరిగి ఆ రెండు ఆత్మలు ఎంతో సమసంబంధాన్ని కలిగి ఉంటవి, అవును కదా? ఇప్పుడు గమనించండి, దాని వల్ల ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇది అంత్యకాలం. ఓ ప్రతిలారా, దేవుడు మన మీద కనికరము చూపును కాక సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితం మోసపరచడం కొరక ఎంతో అసలైన దాని వలె ఉంటుంది. వారి యొక్క దినాలు మనం ఎట్లా చెప్పుకోగలిగితే ఈ దినమున నీవు దానినే విధంగా చెప్పగలవు. ఒకే పద్ధతిని వాక్యం మీద ఆధారపడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వర్తమానాన్ని గురించి జాగ్రత్త తీసుకో. ఈ టేపు వింటున్నప్పుడు భూమి మీద ప్రభు మాయాత్రను ముగించి ఒక దినాన నేను ఇక్కడ లేకపోవచ్చు. దీన్ని మరలా తిరిగి చూడు. నేను చెప్తున్న నా స్వరాన్ని విను. ఆయన రాకడిక ముందు ఆయన నన్ను తీసుకున్నట్లయితే ప్రభు నామను బట్టి, ప్రభు వాక్యమును బట్టి నేను మాట్లాడానని గుర్తుంచుకో. అవును, గమనించు. సాధ్యమైతే ఏర్పరచుకున్న మనిషి అయితే మోసపరచుడుకై అది ఎంతో సమీపంగా ఉండును. అదే అద్భుతాలు, అవే సూచికలు, అదే ఆత్మచేత చేయుదురు, అవునా? మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రవక్తల వలే ఇంకా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 2 తిమోతి 3 అధ్యాయం ఇదొకటి కూడా చూడండి. ఒకదాన్ని కూడా విడవద్దు. అక్కడ ఉన్న గోడ గడియారం వైపు నేను చూస్తున్నాను. నేనెంతో వదిలిపెట్టాను అనుకుంటున్నాను. మనం దాన్ని ఇప్పుడు ముగించలేము. చూడండి, గమనించండి, నేను ఇక్కడ చెమటతో నిలబడి ఉన్నానంటే చూడండి, నేను ఆనందంతోనే ఉన్నాను. సత్యమే నాకు తెలుసు. 2 తిమోతి 3:8, మేము ఇక్కడ ప్రతి సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకమును దిగి వచ్చిన దేవదూత ఎన్ను ప్రకటించిన వాడు శాపగ్రస్తుడుగాక అని పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక దేవదూత దిగి వచ్చి ఉన్నాడు. క్షమించండి, గమనించండి, రెండవ తిమోతి 3:8 పౌలు ఇలా చెప్తున్నాడు, వచ్చిన మొదటి నుండి ఆరంభించుకుందాం. జాగ్రత్తగా వినండి, బైబిల్ ఉన్నవారు నాతో కలిసి చదవండి, బైబిల్ లేని వారు జాగ్రత్తగా వినండి. అంత్య దినములలో దినడి కూడా తెలుసుకును, అంత్య దినములు అను దాని క్రింద గీత పెట్టండి. అదే జరగబోతున్నది. అపాయకరమైన కాలములు వచ్చును, అక్కడే మనమున్నాము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, ధింకబలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఈరోజు మనకున్నటువంటి ఈ గుంపును చూడండి, మురిగిపోయిన గుంపు. చిట్ట చివరికి వీధుల్లోని యవన పురుషుడు వారి వెంట్రుకలను స్త్రీల వలె ముందుకు వేసుకుని బాదుకునుట, తరుమారు, సదమావారు. ఈ నెల రీడర్ డైజెస్ట్ మీరు చదివారా? అమెరికా దేశమందల ప్రజలు 20-25 సంవత్సరాల వారి మధ్య వయస్కులు, వారు సగం వయసు దాటిన వారి వలె కనిపిస్తున్నారు. వారి బ్రతుకులిక అయిపోయినవి, వారు క్రూరిన స్థితిగల వారైపోయారు. విజ్ఞాన శాస్త్రం చెప్తుంది, ఒకడు పురుషుడు, స్త్రీ, వారు 20 సంవత్సరాల వయస్సులో ఉండగానే వారు మధ్య వయస్కులైపోయారు. వారి యొక్క దేహాలు కృంగి మురిగిపోయినవి. ఓ అమెరికా దేశమా, ఎన్నిసార్లు దేవుడు నీ చుట్టూ తిరుగుతాడు, ఇప్పుడు నీ సమయం వచ్చేసే ఉన్నది. లోకాన్ని నీవు మురిగి కూపములోకి దించావు. దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, మానవత్వ అభిమానాలు లేనివారు, స్త్రీ పురుషుడిల, పురుషుడు స్త్రీ ఎడల, ఒక్కరి ఎల్ల ఒకరు నిజమైన ప్రేమలు లేనివారు, చుట్టు చివరికి మానవత్వం కూడా లేనివారు, మురిగిపోయిన వారు, లైంగిక నైజాలు కలిగిన వారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఇంకో విధంగా దాని అర్థం పరిశుద్ధ గుండ్రాళ్ళు మీరు. నిన్న మందిరానికి వస్తూ ఒకరు ఈ విధంగా అన్నారు, అక్కడికి వెళ్లవద్దు, అక్కడికి వెళ్లవద్దు. అదంతా ఒక పెద్ద గందరగోళాల శబ్దాలు. చూసారా, అటువంటి వారిని దూషించిన వారుంటారు. ద్రోహులు, మూర్ఖులు, నిర్వాంధులు, దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. సోదరు బ్రహ్మ, అదంతా కమ్యూనిస్టు వారు అని మీరు చెప్పవచ్చు. ఆ తన వచ్చిన మీద చూడండి, పైకి భక్తి గల వారి వలె ఉండి ఏంటది, దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు. వాక్యమని యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నవాడై దినములోని వాగ్దానాన్ని ప్రత్యక్షపరిచాడు. ఖచ్చితంగా హనయ్యవలే, ఖచ్చితంగా సిద్ధయ్యవలే, ఖచ్చితంగా అక్కడి బిలవ్వలే, తదితర అబద్ధ ప్రవక్తల వలె ఉంటారు. పైకి భక్తి గల వారెవరే ఉండి అభిషక్తుల వారు, చూశారా, అభిషేకించబడి ఏర్పరచిన వారు వారే ఉంటారు. వారు పైకి భక్తి గల వారి వలె ఉండి తిరస్కరిస్తారు. ఆయన నిన్న, నేడు, ఒక్కడే రీతిగా ఉన్నాడని తిరస్కరిస్తారు. ఆయన వాక్యాలు తిరస్కరిస్తారు. ఆదిలో యేసుని ఏ విధంగా తిరస్కరించారు వారు? యేసు తిరస్కరించినప్పుడు ఎవరిని వారు తిరస్కరించారు? వాక్యమును. వారు భక్తి గల వారే, వారు బైబిల్ నుండి వారు బోధించబడిన వారే. అయితే ప్రస్తుత దినమయందలే వాక్యమును తిరస్కరించారు వారు. ఈ రోజు అలాంటి వారెవరు? ఒకే వర్గము, అభిషేకించబడిన వారు. పెంతెకోస్తు సువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని రుజువు చేయబడిన నేటి దిన వాగ్దాన వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. అది గ్రహిస్తున్నారా మీరు? పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపిబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచుడను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి మన కుట్టు పనులు సంస్థలు మొదలగొనివి. ఒకరిలాగా వచ్చేసి వాక్యానికి మరో భాష్యం పలుకుతూ, పర్వలేదు సహోదరి, మనకు అలాంటి పొట్టి పొట్టి వెంట్రుకలు ఉంచుకోవచ్చు, ఈపి పట్టిన రీతిగా అలా ఉంచుకోవద్దు. చూశారా, లేదా నీవు అలా వేసుకో, అలాగా ఇది పురుషుడి హృదయంలో నుండి వచ్చినది, అతనే అపవిత్రపరుస్తుంది. చూశారా, నీవు చెడ్డ కోరికలతో మురికి ఆత్మతో అభిషేకించబడ్డావని నీకు తెలుసా? జాగ్రత్త, నీవు పాట కచేరి గుంపుతో కలిసి పడబడవచ్చు. అయితే నీవు దురాత్మను కలిగి ఉన్నావు. అది వాక్యానికి విరుద్ధమైన విషయం. అవును, అది బైబిల్ చెప్తుంది. నేను పొట్టి దుస్తులు వేసుకుంటాను, అది నాకే విడ్డూరము కాదు అని నీవంటావు. ఒక స్త్రీ పురుష వస్త్రాలు ధరించినట్లయితే అది యెహోవా దృష్టికి హేయము. మార్పు చెందిన దేవుడు అది చెప్తున్నాడు. ఓ, ఇన్నున్న విషయాలు. మనకి సమయం అయిపోయింది కనుక ఏ విధంగా వాటిని మనం పట్టణం చేసుకోగలుగుతాము? అయితే ఏది మంచిదో ఏది చెడో మీకు తెలుసు. నేను వాటిని ఎలాగూ చేయగలను? నేనది ఎలా చేయగలను? ఓ, అని గురించి నీవు కేకలు పెడుతున్నావే. నేను మీకు వ్యతిరేకముగా ఒక సాక్షిని, ఒక్క ఒక్క దినాన ఆ తీర్పు దినాన నీవు వెళ్లిపోవడానికి చిన్న సందు కూడా దొరకదు. మీకాయే ఎలా నిలుపు చేయగలడు? హోషే కేకల పెట్టకుండా ఎలా నిలుపు చేయగలడు? యెహోషువా హృదయంలోకి పరుగులు తీశాడు, లేవి వారి మధ్యలోనికి దూకి కత్తి దూసి వారిని చంపాడు. వారంతా అలాగే చేశారు. వారలా చేయబోతున్నారని ముందుగా చెప్పబడెను, వారు ఆ విధముగా చేయుదురని చెప్పబడెను, వారు ఆ విధంగా చేస్తారని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది. వారి యొక్క నిర్ణయ ప్రక్రియను ఎన్నడు విడిపోవని, వారి సంఘశాఖలు తిరిగి వాక్యమునకు రావేమోని నీవనుకుంటున్నావా? ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు రారు. అంత్యక్రియకు వారు వెళ్తారా? తప్పకుండా వారు వెళ్తారు. ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు చెప్పేదేంటి? నేను ఒక సాక్షిగా ఉండబోతున్నాను, నీవు కూడా, ప్రతి విశ్వాసి కూడా. గమనించు, పాపభర్తులై నానా విధులైన దురాశల వల్ల నడిపిబడిన స్త్రీలు, మిగతా స్త్రీలంతా చేస్తారు అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు గురించి నేను మాట్లాడుచున్నాను. వేణు, అంత్య దినంలో వారు ఏమి చేస్తారు? అవివేకి స్త్రీలను నడిపిస్తారు. పలు విధాలైన దురాశలు గల స్త్రీలను ప్రక్కకు తప్పించారు. మిగతా స్త్రీలంతా నాకు తెలుసు. సరే, ముందుకు సాగుదాం. కాలిఫోర్నియాలో ఈ పెద్ద సంఘటన జరగక మునుపు నేనేమి చెప్పాను? సంవత్సర క్రితము లాస్ ఏంజలస్ నున్న మీకు నేను ఇక్కడికి రాకముందు ఎందరో జనలు కత్తిరించుకున్న స్త్రీలు, ఆడవాళ్ల వలె ఉండు పురుషులు, సంఘ శాఖలు స్థాపించే ఎందరో బోధకులు అక్కడ ఉండిరని మీకు తెలుసు. మీరు విడిచిపెట్టబడలేరు సుమా. మేలో చేసిన ఘనమైన కార్యాలు సదమగమంలో చేయనట్లయితే అది ఈ రోజు వరకు నిలచిండును. ఓ కపెర్నహూమా, దూతల పేరుతో నిన్ను నీవే పిలుచుకునే లాస్ ఏంజల్స్ పట్టణమా, ఏమి జరుగుతుందో చూడు. ఆమె సముద్ర అడుగు భాగానికి కుంగిపోబోతున్నది. అది ఎప్పుడూ నాకు తెలియదు, అయితే అది జరగబోచున్నది. మీరు యవనస్తులు, నా దినములో నేనేది చూడను. మీరు కనిపెట్టండి, ఆమె మునిగిపోతుంది. ఎల్లప్పుడూ నేర్చుకున్నచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేరు. ఇదిగో ఇక్కడ ఒక అఘోరమైన అదురు దెబ్బ, ఇక్కడ భీతిని కలిగించే అంశం, దీన్ని వినండి. ఎన్నే ఎంబ్రేను వారు మోషేను ఎదిరించినట్లు వీరును సత్యం ఎదురు, వీరును చిన్న మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్లైపోతారు. అనగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినది అనబడును. విశ్వాసాన్ని గుర్చి అతడు పిల్లల హృదయమును తండ్రులు తట్టు త్రిప్పును. విశ్వాసం నుండి భ్రష్లైపోవుట. భ్రష్టత్వం అంటే ఏమిటో తెలుసా? స్కోఫీల్డ్ బైబిల్ మీకు ఉన్నట్లయితే అక్కడ హెచ్ ఉంటుంది, అక్కడే అపోస్టసీ అని చెప్పబడినది. అపోస్టసీ అంటే అదే. ఒక్క నిమిషం ఆగు, నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను, నేను ఇక్కడ వ్రాసుకోవాలనుకుంటున్నాను. నేను చెప్పక ముందు మీరు చూడండి, ఒక్క నిమిషం. విశ్వాసం నుండి సత్యం నుండి భ్రష్లైపోవుట. అవును, విశ్వాసము, ఒకే ఒక విశ్వాసం సుమా. విశ్వాసం నుండి భ్రష్టత్వం పొందుట. నేను లూకాసు వార్త 18వ అధ్యాయం చదవాలని ఆశిస్తున్నాను. ఒక్క నిమిషం, మీరు గుర్తు పెట్టుకుని అవసరం లేదు, మీరు చదవనవసరం లేదు. వారు విసుగకు నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో మనం చెప్పాను. దేవునికి భయపడకయు, మనుషులు లక్ష్య పెట్టుకుని ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణములో ఒక విధురాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చిని కాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టుకుని ఉండినను, ఈ విధురాలు నన్ను తొందర పెడుతున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గూదాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చుతున్న తనలో తను అనుకునేను. మరియు ప్రభు ఇట్లనేను, అన్యాయస్తున్న ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గుర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయం మీద ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఇప్పుడు అదే ప్రశ్న. ఇక్కడే నేను ప్రేరణ 10వ అధ్యాయం తీసుకోవాలనుకుంటున్నాను. కొద్ది నిమిషాలు అందులోకి చేరుకుందాం. మరొక లేఖనం అందరి వచనం కూడా ఆయన చెప్పాడు, 7వ దూత వర్తమాన దినములలో దేవుని మనము సమాప్తమగును అని. ఇక్కడ ప్రశ్న, ఈ ఘడియలో నీవు ఆ లైన్ను వెంబడించినట్లయితే అది సమాప్తమవుతుందా? అవిశ్వాసం నిన్ను కనుగొనగలనా? మల్లాకి 4 ఈ కాలంలో నెరవేర్పు చేయబడి ఉన్నదా? పిల్లల యొక్క విశ్వాసమును తండ్రుల యొక్క విశ్వాసమే మరల్చుట అసలైన వాక్యం వద్దకే. చూశారా, ఎన్నే ఎంబ్రెడ్ వారు ఎదిరించున్నట్లు భ్రష్టులు. ఇప్పుడు 2 తిమోతి 3:8 వినండి, మోషేను వారు ఎదిరించారు, అలాగే ఈ అంత్య దినాలలో అలాంటి భ్రష్టులు వస్తారు. ఎక్కడ చెప్పడంతో చూడండి, భక్తి గల వారు వారే ఉంటారు, అభిషేకించబడిన వారు వారు. మీరింటికి వెళ్ళినప్పుడు దీన్ని చదవండి. కనుక ఈ ఉదయం నేను దీన్ని పూర్తి చేయలేకుండా మీరు ఇలా చేయండి. భ్రష్టుడి గురించి, జీవితంలో భ్రష్టులు కారు, వారు మంచివారే, మర్యాదస్తులే. ఇప్పుడు గమనించండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్న వర్తమానముతో మోషే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, మరియు అతడు రుజువు చేయబడిన వాడే, ఇశ్రాయేలు పిలిచారు. వారు ఒక జనాంగం, ఒక సంఘము కాదు. ఇశ్రాయేలు ఒక జనాంగము, వారెన్నడూ కూడా సంఘము కాదు. కారణం, సంఘమున మాటకు అర్థం బయటకు పిలువబడిన వారు అని అర్థం. వారు దేవుని ప్రజలే ఉన్నారు. ఆ తర్వాత వాక్యం కింద వారు అభిషేకించబడిన తర్వాత బయటకు పిలువబడి అప్పుడు దేవుని సంఘమయ్యారు. ఆ తర్వాత వారు వెనుకబడిన వారేవి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు నమ్మలేదు, అబద్ధ ప్రవక్త మాట నమ్మి ఉన్నారు. కాబట్టి అది దిగజారిన స్థితి అని నేను అనుకుంటున్నాను. ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలై వాక్యం చేత అభిషేకించబడి, దేవుని బలము చేత, దేవుని హస్తము చేత బయటకు నడిపబడి, దేవుని అద్భుత ఆశ్చర్యకాలను చూశారు. వారు అడు తర్వాత దేవుడు వారి మధ్య నుంచి కదల వచ్చినప్పుడు అభిషేకితమైన అబద్ధ ప్రవక్త వారి మధ్యకి వచ్చి, మూలమైన ఏ వాక్యాన్ని విన్నారో దానికి వ్యతిరేకంగా వేరొకటి బోధించాడు. ఒగ్గురు తప్ప మిగతా వారంతా అరణ్యములో నశించిపోయారు. దాన్ని ఇప్పుడు పట్టుకోనండి. యెహూ దినములో ఎలాగుండెనో అక్కడ 8 ఆత్మలు మాత్రమే రక్షించబడేది. మనిషి కుమారుడు రాకడా అలాగుంటుంది. లోతు దినములో ఎలాగుండెనో 3 ఆత్మలు రక్షించబడినవి. మనిషి కుమారుడు బయలుపరచబడినప్పుడు అలాగుండును. ఆకాశము భూమి గతించినప్పటికీ గతించని ప్రభు యొక్క వాక్యాన్నే, లేఖనాన్నే నేను ఉదహరిస్తున్నాను. అది కల్ప సంఖ్యగా ఉండబోతుంది. ఇక్కడ గమనించండి, మోషే అహరోను దగ్గరికి వెళ్ళాడు. మోషే దేవుడై ఉండవలసి ఉండెను, అతడు దేవుడు అవుతాడని దేవుడే చెప్పాడు. ఇలా చెప్పాడు, నీవు దేవుడు అవుతావు, నీ సహోదరుడైన అహరోను నీకు ప్రవక్త అవుతాడు అని. నీవు సరిగా మాట్లాడలేనిడెలా, అతని నోటు నీ మాట ఉంచుము. అయితే మూగవారిని మాట్లాడు నరుని చేసినదెవరు? ప్రభు చేశాడు. అతను ఇక్కడికి వెళ్లిపోయాడు. అతను ఏమి చేశాడు? దేవుడు ఏది చేయమని చెప్పాడో అట్టి నిజమైన వస్తువైన అద్భుతాన్ని అతడు చూశాడు. నీవు వెళ్లి నీ కర్రను క్రిందపడవేయము, దాన్ని పైకెత్తితే అది ఒక పాముగుతుంది అని దేవుడు చెప్పాడు. అతడు దాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. తిరిగి కర్రైనది. నీవు వెళ్లి ఫరోయుదుడు దీన్ని చేసి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పు అని ఆయన చెప్పి ఉన్నాడు. దాన్ని ఫరో చూచి, ఓహో ఇంతేనా, ఇటువంటి చిన్న మాంత్రికుడు పని అని చెప్పాడేమోనని మనం అనవచ్చు. అందులో ఏమీ లేదు, ఇదిగో మనస్సులోని భావన. తెలుసా, మా సంస్థలో కూడా అలాంటి కార్యాలు చేసేవారు, అలాంటి కుర్రవాళ్ళున్నారు. ఫలానా బిషపు చేస్తారులేవి, వేగరేఖకు రావాలి అని అన్నారేమో. అటువంటి పనులు చేసేవారు మా వద్ద కూడా ఉన్నారు. ఆ విధంగా ఫరో ద్వారా సతాను మాట్లాడుతున్నది, ఆ విధంగా మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతడి వచ్చి కనిపెట్టు, ప్రజల ఎదుట బహటంగానే ఎన్నే ఎంబ్రే అను వీరు మోషే ఎదురుకు వచ్చి, మోషే ఏమి చేశారో అవే వీరు చేశారు. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితం మోసము చేయుదురు. అవును కదా, మోషే చేసినవే వీరు చేశారు. అర్థం చేసుకున్నారా? తెచ్చుకోనండి. లేఖనం ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. అవునది, అది తిరిగి కడవరి కాలంలో జరుగుతుంది. మోషేకు ఎంబ్రేలేకు తేడా ఏంటి? మోషే చెప్పాడు, నీళ్ళలోని రక్తం వచ్చునుగాక అని అన్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పారు, మేము కూడా రక్తమును పెట్టేస్తాం. అలాగే జరిగినది. ఈగలి కలుగునుగాకని మోషే చెప్పాడు. వచ్చిందేంటి? వేరుగా దేవుని యొద్ద నుండి పుట్టుకుని వచ్చినవి. చూశారా, మరి అతను ఏమి చేశాడు? మేము ఈగలను పుట్టిస్తాం అని వారన్నారు. వారది చేశారు. మోషే చేసిన ఏ అద్భుతమైన వారు కూడా చేయగలిగారు. గుర్తుంచుకోండి, మనసులో ఉంచుకోనండి. కొద్దిసేపట్లో దాని దగ్గరికి మనం వస్తున్నాం. మిగతా వారు చేసినవి వారు చేయగలరు. అయితే వాక్యముతో నిలబడలేరు వారు, వాక్యమందు నిలవలేరు వారు. ఇప్పుడు గమనించండి, వారది చేశారు. అయితే దేవుని చేత పంపించబడిన, దేవుని వల్ల ఆజ్ఞ పొందిన మోషే అయితే వారితో గడబిడలు చేయలేదు. కాని ఇదిగో మీరు ఇక్కడ ఇది చేయలేరు అని చెప్పాడు. వారు అలాగే ఉండనిచ్చాడు. వారు సంస్థాపక సంఘ ప్రవక్తలు అయితే వారి ఇష్ట ప్రకారం వారే వెళ్తారు. మోషే ఆ విధంగా సాగి వెళుతూ దేవుని విషయాలు ఆలకించాడు. దేవుడు ఏమని చెప్పాడో నీవిది చేయి. మోషే వెళ్లిపోయి అదే చేశాడు. అతడు కొత్తదాన్ని చేశాడు. వారు అది చేసినప్పుడు యోధు యొక్క ఉద్రేకముతో ప్రతి ఒక్కరూ చేశారు. వారు కూడా చేశారు. మోషే ఏ విధంగా చేశాడో అలాగే చేశారు. గమనించండి, ఇలాంటి వారు ప్రత్యక్షమవుతున్నప్పుడు, ఓ ప్రజలారా, ఇది మీరు విడవద్దు, నిజమైన ఒకటి మొదటిగా పంపబడిన తర్వాతనే వీరు ఈ నకిలీ వారు రంగం మీదకి వచ్చారు. వారు పోల్చి చేయడానికి వచ్చారు. చూడండి, వారు అలాగూ రావాలి. భయం దేనిని సృష్టి చేయలేదు. అది అసలైన దానిని తారుమారు చేయగలుగుతాడు. పాపమంటే ఏంటి? నీతిని తారుమారు చేయటమే పాపము. వ్యభిచారం అనగా ఏంటి? నిజమైన దాన్ని తారుమారు చేయటమే వ్యభిచారము. అబద్ధం అనగా ఏంటి? సత్యాన్ని మరొక రీతిగా చెప్పడమే అబద్ధం. తనని వైపు చూడు, అసలైన వాక్యాన్ని తారుమారు చేశాడు. బిలాము వైపు చూడు, అసలైన వాక్యాన్ని తారుమారు చేశాడు. సిద్కియా వైపు చూడు, అసలైన వాక్యాన్ని తారుమారు చేశాడు. లోటి వారు అసలైన వాక్యను తారుమారు చేసి అది సత్యమైనదని రుజువు చేయటకు వస్తారు అని బైబుల్ తెలియజేస్తున్నది. నీ యొక్క పరిచర్యకు నిజమైన రుజువులతో ఏదో ఒక మూల నుండి స్వార్థకుని పనిచేయి. ఎందుకంటే జనులు హితబోధను సహించని కాలము వచ్చును. దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పొరుగు చేసుకుందరు. ముందుకు సాగిపో. నీవేమి చేయాలనుకుంటావో అది చేయి. అది మంచిదే. మేము కూడా అవే అద్భుతాలు సూచికలు చేస్తున్నాం. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఓ పరిశుద్ధాత్మ వల్ల తెలియబడతబడుట మనుష్యుడు ఆగి అలా ఆలోచించినచో మానవుల్లో కలుగు భయం వలన పరిశుద్ధాత్మ ఎంతో విషదంగా మనకది తెలియచేయును. ఇక్కడ మూలరాయిని వేసి దాని మీద ఉంచబడిన చిన్న కాగితాన్ని 33 సంవత్సరాల క్రితం చదువుట. చూడండి, అక్కడ ఆ 7వ వీధిలో ఆ ఉదయ వేళ ఈ మూలరాయి పెట్టినప్పుడు ఆయన ఏమి చెప్పాడో చూడండి. ఇప్పుడు కనిపెట్టండి, అగ్ని స్తంభపు రూపంలో ఇక్కడ నది దగ్గర ప్రభుత్వం దిగి వచ్చినది గమనించండి. వందల కొద్ది సంఖ్యల ప్రజలు అక్కడ నది ఒడ్డు నిలబడి ఉండేది. ఆయన ఏమి చెప్పాడో జరగలేదా? ఏమి జరిగినదో చూడండి. అదెంతో కఠినమైనది సహోదరులారా. అది కఠినంగానే కనిపిస్తున్నది. అయితే యేసు తనకు తనకు చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారు మోసపరచబడెదరు. దానికి మరో దారి లేదు. వారు దాన్ని చూడలేరు. సాధ్యమైతే ఏర్పాటు నొందిన వారు మోసపరచబడదురు. గమనించండి, నిజమైన దేవుని అభిషేకం నొందిన వారు వచ్చిన తర్వాత వీరు కనిపించారు. ఆయన నిజ ప్రవక్త అయిన మోషే వచ్చిన తర్వాత కనిపించుట. మోషే ఏమి చేసినప్పటికీ వారు దాన్ని పోల్చి చేశారు. సహోదరి సహోదరుడా, ఇది నా యొక్క సొంత సంఘము కాబట్టి దేవుని వాక్యముల నుండి ఏదైనా ప్రకటించడానికి నాకు హక్కు కలదు. ప్రజలైన మిమ్మల్ని నేను తీర్పు తీర్చలేదు. కానీ మనము నివసిస్తున్న కాలము గడియను పరిశోధిస్తాం. సోదరు రెడల్, ఇక్కడ జూనియర్ జాక్సన్ మొదలగు వారికి నా శుభాకాంక్షలు. వారు మన సహోదర సంఘాలు. కొద్దిసేపటి క్రితము నేను వారిని మర్చిపోయాను. వారి ఉదయ వేళ కూడా మందిరంలో స్థలం లేదు కాబట్టి ఫోన్లు తగిలించుకుని ఉన్నారు. ఒక్క నిమిషం దాని గురించి ఆలోచించండి. మోషే ఏవేవి అద్భుతాలు చేశాడో వాటినే వీరు కూడా చేశారు. మోషే ఈగలను తెప్పించాడు. వారు కూడా వాటినే అనుకరణ చేస్తూ ఈగలను తెప్పించారు. చూశారా, దానిని మీరు తినుదినమున ఆ దినే మీరు చనిపోవద్దు అని దేవుడు చెప్పాడు. సాతాను వెంటనే వచ్చేలా చెప్పాడు, మీరు చవనే చవరు, మీరు జ్ఞానవంతులైపోతారు, మీరు మంచి మంచి సంఘశాఖను తయారు చేసుకుంటారు తెలుసా అని చెప్తుంది. ప్రతిదీ నీకు చాలా బాగుంటుంది తెలుసా, నీకు చాలా వెలుగు కలుగుతుందని చెప్తుంది. చూశారా, ఇక తారుబారు చేయడే తుంచుకునండి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, 2 తిమోతి 3:18 ప్రకారంగా అంత్య దినాలలో ఈ ఎన్నే ఎంబ్రీలు భూమిపైకి వస్తారు. అనుకరణ చేయవారు ఇద్దరున్నారని మీరు గమనించాలని నేను ఆశిస్తున్నాను. కొద్దిసేపటిలో మనం సుధా దగ్గరికి వెళ్లనే ఉన్నాం. వచ్చినటువంటి 3 దేవదూతలెవరో తెలుసుకుందాం. మంచి ఏదో చెడు ఏదో అనుకరణ చేయవారెవరో అవి చూద్దాం. చూశారా, గమనించండి, వారు కూడా అదే అద్భుత కార్యాలు చేశారు. అయితే గమనించండి, దేవుని చేత పంపబడిన నిజమైన అభిషేకించబడిన వారిని వారు అనుకరణ చేశారు. 2వదిగా వెంబడించారు. ఒక్క నిమిషం ఆలోచించగలను అనుకుంటున్నాను. కొంచెం కాలం క్రితమే సుమారు 20 సంవత్సరాల క్రితము జనములను చేపట్టుకుని తీసుకుని పోయి ఒక సూచన చూయించాడు. అన్నిట్లో కూడా అనేకమైన సూచనలు ఉన్నవి. ప్రతి ఒక్కరికి కూడా ఒకరేమో తన కుడి చేతితో కలిగి ఉన్నాడు, ఇంకొకరేమో తన ఎడమ చేతితో కలిగి ఉంటున్నాడు, ఇంకొకరు వాసనేమో చూస్తున్నారు. చూశారా రకరకాలు. నేను ఈ సమయంలో అస్సలు నిజం చెప్పకుండా దేవుడు నిలుపు చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతున్నాను. అయితే ఒకరోజు మీరే దాన్ని తెలుసుకుంటారు. బయల్పడేది తెలివి తక్కువ తనవు తప్ప మరొకటి కాదు. ఆనభములో అది మంచిది కాదు. దేవుడు అనుమతిస్తే ఒక రోజు నేను దాన్ని చెప్తాను. వారు అవే అద్భుతాలు చేశారు. అయితే గమనించండి, అసలైన వాక్యము మొదట బయలుపడే వరకు కూడా వారు చేయలేదు. ఏదైన తోటలో సాతాను ఆ విధంగా చేశాడు. ఎప్పుడు కూడా ఆ విధంగానే సాతానుడు చేస్తాడు. మొదటిగా ప్రవచించేది ఎవరు? మోషే. మొదటిగా రంగం మీదకి వచ్చినది ఎవరు? మోషే లేక బిలామా? మోషే. మొదటిగా రంగం మీదకి వచ్చినది ఎవరు? ఇర్మియానా లేక హననీయా? నా అర్థమేంటో మీరు గ్రహించాలనుకుంటాను. గమనించండి, వారు కాపీ కొట్టారు. ప్రకృతి మనస్సు కలిగి అనుకరణ చేసేవారు. గత వారంలో మనం చెప్పుకున్న రీతిగా విధేయతతోనే దావీదు దేవునికి ఒక సేవ చేస్తున్నాడని తలంచిన రీతిగా తలంచి శరీర భావంతో అనుకరణము చేయుట్రా. నేను ఇక్కడ ఒక నిమిషం ఆగుతున్నాను. ఈ రెండు స్థలాలకి దాన్ని మీరు ఆలోచించాలని ఆశిస్తున్నాను. నేను చెప్పకపోతే పరిశుద్ధాత్మ తప్పకుండా ప్రత్యేకించి ఆయన ఏర్పరచుకున్న వారికి అది తెలియచేయును. అవునా? అదే కార్యాలనుంచే మనుషులు మాకు కూడా ఉన్నారు అని ఫరో సంఘశేఖ అంటున్నది. వారు అది చేశారు. చూశారా? ఎందుకు ఫరో దీన్ని చేశాడు? ఎందుకు దేవుడు దానికి అనుమతించాడు? నిజమైన అభిషేకం పొందిన ఒక ప్రవక్తను ఫరో ఎదుట అద్భుతాలు చేయటకు దేవుడు ఎందుకు పంపాడు? ఆ తర్వాత సంఘశేఖ దానిని అలాంటి దానినే ప్రజల ఎదుట చేయటకు దేవుడు ఎందుకు అనుమతించాడు? ఒక అనుకరణ చేసేవాడు లేచి నిజమైన దేవుని ఆత్మతో చేసిన కార్యాలనే చేయటకు ఆయన ఎందుకు అంగీకరించాడు? చూశారా? ఎందుకనక లేఖనము నెరవేర్పు కావలసి ఉన్నది. గమనించండి, ఆయన దీన్ని చేశాడు. ఎందుకంటే మోషే ఒక్కడు మాత్రమే కాదు వాక్యాన్ని కలిగి ఉన్నది అని ఐగుప్తీయులు ఫరోల హృదయం కట్టపరచబడే కొరకే దేవుడు అనుమతి ఇచ్చాడు. మోషే చేసిన కార్యాలనే వారు కూడా చేయగలిగారు. అంత్య దినములలో ఇలాంటివే జరుగుడు దేవుడెందుకు అనుమతిచ్చాడు? అహాబును బయటకు తీసుకుని వచ్చిన కొరకై సిద్కయ్యల అబద్ధపు ఆత్మ ఏ విధంగా కార్యాన్ని చేసినదో ఇలాంటి సంగతులు జరగవలసి ఉన్నవి. ఈ ప్రజలు ఏ విధంగా తమ యొక్క సంఘశాఖలు నమ్ముడుకొనకై ఇలాంటివి జరుగుచును అనగా అవి జరుగునని ఆయన ముందుగానే ప్రవచించాడు. వారు ఈ లౌకిక సంఘకాలంలో ఉంటారు. ఏలైనగా నేను ధనవంతుడును, నాకేమి కుదవ లేదు, నేను రాని వరే కూర్చున్నాను, నాకేమి కుదవ లేదు అని నీవు చెప్పుచున్నావు. నీవు దరిద్రుడవు, దిక్కుబాలేవాడవు, గుడ్డివాడవు. నీ వచ్చి నా యొద్ద నూనె బంగారము కొనుమని ఆయన చెప్పుచున్నాడు. ఎందుకలా ఆయన చేశాడు? నిజమైన దేవుని వాక్యము చేతనే ఇవన్నీ జరుగుతుండగా ఈ కడవ దినాల్లో ఈ విధమైన పోలిక చేయవారిని అనుకరణ చేయవారిని ఎందుకని ఆయన అనుమతించాడు? అనుకరణ చేయవారు వచ్చి అవే కాలను చేయనివ్వండి. నిజమైన దేవుని వాక్యాన్ని ఉపేక్షించనివ్వు. మోషే నిమిత్తం ఆయన చేశాడు. మరి మోషేకు వ్యతిరేకంగా ఫరో చేశాడు. ఎన్ఏఎంలో మోషేకు వ్యతిరేకంగా చేశాడు. అది తిరిగి కడవరి కాలంలో జరిగిన బైబుల్ తెలియజేస్తున్నది. మన వచ్చే అది ఉన్నవి. లేఖనం నెరవేరకపోతే మరి ఎలాగూ? మోషే గడబడలు చేసి ఎదుగో వద్దు, మీరు చేయవద్దు అని చెప్పాడా? అవి చేయుటకు నేను మాత్రమే అభిషేకించబడని చెప్పాడా? ఇప్పుడే దాన్ని నిలుపు చేయండి అని అన్నాడా? వారలా చేయటానికి అతను అంగీకరించాడు. వారిని వెళ్ళనివ్వు. గుర్తుంచుకునండి, బైబిల్ ఎలా చెప్తుంది? వారి అవివేకం ఎలాగూ తేటబడినో ఈ కడవర్దినముల్లో వీరు అవివేకము తేటపరచబడను. ఎప్పుడనగా పెళ్లి కుమార్తె ఆకాశ వీధుల్లోకి కొనిపోయిన తర్వాత అలాగూ జరుగును. గమనించండి, మోషే నిజంగా రుజువు చేయబడిన వాక్యము కలిగిన వాడై ఉండి వాణ్ణి పోనివ్వలేని తప్ప మరొకటి మాట్లాడలేదు. అయితే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచని కనుక, ఫరో మోసపరచబడిన కనుక ఆయనే దీన్ని చేశాడు. అహాబు మోసపరచబడి కొరకై ఆయనే దీన్ని చేశాడు. అంతస్తులేని మీకాయ అక్కడ నిలబడి యెహోవాయేలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచుండెను. ఇక్కడ మరొక అభిషేకించబడవ నిలబడి యెహోవాయేలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచుండెను. ఒకరి ఒకరు వ్యతిరేకులు. మనము ఈనాడు యెహోవాయేలాగూ సెలవిచ్చుచున్నాడు దానితో నిలబడి హేసుక్రీస్తు నామమునే నీటి బాప్తిస్మని కడవరి కావలో తెలుపుదాము
మరొకరు నిలబడి క్రీస్తువును నిలబడి అద్భుతాలు చేస్తాడు. బైబిల్లో క్రీస్తు అనే మాట ఎక్కడుందో నాకు చూయించు, ముగ్గురు దేవుళ్ళు ఎక్కడో నాకు చూయించు, ఓ లాంటిది ఎక్కడెక్కడ ఉన్నదో నాకు చూయించు. దేవుని యొక్క వాక్యములో అది లేదు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అను బిరుదుల నామముతో ఎవరైనా బాప్తిసం తీసుకున్నట్లుగా బైబిల్లో లేదు. ఇవాన్ని కూడా ఇది బాగున్నది సహోదరి, నీ పుట్టి వెంటుకలే మంచివి, అదంతా మంచిదే, నీవు అది ఇది ఏది చేయనవసరం లేదు, అదంతా బుద్ధిలేనితనం, అదంతా పాతకాలపు పొగమచ్చు. ఏ బైబుల్ చెప్తుంది? ఇంకా ఆయనే వాగ్దానం చేశాడు, ఏలు యొక్క ఆత్మ ఆయన పంపించునని. వాక్యం యొక్క అసలైన విశ్వాసం కొరకై తన ప్రజలను పిలుచునని బైబుల్ చెప్తుంది. ఆ వాక్యం నిర్ధారణైనది. సదవ దినాలలో ఇలాగో అలాగే కడవర దినంలో మనిషి కుమారుడు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అది చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గమనించండి, మోషే ఏ కార్యాలు చేశాడో అవే వారు కూడా చేశారు. దేవునికి సరిపోయేంతగా వారు చేశారు అని యెహోవా సెలవిచ్చుచున్నాడని గుర్తించండి. అది ఈ దినాన జరుగుచున్నది. ప్రపంచమంతా పరిశీలన చేయండి. ప్రతి మనిషిని, ప్రతి సంఘాన్ని, ప్రతి భక్తిని, ప్రతి మతభక్తిని, ప్రతి కులాన్ని తీసుకుని చూడండి. ఓతుకులనే మిమ్మలను క్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను మీరు దీన్ని చేయమని. వార్తాపత్రికను చదివి మీరు వెళ్లిన చోటునెల్లా తరచి చూడండి. ఇప్పుడు భూమి మీద అది ఉన్నదో లేదో తరచి చూడండి. చూశారా? అప్పుడు మొత్తం 24:24 తప్పనిసరిగా వాస్తవం. కడవర దినాలలో అబద్ధ అభిషక్తులు వచ్చెదరు, అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసపు చేయుదురు, అనేకులను మోసపరిచెదరు. ఇప్పుడు జరుగుచున్న ఆ కార్యాలను చూడండి. అభిషేకించబడిన క్రీస్తులు బహువచనం, అభిషేకించబడిన ప్రవక్తలు బహువచనం, పలు రకాల వారు, మెథడిస్టులు, బాప్టిస్టులు, పెంతికొస్తు వారులు, ఇంకా మొదలైన వారు. చూశారా? అయితే ఒకే ఒక నిజమైన క్రీస్తు ఆత్మ, ఆయన వాగ్దానం చేసినట్లుగా వాక్యం శరీరధారి అయినది. మనం ఇక కొంచెం ముందుకు సాగిపోదాం. ఇక కొన్ని లేఖన భాగంలోనికి. దేవునికి ఎక్కువగా వరకు, ఆ తరువాత ఇంకా అయిపోయినది. వారి బుద్ధిహీనత బయలుపరచబడుతుంది. గమనించండి, గుర్తించండి, తొక్క గోధుమ గింజల్ని కాన్పిస్తుంది. అవునా? ఆ కాలం వందల నూతన కాలంలో కూర్చి కాడ గోధుమ గింజల నీవు చెప్పలేవు. అయినప్పటికీ దానిలో జీవం ఉన్నది. కాడ మంచిదే, కాడలో ఉన్న జీవం మంచిదే. అయితే గుర్తుంచుకో, జీవం అందులోండి సాగి వెళ్తుంది. ఏలియా నుండి ఇలీషులోకి సాగి వెళ్ళినట్లుగా జీవం ముందుకు సాగి వెళ్లిపోతుంది. అయితే గుర్తుంచుకో, అది మరో దశలో ఉన్నదని గుర్తుంచుకో. అది ఆ దశలోనే నిలిచుండలేదు. ఏదో మరో కాలంలో నిషిద్ధ మాంసమును మనం భుజింపలేము. మెథడిస్ట్, బాప్టిస్ట్, పెంతుకోస్తు వారి నిషిద్ధ మాంసమును మనం భుజింపలేము. చూశారా? అది మురిగిపోయిన మాంసము. మనకు స్వచ్ఛమైన ఆహారం ఉన్నది, నేటి కాలం యొక్క ఆహారము. గుర్తుంచుకోండి, గోధుమ గితవల్ని తొక్క అలాగే కనిపిస్తుంది. అది దళాల వలె కనిపించలేదు, అది తొడి వలె కనిపించట్లేదు. అయితే అది నిజంగా తొక్కలోనే కనిపిస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. లూథర్లో అది వెస్లీ వలె కనిపించలేదు, అయితే అది పెంతికోస్తులో కనిపించినది. సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితం మోసపరచుకునే అది పెంతికోస్తులో కనిపించినది. చూశారా? అక్కడే మీ కాలాలు ఉన్నవి. అయితే గుర్తుంచుకోండి, కడవర దినాల ఉన్న పెంతికోస్తు సంఘము, లౌదిక సంఘము క్రీస్తు తిరిగి ఉండేను పప్పు గోధుమే. గుర్తుంచుకోండి, ఆయన తనకు తానుగా సంఘానికి బయలుపరచుకోవడానికి ప్రయత్నించగా ఆయన తీసివేయబడ్డాడు. అది ఇంకా సంఘమే అని చెప్పుకుంటున్నది. అభిషేకం నుండి ఉన్నది. అయితే ఇక్కడ వాక్యమై క్రీస్తు తానే అయి అభిషేకించబడిన వాక్యమై ఆయన శరీరమందల భాగమైన పెళ్లి కుమార్తె కొరకై వచ్చును. అభిషేకము నుండి ఉన్న వారు మనం చెప్పుకున్న రీతిగా ఏ నీరైతే గోధుమను తడిపి ఉన్నదో అదే నీరు గురుగులు తడిపినది. అభిషేక్తుల వారు కేవలం ఏర్పరచుకునేవారు లేక ముందుగా నిర్ణయించబడినవారు. వారి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోగలుగుతారు. Ephesians 5:1 అది ఎలాగో తెలియచేయగలదు మీకు. వారంతా అభిషేకం పొందిన వారే. ప్రతి ఒక్కరూ దేవునికి మహిమను చెప్తారు. మాకిక్కడ విమోచన కలిగింది, హల్లెలూయా అని అంటారు. ఓ హల్లెలూయా, మేం భాషలతో మాట్లాడుతున్నాం అనుకుంటూ ఎగురుతారు. మేము స్త్రీ సాంగత్యం ఎరుగుని వారం, మీరైతే వీటన్నింటినీ వారి చేత చేయిస్తారు అంటారు. చూశారా? ముందుకు సాగండి. అలాంటిది మీరేమి చేయనవసరం లేదు. మేం భాషలతో మాట్లాడతాం, మేము కేకలు వేస్తాం, మేము ఆత్మతో నాట్యం చేస్తాం, మేము వాక్యాన్ని ప్రకటిస్తాం అని అంటారు. వాస్తవం దానికి వ్యతిరేకంగా ఏ ఒక్కట చెప్పడానికి వీల్లేదు. అక్కడ వెనకాల బైబిల్ ఉన్న వీరి కూడా అలాంటి చేసిన వారే. సహజమైతే ఏర్పరచుకున్న వారి సహితము అది మోసము చేస్తుందని యేసు చెప్పాడు. ఇప్పుడు గమనించండి, తొక్కను ఆరంభములో నుండి ఉన్నటువంటి ఆ మూల విత్తము అనగా భూమిలోనికి వెళ్లిపోయిన ఆ గింజ అది ఎటువంటి అంగ విన్యాసము కాదు, అలా కాకుండా నిర్మాణాత్మైనది కాదు, అది ఒక గింజ అయి ఉన్నది. అయితే అది బయటకు వచ్చిన తర్వాత అది గింజ కాదు, అది నిర్మాణాత్మకమైపోయినది. చూశారా, జొన్న ఆకులు, ఆ తర్వాత అది మరొక దశలోనికి వెళ్లిపోయినది, అది తొడిమ దశలోకి. ఇంకా అది ఆరంభ దశల వలె కనిపించట్లేదు, అది ఒక అంగ విన్యాసం అనగా నిర్మాణాత్మకమైపోయినది. అది తొక్కులోనికి వెళ్లిపోయినది, అనేకమైన ఆకులు పెట్టినది, అది పెంతికోస్తు ఒక రూపానికి వచ్చినది. ఇప్పుడు దానిని చూడు, అది ఎల్లప్పుడూ కూడా రూపాన్ని పొందుకుంటున్నది, దానిలాగే ఉండు కొరకై రూపు పొందుకుంటున్నది. అక్కడ నా చిన్న పెంకును నీవు చూచినప్పుడు గోధుమ గింజలాగే అది కనిపిస్తుంది. అయితే చిట్టు చివరికి రుజువు చేయబడినది, ఎటువంటి నిర్మాణాత్మకం కాలేదు, ఇక ఎలాంటి మోయినటువంటి సాధనాలు లేవు. సంఘర్షేక కేవలం మోయినటువంటి సాధనమే, ఇక మోయి సాధనాలు లేవు. కాడ చనిపోవాలి, తొక్క చనిపోవాలి, ప్రతిదీ కూడా చనిపోవాలి. అయితే గోధుమ విత్తనం మాత్రమే బ్రతుకుతుంది, అది పునరుద్ధాన శరీరం నేరుగా లోనికి వెళ్లి బయటకు తీసుకుని వస్తుంది. మొదటి వారు కడపటి వారి గుదురు, కడపటి వారు మొదటి వారి గుదురు. చూసారా, పునరుద్ధానంలోకి వారిని పైకి తీసుకుని వచ్చాను. వింటున్నారా? చాలా మంచిది, గమనించండి. తొక్క గింజ వల్లే కనిపిస్తుంది. గోధుమ చేయనటువంటి ఒక వ్యక్తి దాన్ని చూచి, నా గోధుమ పంట పండినది, దేవునికి స్తోత్రం అని చెప్పాడు. అయితే అతనికి ఒక్క గోధుమ గింజ కూడా ఇంకా రాలేదు కూడా, అయినప్పటికీ ఆ విధంగా చెప్పాడు. చూసారా, అది అచ్చంగా గోధుమ వల్లే కనిపిస్తుంది, అయితే అది తొక్కసుమా? స్నేహితులరా, ఇప్పుడు నాతో రండి. ఇటువంటి ఉద్యోగం ఎక్కడి నుండి వచ్చినది? క్రీస్తు శరీరమే అయినా గోధుమ గింజ భూమిలో పడిపోయి చనిపోయిన తర్వాతనే వచ్చినది. ఆయన సంఘమైన ఆయన పెళ్లి కుమార్తెని క్రీస్తు నిర్మాణాత్మకం చేసి ఉన్నాడు, అవునా? ఆయన దాన్ని నిర్మాణాత్మకం చేయలేదు. సంఘం పరిశుద్ధంగా ఉండటం కొరకై ఆయన కొందరు అపొస్తలులు గాను కొందరు ప్రవక్తలు గాను ఆయన ఉంచి ఉన్నాడు. అయితే రోములో నిఖేయందు 306 సంవత్సరం తదుపరి అందులో వారు దాన్ని స్థాపక సంఘముగా చేశారు, అవునా? అది చచ్చిపోయినది. ఆ సంఘముతో ఏదైతే ఏకీభించలేదో దానిని చంపివేశారు. అది ఇంకా సంవత్సరాల తరబడిగా మట్టిలోనే ఉండిపోయినది. అయితే కొంతకాలం తర్వాత లూథరన్ ఉత్సవం పైకి వచ్చినది. మొక్కలోని మొదటి చిన్న రేకులు బయటకు వచ్చినవి, రెండవదిగా అక్కడి నుండి మొగ్గ వేసినది. అలాగే వస్తూ జంగ్లీ మొదలగు వాళ్ళ నుండి వచ్చి ఇంకా తదితర స్థాపక సంఘములుగా వచ్చినది. ఆ తర్వాత కొంతకాలానికి ఆంగ్లికన్ సంఘం పుట్టుకొచ్చినది. ఆ తర్వాత ఏమి జరిగినది? ఇక్కడ అంతకంటే కొంచెం గోధుమ గింజకు పోలిగా కనిపించే తొడిమిగా క్రొత్త ఉద్యమంతో వేసులు వచ్చాడు. ఆ తర్వాత దానికి ఏమి జరిగినది? అది స్థాపకమైపోయి ఎండిపోయి చచ్చిపోయినది. జీవు నేరుగా తొక్కలోకి వెళ్లిపోయినది. తొక్క సరిగ్గా గోధుమ గింజలాగే కనిపించిపోయినది. అయితే చివరికు గత 10 లేక 8 సంవత్సరాల కాలంలో ప్రత్యేకించి గత 3 సంవత్సరాల నుండి దాని యొక్క బుద్ధిహీనత బయలుపరచబడినది. మరి ఇప్పుడు ఏమి చేసినది? గోధుమ గింజ నుండి అది పెరిగి వేయబడి దూరమైపోయినది. గత 20 సంవత్సరాల కాలంలో ఉన్న ఈ గొప్ప ఉద్యమంలో ఒక సంస్థాపక సంఘం ఎందుకని ఏర్పాటు చేయబడలేదు? అది అభిషక్తులకు ప్రవక్తలు, అభిషక్తులకు బోధకులు మొదలగు వారిని కలిగి ఉన్నది. అయితే ఎందుకు నా విధంగా అది కాలేదు? విత్తనం మరొకటి లేదు కాబట్టి. చూసారా, అది ఆరంభంలో ఏదో అదే సంస్థాపక సంఘముతో కూడినది కాదు సుమా. ఒక గుడ్డివాడు దాన్ని చూడగలిగాడు, అది సంస్థాపకము కాలేదు, అది దానికెంతో వ్యతిరిక్తమైపోయినది. అది గోధుమ గింజే, మరొకటి కాదు. మనిషి కుమారుడు బయలుపరచబడుకును, గోధుమ గింజ తిరిగి తన స్వస్థానమునకు వచ్చును. కడవర దినాల్లో మనిషి కుమారుడు, కడవర దినాల్లో దానికి సంబంధించిన అనుకరణ చేయవారు అవధిగలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచుకున్న వారు సహితం మోసము చేయుదురు. వారి యొక్క సంస్థాపక తొక్కలు బయటికి లాగివేయబడడం ఇప్పుడు చూడండి, అది గోధుమ గింజకు మాత్రమే అనగా ఏర్పరచుకున్న వారికి అనగా అందులో భాగమైన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడది ఎంత అందంగా తీసుకుని రాబడిదో చూడండి, గమనించండి. అభిషేకించబడిన వారు మాత్రమే అది గ్రహించగలరు. నిజంగా ఏర్పాటు ఉన్న వారు, ముందుగా నిర్ణయించబడిన వారు FSC 5:1 లేక 1:5 ప్రకారంగా ఉన్నవారు మాత్రమే గ్రహిస్తారు. అటువంటి వారు మాత్రమే మోసపరచబడరు. గమనించు, అభిషేకించబడిన ఆ ప్రవక్తలు అబద్ధికులై ఉంటారు. అట్టి వారిలో నిజంగా అభిషేకించబడిన వారులో ఉంటారు. దాన్ని వెంట చెప్పగలవు వాక్యం ద్వారానే. నీడను ఎలాగో కలిగినామో అలాగే మీరు దానిని అర్థం చేసుకుంటే ఆమెనని చెప్పండి. చూడండి, గమనించండి, అభిషక్తులను కేవలం వాక్యం మాత్రమే వేరు చేయగలదు, సూచక క్రియలు కాదు. వారు ఒకే సూచికలు చేస్తారు, అయితే వాక్యమే వారిని వేరు చేస్తుంది. తప్పకుండా చేస్తుంది. అందరూ ప్రవచిస్తారు, వరంతా ఏది అది ఇంకా అన్ని చేస్తారు, అలాగే చేస్తారు, వరంతా ఒకే వాటి చేస్తారని యేసు చెప్పాడు. అయితే గమనించండి, వాక్యం వేరు చేస్తుంది. గమనించండి, సూచనలు కాదు సుమా. తిరునాళ్ళలో యేసు ఇక్కడ చెప్పి ఉన్నాడు. మీరు గమనించారా, కడవర దినాల్లో అబద్ధపు యేసును వచ్చిందని ఆయన చెప్పలేదు. ఓ, వారు అలాంటి దానికై నిలవలేరు. లేదే లేదు సుమా, నీవు ఒక నిజమైన పెంతికోస్తు వ్యక్తిని తీసుకో. అతడు యేసు అని చెప్తాడా? అవునా? నీవు ఒక అబద్ధము మెథడిస్టును లేక అబద్ధము బాప్టిస్టును మరి అలాంటి ఒక సంఘశాఖ వారిని తీసుకుంటే మేము యేసులము అని చెప్తారా? దానికంటే మంచిది వారికి తెలుసు, వారు ఆ విధంగా చేయరు. అయితే బైబిల్ చెప్తుంది అబద్ధపు క్రీస్తులు వచ్చిందని చెప్తున్నారు. యేసులు కాదు, అబద్ధపు క్రీస్తులు. మేము యేసుని చెప్పరు, లేదు అలా చెప్పరు. అయితే వారు అబద్ధ క్రీస్తులు, అది వారికి తెలియదు. ఎందుకంటే వాక్యానికి విరోధమైన వారు. దానినే దేవుడు సూచిస్తాడు. మీకది ఇప్పుడు తెలియచేయడం కొరకై దీన్ని తీసుకున్నాను. నిజంగా జరిగిన దానినే ఈ ప్రజలు చేసి ఉండటం మీరు చూసి ఉన్నారు. యేసు అలాగని చెప్పాడు. టెలిఫోన్ ద్వారా వింటూ దూర ప్రాంతంలో ఉన్నాం. మీతో నేను ముందుగా చెప్పినట్టుగా నేను మేము విమర్శం చేయట్లేదు. ఇది నా యొక్క సంఘము, పరిశుద్ధాత్మ నన్నుంచిన నా యొక్క మంద. నేను వారికి సత్యం చెప్పవలసి ఉన్నది. కాలం అయిపోయినది, దానికి వారు నిలవలేరు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధముగా అభిషేకించబడిన వారు, ప్రతి విషయంలోనూ ప్రతి సూచక్రియలోనూ ప్రతి అక్షరముతోనూ పొందిక కలిగి ఉంటారు. ఇలాంటి వారు పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి నిరభ్యంతరంగా వారు నమ్ముతారు. దీనంతటినే నమ్ముతారు. అవును నిజమే. భాషల మాట్లాడు నమ్ముతారు. అవును నిజమే. అద్భుతాలు సూచికలను నమ్ముతారు. గుర్తులు వారిలో జరుగుతాయి. అవును నిజమే. అది మెథడిస్టులు కాదు, బాప్టిస్టులు కాదు, కాదు కాదు, అది పెంతికోస్తు వారు. చూశారా, ఇది కడవర దినాలు ఇలా ఉంటుంది. మొదటి సంఘకాలం దానికి గమనించలేదు, మెథడిస్ట్ సంఘం దానికి గమనించలే గమనించలేదు, బాప్టిస్ట్ సంఘకాలం వారు దాన్ని గమనించలే గమనించలేదు, ప్రెస్బిటేరియన్ సంఘకాలం వారు దాన్ని గమనించలే గమనించలేదు. అయితే పెంతికోస్తు వారు నిజమైన దానికి ఎంతో సమీపంగా ఉన్నారు. వారు అక్కడే గోధుమ ఇండునది తొక్క అసలు గోధుమలాగే కనిపిస్తుంది. వారు కూడా దాన్ని గమనించలేదు. చూశారా, వారు గమనించలేరు. అయితే ఇవి కడవర దినాలు. అవునండి, ఈ దినం అటువంటిది. గమనించండి, ఆరంభంలో ఎలాగున్నదో అంతములో కూడా అలాగే ఉంటున్నది. హవ ఒక వాక్యాన్ని ఏ విధంగా అబద్ధం చేసుకున్నదో అలాగా సాతానుడు హవ ఎలా అలాగ చేశాడు. ఆమె దాన్ని నమ్మినది. ఆమె అతడు కాదు, సంఘము ఆయన కాదు. చూశారా, అబద్ధ మాటను కలిగినది సంఘము. చూశారా, అదాము కాదు, హవసుమా, క్రీస్తు కాదు, సంఘము, వధువు, అభిషేకించబడిన వారు తమకు తాముగా పెళ్లి కుమార్తెగా పిలువబడుతున్నారు. చూశారా, ఆమెయే అబద్ధ మాటను కలిగి ఉంటున్నది. మీరు దాన్ని గమనించలేకున్నారు. ఎందుచేత? మేజుడు ద్వారా మారేగా అది అతుక్కునే ఉండినది. నీ కంటి మీద వెంట్రుకల మారేగా అది ఉండిపోయినది. అందుకని బైబిల్ వైపే ప్రద్దాన్ని చూడు, అది వెంట్రుకల వలె అంటుకుని పోయినవి. హవ్వా దానిని నమ్మినది, ఆదాము కాదు. ఈనాడు పెళ్లి కుమార్తెగా పిలువబడుచున్న ఆమె నమ్మినది, క్రీస్తు కాదు సుమా. అన్ని విధాలుగా పిలువబడుచున్న పెళ్లి కుమార్తె, అవే సూచనలు, అవే అద్భుతాలు, అన్ని అవే. అయితే నిజమైనది కాదు. చూశారా, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితం మోసం చేయుట చాలా త్వరగా. మనం ఇది 15 నిమిషాల్లో ముగించగలట్లయితే మనం ఇక టైం లో ఉన్నట్లే. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మీరు అబద్ధము చేసుకోరని తలస్తున్నాను. కనుక వారు అబద్ధపు యేసులని పిలువబడరు, లేదు అలా పిలువబడరు, యేసుని పిలువబడరు. నిజంగా అలా పిలువబడరు. అది చాలా విషయమే. ఎవరైనా దాన్ని తెలుసుకోగలరు. అది యేసు కాదని ఎవరైనా తెలుసుకోగలరు. వారి వీపు వెనకాల నూనె కరుతున్నప్పటికీ, వారి చేతుల్లో రక్తము కనిపిస్తున్నప్పటికీ అది నాకు అవసరం. క్రింద పైన వారికి కళ్ళున్నప్పటికీ అది నాకు అవసరం. మతి చెల్లించని మంచి వ్యక్తి ఎవరున్నప్పటికీ అది యేసు కాదని తెలుసుకోగలుగుతారు. చూశారా, దాని గురికారు వారు ఉన్నది. అయితే వారు తమకు తాముగా అభిషేకించబడిన వారుగా పిలుచుకుంటారు. ఏర్పరచుకున్న వారిని మోసం చేయటికే వారు అద్భుతాలు సూచికలు చేస్తారు. అయితే సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సహితం మోసం చేయటి కొరకై అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు అభిషక్తులు వచ్చెదరు. జాగ్రత్తగా గమనించండి. ఈ విషయ సూచికను మరవద్దు. ఇది వినుడికెంతో ఉపయుక్తమై ఉంటుంది. అతని మైక్రోఫోన్ మీద ఒక టేపును మాత్రమే పెట్టి ఉన్నాడు. అది ఎగిరిపోకున్నట్లుగా నాకు చెవట పట్టుకొస్తుంది. టేప్ మీద పడిపోయినది. చూశారా, కాబట్టి అది అలాగే ఉంటుంది. అది అలాగే ఉండని బైబిల్ చెప్తుంది. గమనించండి, అబద్ధపు యేసులు కాదు, అబద్ధపు క్రీస్తులు. వారు అభిషేకించబడిన వారు అనుకుంటారు. అయితే వారు యేసు సంబంధులు కాదని వారికి తెలుసు, వారికే తెలుసు. చూసారా, అది ఎంతో విషదమైనదే. ఈనాడు ఒక మనుషుడు వెళ్లి, నా చేతుల్లో గాయాలు చూడు, నా నొస్సులు చూడు, నేను యేసునని చెప్తే అది అలా చెప్తే తప్పని మనకు తెలుసు. గుర్తుంచుకోండి, అలాంటి వారు వస్తారని యేసు ఎన్నడూ చెప్పలేదు. అబద్ధపు క్రీస్తులు వస్తారని ఆయన చెప్పాడు. క్రీస్తులు బహువచనం, సంఘశాఖలు మొదలైనవి, అభిషేకించబడిన వారు, సంఘశాఖ ఆత్మ చేత అభిషేకించబడిన వారు వారు, వాక్యము చేత వారు అభిషేకించబడిన వారు కారు. మీరు దాన్ని వెంబడిస్తారా? అబద్ధపు యేసులు కాదు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు అభిషేక్తులు. చెరా ఎంత విషదంగా ఉందో, నిజంగా దీన్ని విడిచిపెట్టుకోవద్దు. ఇప్పుడు జ్ఞప్తించుకోనండి, నేనెప్పుడు కూడా మూడు రకాలైన ప్రజల గురించి చెప్తూ ఉంటాను. మూడు జాతులు వారు వారు, హాము, షేము, యాపెతు. మూడు తరగతులు, మూడు జాతులు. నేను చెప్పాను, అది అనగా వారి విశ్వాసి, తయారు చేసుకున్న విశ్వాసి మరియు అవిశ్వాసి. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది, ఎప్పుడూ అలాగే ఉంటున్నది. చూశారా, మోషే విశ్వాసి, ఎన్నే ఎంబ్రేలు అవిశ్వాసులు. చూశారా, బిలాము, మోషే, ఎప్పుడు కూడా మూడు రకాల ప్రజలు, విశ్వాసులు, తయారు చేసుకున్న విశ్వాసులు, అవిశ్వాసులు. జ్ఞాపించుకోండి, అవిశ్వాసి సంఘశాఖ సంబంధమైన సంఘము ఎటువంటి సూచికలను నమ్మదు. చల్లబడి, చచ్చుబడి, ముక్క చెక్కలయ్యున్నది లోక సంబంధమైన సంఘము, అదే సంఘశాఖ. అయితే తయారు చేసుకున్న విశ్వాసి తొక్క, అతడే అటువంటి వాడవుతాడు. అడు తర్వాత నిజమైన విశ్వాసి, అది నిజంగా సత్యమైనదే. వారు వెళ్తున్నప్పుడు వారికి గమనించు, ఒక నిమిషం గమనించండి. ఈ అవిశ్వాసులు, అనుకునే విశ్వాసులు ఎంతో ధైర్యంగా ఉంటారో గమనించండి. హయ్యయ్యో, ఎంతో ధైర్యంగా ఉంటారు. ఇలాగనగా నిజమైన వాక్యం యొక్క సన్నిధిలో నిడారుగా నిలబడి ఇలాగూ రాయబడినదని చెప్పినట్లుగా వారు కనిపిస్తారు. అవును కదా, ఎందుకు సాతాను అలాగే చేసినది? అందునిమిత్తమైన వాక్యం వారికి తెలియదు కాబట్టి. ఆ కాలానికి ఉన్నటువంటి వాక్యము వారికి తెలుసు. అయితే వాక్యమైన ఈ దినుడైన మనిషిని అనుమానించినది. నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు వచ్చుచున్నాడని నాకు తెలుసు. ఎందువల్లంటే ఆయన అది చేయనని చెప్పబడి ఉన్నది కాబట్టి. ఆయన నిన్ను గుర్చిన దూతలకు ఆజ్ఞ ఇచ్చును అని వ్రాయబడి ఉన్నది. గమనించారా, దాని నాకు రుజువు చేయి, అద్భుతం చేయి, నీవు చేసేటప్పుడు నన్ను చూడని. చూశారా, 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 అవిశ్వాసి, తయారు చేసుకున్న విశ్వాసి, పోకలు చేయవాడు, వాళ్ళు ఉన్న యుద్ధాను చూడు. అదే విధం తయారు చేసుకున్న విశ్వాసి. అవునా, గమనించు, నిజమైన వాక్యం ఉన్నది. ఎంత ధైర్యవంతులు వారు, అలాంటి బుద్ధిహీనతకు ఈనాడు లోబడకు. దాని వల్ల ఒరిగేది లేదు, అక్కడికి వెళ్లవద్దు. అది కేవలము గపాలు గుమ్మ మాత్రమే. దాని వల్ల వచ్చేది ఏమీ లేదు, అదంతా కట్టుకథ. అది నీ మదిలో ఉన్నది. నా భావం ఏంటో చూశారా, వాక్యం యొక్క సన్నిధిలో నిలబడి దాన్ని చెప్పు. సాతాన్ నేరుగా లోపలికి వచ్చింది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో, యూదా పత్రికలో ఇలా చెప్పబడుతున్నది, ప్రధాన దూత సాతానుతో తర్కించి ప్రభు నిన్ను గద్దించునుగాక అని అనెను. వాక్యముతో వ్యతిరేకముగా ఉండుట, ఇక్కడ అంత్యక్రీస్తు అభిషేకించబడిన అంత్యక్రీస్తు యేసుక్రీస్తైన దినపు వాక్యానికి నేరుగా వ్యతిరేకంగా నిలచి ఇలాగూ వ్రాయబడి ఉన్నదని చెప్తున్నది. కడవడి దినాలను చూడు, స్వాచ్ఛమైతే ఏర్పరచుకున్న వారిని సహితం మోసపరచుటకై అది ఎంతో సమీపంగా ఉంటుంది. అయ్యయ్యో, ఏర్పరచుకున్న వారు మోసపరచబడరు. అందుకు కారణమేమనగా, ఎందుకో నీకు తెలుసా, వారు వాక్యమై ఉంటారు కాబట్టి. చూశారా, కొద్దిసేపటి క్రితం నేను చెప్పినదిగా, వేరులో ఉన్న జీవము ఎటువంటిదో అట్టి జీవం వలె అది ఉంటుంది, దానికి అది తిరస్కరించుకున్నది. చూశారా, అది వాక్యము, వాక్యం యొక్క ఋతువు. అవునా, ఇర్మియా, ఇర్మియా వలె అతడు ఎరిగి ఉంటాడు. హనయ ఏమి చెప్పినప్పటికీ అతడు ఎక్కడి నుండి వచ్చాడో అతడు ఎరిగి ఉంటాడు. మోషే తదితరులు అలాగే ఉన్నారు. అబద్ధ ప్రవక్త ఏమి చెప్పినప్పటికీ అతడు ఎరిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఉన్నది, అది వ్రాయబడి ఉన్నది. ఒక కారణం చేతనే మికా ఇలా చెప్పగలిగాడు, మంచిది, కొద్దిసేపు ఆగు, చూడు, నేను నా ప్రవక్తను నమ్ముతాను అని అహబు చెప్పాడు. నా స్థాపక సంఘమే సత్యం అని అతను అంటున్నాడు. నేను సమాధానంతో తిరిగి వచ్చినప్పుడు అతని ఖైదులో పెట్టండి, నేను అతని విషయం చూస్తాను అని అన్నాడు. అతనికి ఏడవడమే అహోరంగా పెట్టండి, బయటికి గట్టివేయండి, అతనితో ఎప్పుడు కూడా సహవాసం చేయవద్దు, మనం తిరిగి వచ్చిన తర్వాత వాని పని పెడదాం అని అన్నాడు. మీకాయ చెప్తున్నాడు, నీవు తిరిగి వచ్చేట్లయితే అది ప్రభు నాతో చెప్పలేదని చెప్తున్నాడు. భూమి ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నది అతను ఎరిగి ఉంటున్నాడు. అతని యొక్క దర్శనం నిర్దిష్టంగా యెహోవా ఇలాగే సెలవిచ్చును అనేది దానిపైన ఆధారపడి ఉన్నది. అది ఏ వ్యక్తి కోసము కాదు, కానీ అది ఆ ఋతువు కోసం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఋతువు కోసం ఎంతో ధైర్యం నిలబడి ప్రధానతో ఎదిరించుట. ఇదే విధంగా చెప్పబడుతున్నది, దేవదూతలను నిలబడటానికి భయపడుతున్న స్థలంలో బుద్ధహీనులు ముళ్ళ మేజనులతో తొక్కుతారు అని. అవును కదా, యేసు చెప్పాడు ఇలాగన, ఏర్పరిచిన వారు ఏర్పరచబడిన వారు మోసపరచబడరు, కారణం వారు ఆ వాక్యమై ఉన్నారు. వారు మరి వేరే ఎవరూ కొలేరు, వారు వేరేదేది వినలేరు, మరి వేరేదేమీ వారికి తెలియదు. అవునా? గుర్తుంచుకోండి, మోషే వారి యొక్క అనుకరణ వేషాలని అవలంబించుకోలేదు. అతను అలా చేశాడా? మోషే అన్నాడు, ఫరో ఇప్పుడు ఒక నిమిషం ఆగు, ఏంటో తెలుసునా, ఇది చేయమని ప్రభువు చెప్పాడు, దేవునికి మహిమ కలుగునుగాక, అయితే నీ అబ్బాయిలు కూడా ఇది చేయట చూడగలుగుతున్నాను, కాబట్టి నేనేమి చేయాలో చెప్పు, నేను నీతో కలుస్తాను. ఆహా, దేవుని ప్రవక్త ప్రకటనగా అది ధ్వనించట్లేదు, కానే కాదు, అతను ఎంతగా ఎదుర్కొనగలగాలో అంతగా ఎదుర్కొన్నాడు. ఎలాగైనా సరే దేవుడు ఖచ్చితంగా దాని భద్రత తీసుకుంటారు అతనికి తెలుసు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసేది కాబట్టి, నేను మీతో ఉంటాను, మిమ్ము విడవను, అతనికి తెలుసు. అందుచేత అతను వారితో కలవలేదు, వారితో కూడానే ఉన్నాడు, వారి యొక్క సంఘశాఖలో ఒకరిగా అతను ఉండలేదు, దేవుని తేరు అతను ఉన్నాడు. వారు చేస్తున్న వాడన్నిటి చేత అతను కొట్టుకుని పోలేదు. అతను పేలు తెప్పిస్తే వారు పేలు తెప్పించారు, అతను రక్తం తెప్పిస్తే వారు రక్తం తెప్పించారు, అతను అన్ని తెప్పించాడు, వెంటనే వారందరూ కూడా అలాంటి పొలిని వాటినే తెప్పించారు. అతను అలాగే నిశ్చయుడై నిలిచిపోయాడు. దేవుడే విధి నిర్వాహకుడు, ఖచ్చితంగా అదేంటో అతనికి తెలుసును. మీరు ఇప్పుడు గ్రహించారా? మీరు రెండు రెండు తీసుకుని నాలుగు చేయండి, ఎక్కువగా కందిపోయేటట్టు నీవు చేయవద్దు సుమా. అర్థమవుతుందా? నిజ విశ్వాసి ఎందువల్ల వారు మోసపరచబడంటే, ఆ దినాన స్థిరులై నిలబెట్టుకు వారు ఏర్పరచబడిన సంతానమై ఉన్నారు కాబట్టి. అలాగే యేసుది చెప్పాడు, అనేకులు ఆ దినాన వచ్చి, ప్రభువా నీ నామన దయ్యాలు వెళ్ళగొట్టలేదా అని చెప్తారు. యేసు చెప్పాడు, కడవర దినాలలో కాలమంతా ముగింపబడి ఆ మహాపురుద్ధాదర వచ్చినప్పుడు అనేకులు వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. అనేకులు కలుపు మొక్కలు వచ్చి గోధుమ పంటతో కలిసి కూర్చుంటవి. ఆగాగు ఒక నిమిషం, ప్రభువా నీ నామన భాషలో మాట్లాడాను, నేను కేకలు వేశాను, నేను ఆత్మీయ నాట్యమాడాను అని చెప్తారు. నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, నేను భాషలు మాట్లాడాను, ఇవన్నీ నేనే చేశాను అని చెప్తారు వారు. ఆయన ఏమని చెప్పాడో గమనించండి, అక్రము చేయవాలరా, నేనెన్నడూ మిమ్మల్ని ఎరుగును అని ఆయన చెప్తాడు. అక్రమం అంటే ఏంటి? ఒక నడగండి, అదేదినగా నీవు చేయవలసింది ఒకటి నీవు ఎరిగిండియు, నీవు దాన్ని చేయవు. వాక్యం వారికి తెలుసు, దాని వారు వినియున్నారు, మీరీ టేపును వింటున్నారు, మీరీ వర్తమానం వింటున్నారు. ప్రభువైన దేవుడు అలాగను చెప్పి ఉన్నాడని మీరు చూశారు, ఆయన దాని నిజమ నిర్ధారణ చేయటకు మీరు చూసి ఉన్నారు. సూర్యుడు బయట ప్రకాశించడం ఎంత విషదమో అంత విపులంగా దీన్ని మీరు ఎరిగి ఉన్నారు. అయితే మీరు మీ యొక్క సంఘశాఖనే మీరు వేలాడ పట్టుకుని ఉంటున్నారు, మీ అబద్ధాలనే పట్టుకుని ఉన్నారు, మీరు అక్రమ చేయవారులై ఉన్నారు. అవునవును, నేను గొప్ప గొప్ప కుటాలు జరిగించాను, నే అది చేశాను, నే ఇది చేశాను అని చెప్తారు. అక్రమ చేయవాలరా, మా ఎదురుండి వెళ్లిపోండి, నేను ఎన్నడూ ఎరిగను అని చెప్తాడు ఆయన. అవును, పరిశుద్ధాత్మ నా మీద పడినదే, ఒక్క రవంత కూడా నాకు అనుమానమలేదు. నేను భాషతో మాట్లాడాను, నేను ఆత్మతో పాట పాడాను, ఒక్క రవంతైనా నాకు అనుమానమలేదు. నాలుగు విషయంలో ప్రశ్నే లేదు. ఓ సహోదరి సహోదరుడా, ఎటువంటి భీకర స్థితిగతి అది! మనమున్న ఈ ఘడియ భయంకరమైన ఘడియ. ఏ వాక్యము జీవనిత్తమే వచ్చుచున్నది, గమనించు. అవును, అలాగనే వారు చేస్తారని ఆయన చెప్పాడు. గమనించు, అక్రము చేయవాలైన మీరు. నేను ఇక్కడ ఒక లేఖనని రాసుకుని ఉన్నాను, ఇప్పుడు అది ఎక్కడున్నదో నాకు తెలియదు, నేను చాలా సమయం తీసుకున్నాను, నేను దాన్ని చూడబోతున్నాను. ఒక నిమిషం, అదేంటో చూద్దాం. నేను చూశాను మత్తయి 7:21. వెంటనే ఎక్కడుందో నాకు తెలియదు, కొన్నిసార్లు నేను అలా గుర్తు పెట్టుకుంటాను, లేఖనాన్ని ఏమి చెప్తుంది మర్చిపోయి కొన్నిసార్లు నేను ప్రసంగిస్తూ ఉంటాను. మత్తయి 7:21, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కాని పరలోకమును నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించరు. ఆ దినం అనేకులను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామన ప్రవచింపలేదా? ప్రవక్తలు, అభిషక్తులు, అవునా? మేం ప్రవక్తలము కామా? మేము అభిషేకితమైన వారము కామా? నేను నీ నామన ప్రవచించలేదా? నేను నీ నామన దయ్యాలు వెళ్ళగొట్టలేదా? యేసు నామన బాప్తిసం పొందుటకు నిరాకరించి అది నీవిలాగూ చేయగలిగావు? అయ్యయ్యో, చూశారా ఎంతటి మోసమది! సాక్షాత్ అదే స్థానం దగ్గరికి వచ్చి అటు తర్వాత వెనుక్కు వెళ్లిపోగుట, వాక్యం దగ్గరికి వస్తారు అటు తర్వాత వెనుక్కు వెళ్లిపోతారు. దీన్ని గమనించు, ఒక్క నిమిషం దీన్ని దాటిపోదాము. అనేకులు ప్రభువా ప్రభువా మేము నీ నామన ప్రవచించలేదా, మేము ప్రవక్తలము కదా అని నాతో చెప్తారు. అవును, నేను దాని మొత్తం 24 చెప్పాను. నీ నామను దయ్యముల వెళ్ళగొట్టలేదో, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదో అని చెప్తారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రము చేయవలరా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును. అది మీ మధ్యనే పెట్టబడినప్పుడు, మీరే దాన్ని చూచినప్పుడు, మీ మధ్యనే అది కదల వెళ్ళినప్పుడు, వాక్యం మీరు చూచినప్పుడు, మీ యొక్క సంఘర్షక నిమిత్తము మీరు దాన్ని రాకరించారు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. నీవెన్ని దయ్యాలను వెళ్ళగొట్టినప్పటికీ, నీవు అది ఇది ఎన్నెన్ని నీవు చేసినప్పటికీ, అది నాకు అనవసరం. నిన్ను గూర్చి నాకేమీ తెలియదు. నీ నవను బట్టి నేను ప్రవచనం చెప్పాను, అది నెరవేరినది అని బిలాము చెప్పాడు. అది నిర్దిష్టంగా సత్యమే. అయితే అది వాక్యములకు వచ్చినప్పుడు నీవు దాన్ని తిరస్కరించావు. ఓ సహోదరుడా, మోసపరిచే భాగాన్ని నీవు చూడు. ఖచ్చితంగా ప్రవక్త కాదు, అయితే వాక్యముతో, నిజమైన వాక్యముతో రుజువు చేయబడిన ప్రత్యక్ష వాక్యముతో అక్రము చేయు మీరు ప్రయత్నించుట. అన్ని కళలు కూడా నిజవాక్యాన్ని పోలిన దానిగా సాతాను అవతారమెత్తుటకు ప్రయత్నించినది. అది మనకు తెలుసు, తెలియదా? గమనించు, హదు దగ్గరికే వచ్చి అగ్గిపోవుట. ఇక్కడ చూడండి, హెబ్రీ 6వ అధ్యాయంలో ఆయన ఇలాగ చెప్పాడు. కొద్దిసేపటి క్రితమే మనం చదివాము, దాన్ని చూడమని మీకు చెప్పాను. మరిన్ని నిమిషాల్లో మనం చూస్తాం. ఆయన చెప్పాడు, అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తెగలను పనికి రానిదని విసర్జింపబడి తుదగది కాల్చివేయబడును, అంచున ఆనుకుని ఉన్నటువంటిది. పరలోకమైన వరమును రుచి చూచి, మరో మాటల్లో మీరు దాన్ని చూచి అని అనవచ్చు. నీవు తటాలున దాన్ని నోటితో రుచి చూడలేవు, అయితే నీవు దాన్ని చూశావు, అది సత్యమని ఎరిగావు, అది సత్యమని నీవు దాన్ని తెలుసుకున్నావు. పరలోక సంబంధమైన వరమును రుచి చూచుట పరిశుద్ధాత్మలో పాలివారై అది నీపైన కృమరించబడినప్పుడు దేవుని యొక్క దివ్య వాక్యం రుచి చూచి అది సత్యమని నీవు చూశావు. పొలములోని నాచు మీద అనగా నీపైన పరిశుద్ధాత్మ కృమరించబడినది. అటు తర్వాత నీవు తప్పిపోయావు, నిన్ను పిలచి నీకు అభిషేకం అనుగ్రహించి నిన్ను శుద్ధీకరించిన సాక్షాత్ క్రీస్తునే నీవు తిరస్కరించావు. దాని నిమిత్తం పాపక్షమపరిక ఉండదు, అది క్షమింపరానిది. సత్యమును గూర్చిన జ్ఞానములోనికి వారు వచ్చుట అన్నది అసాధ్యమే. పరిశుద్ధాత్మలో పాలివారైన వారు ఇక వారి విషయము అసాధ్యమే. కలుపు మొక్కల పైన పడి చూశారా, యేసుతో ఆరంభమై ప్రభువా నీ వెంటనే వచ్చుచున్నానని చెప్తూ, అయితే వాక్యాన్ని నీవు ఎదుర్కొన్నప్పుడు నీ వెనుకకు బరిలిపోవుటా. పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులై చివరికి దాన్ని రుచి చూచి, లేక వాక్యమే ప్రత్యక్షపరచబడి చూచి, అడితరవాత దాని నుండి తిరిగి వెళ్లిపోవుట, ఇక దాని చూచుడి గాని, ఇక దాని యొక్క వచ్చుడి గాని సంపూర్తిగా అసాధ్యమే. అది లేఖనము అలాగ చెప్తుంది, ఆకాశము గతించును గాని అది గతించదు. అర్థం చేసుకుంటున్నారా? అది సంపూర్తిగా అసాధ్యమైన విషయం. బైబిల్ అలాగ చెప్తుంది, ఆత్మ దాని గురించి సాక్ష్యమిచ్చుచున్నది కూడా. గమనించండి, నేను ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. మోషే ప్రవచన కింద ఉన్న ఆ ప్రజలను చూడండి, ఆ సంస్థలో నుండి బయటికి వచ్చారు, ప్రవచనం ద్వారానే అలా జరిగినది. గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకారులు చూశారు, ప్రవేశించు సరిహద్దు దగ్గరికి వచ్చారు. లే, గ్రంథమందు నీ పేరున్నది, అవునా? అది అలాగుంటుండి ఉండవలసి ఉన్నది. ఇక్కడ లేనటువంటి నీవు, డాక్టర్ లీ వాలే ఇక్కడ కూర్చుని ఉన్నాడా? అతడు 7 సంఘకాల పుస్తకములను వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రశ్న ఏదంటే, గొర్రెపిల్ల జీవితంలోని యొక్క పేరు తురిపి పెట్టబడుట. చూడండి, అది అనేక మంది దైవ సేవకులను దిగ్భ్రమ కలుగు చేస్తుంది. అయితే పుస్తకం వచ్చే వరకు వేచియుండు. నీలో ఏదైనా వెలుగునదేమో నీవు గ్రహించగలుగుతావు. చూసారా? ఎప్పుడు గమనించు, నీవు దాన్ని చూడకూడదు అని తలస్తే చివరికి నీవు తల ఎత్తి దాని వైపైనా చూడవు. తెల్లని దుంప ద్వారా నీవు రక్తాన్ని పొందుకోలేవు, ఎందుకంటే అందులో రక్తము లేదు కాబట్టి అని మా తల్లి తరచుగా నాతో చెప్తూ ఉండేది. గమనించు, వెలుగు రావలసి ఉన్నది, అది చీకట్లో లేదు. వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ దినాన అభిషక్తులు ఎలాగున్నారో గమనించు. ఇస్రాయల్ జనంగానే మోషే బయటకు తీసుకుని వచ్చిన రీతిగా వారంతా విన్నారు. ఆ గొప్ప జనాంగముతో కలిసిపోయారు. ఇప్పుడు ఇస్రాయల్ కలగలపు సంస్థ అయిపోయారు. దానికి దేశమే లేదు, స్వస్థలమే లేదు, అది స్వస్థలానికి చేరునై ఉండే. మనకు సంఘమే లేదు, మనకు సంఘము కాబోతున్నాం. అది జ్యేష్ఠుల సంఘము, మహిమలో ఉన్న సంఘము, మనుషుల వల్ల నిర్మితమైన భూమిపై ఉన్న సంఘము కాదు. అది పిలువబడిన వారై, నిత్య జీవానికి ఏర్పరచబడిన వారై, వారి గృహానికి చేరునై ఉన్న మహిమలో ఉన్న సంఘము అది.
వారు దాటవల స్థలానికి వారు ఎప్పుడో వచ్చారు. వారు వాక్యాన్ని అనుమానించి వెనుదిరిగిపోయారు. యెహోషువ కాలేబులు మొదలైన వారు అక్కడికి వెళ్లి అక్కడ అలాంటి దేశమున్నదని రుజువు కోసమై ద్రాక్ష గొత్తులు తెచ్చారు. అది పాలు తెలుపు దేశమని దేవుని వాక్య వాగ్దానం కొరకై అవి తెచ్చారు. వారి కొరకై రుజువు చేయుటకై ఈ విధంగా వారు తీసుకుని వచ్చారు. అవి వారైతే దాని రుచి చూచి ఓహో అది మనం చెరలేము చేయలేము అని చెప్పారు. జరిగిందేంటి, అరణ్యంలో వారు రాలిపోయారు. వారక్కడే ఆగిపోయి వారికి వారే నిర్మాణాత్మకం చేసుకుని వాళ్ళు ప్రతి ఒక్కరూ చనిపోయారు. అయితే తిరిగి వెళ్లిన వారెవరనగా యెహోషువ కాలేబులు, మోషే ఎత్తబడ్డాడు. సంఘముకు ఎదురు చూసినటువంటి ఒక పోలిక, పాత నిబంధనలోని పునరుద్ధానము, కృత నిబంధనలోని పునరుద్ధానము, ఎత్తబడిన శరీరము. చూడండి, అక్కడ ముగ్గురు, ముగ్గురును ఒకే వరుసలో ఉంచండి, విశ్వాసి అవిశ్వాసి. చూశారా, గమనించండి, అది ఎలాగూ సంపూర్ణమైందో చూడండి. దేవుడు ఎన్నడూ అలాంటి పాపాన్ని క్షమించలేదు. అయితే ఇప్పుడు లోపలికి వారి లాగా రగలుగుతారు. అది ఆరంభంలో ములతొప్ప అయితే అంతములో కూడా ములతొప్ప అవుతుంది. దాన్ని కేవలం ఏర్పరచుకున్న వారు మాత్రమే చూడగలుగుతారు. ఇప్పుడు బహు జాగ్రత్తగా గమనించండి, కొద్దిగా అంధకార యుగం ముందు ఉన్నటువంటి పరిశుద్ధ మార్టిందిరముల వలె అతడు ఒక భక్తి గల మనుష్యుడు. ఎంతమంది మీలో పరిశుద్ధ మార్టిన్ యొక్క పుస్తకాన్ని చదివారు? అనేకులు చదివారు. పరిశుద్ధుడైన మార్టిన్ యొక్క గ్రంథాలు మేము వెళ్లి సంపాదించాం. ఆ పూజారి చెప్పాడు అతడు భక్తుల పట్టికలో చేరలేదు అని. అతను చేయలేదు, వారి ద్వారా కాదు, అయితే దేవుళ్ళ వల్ల అతడు చేరాడు. మూడవ సంఘ కాలంలో అతన్ని అక్కడ ఉంచడని పరిశుద్ధాత్మకు తెలుపుచున్నాడు. చూశారా, చూడండి ఎంత దైవభక్తి గల వాడు అతడు. పిలువబడి ముందుగా ఏర్పాటు ఉందిన వాడు అతడు. అతని యొక్క తల్లిదండ్రులు అన్యులై ఉన్నారు. అతని యొక్క తండ్రి ఒక సైనికుడు. అతడు కూడా సైనికుడు. అతని దారిలో తాను పయనించవలసి ఉండెను. అతను అలాగే చూసినప్పుడు ఒక చోట దేవుడు ఉంటాడు అని ఎల్లప్పుడూ కూడా దేవుని అతడు నమ్మియుండెను. అడవుల్లో నివసించేవాడు దేవుని చూడగలిగాడు. ఒకనొక దిన ఒక పట్టణాన్ని అతను దాటి వెళ్తున్నాడు. అక్కడ ఒక వృద్ధుడు బట్టలేక పడి ఉండి చావసిద్ధంగా ఉన్నాడు. ఆ రాత్రి చల్లో బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ఈ రాత్రి నేను చచ్చిపోతున్నాను, నేను కుప్ప కప్పుకుంటానికి ఏదైనా ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎవ్వరూ ఏమి చేయలేదు. మార్టిన్ ఒక ప్రక్కగా వచ్చి ఆగి కొద్దిసేపు అతని గమనించాడు. ఎవ్వరూ అలాగే చేయలేదే. అతను ఒకే ఒక కూడా ధరించి ఉన్నాడు. అతను తనకు తానుగా చలికి బాధపడుతున్నాడు. అతడు తన వెది నిర్హంలో ఉన్నాడు. అతను ఆ కోటును అతనికిచ్చినట్లయితే ఎలాగూ. కాబట్టి అతను ఇలాగా ఆలోచించేస్తున్నాడు, ఇది సగం నేను అతనికిచ్చినట్లయితే మా ఇద్దరులో ఎవరో ఒకరు బతకటం దానికి తరుణం ఉంటుంది. కాబట్టి తన యొక్క కోటును విడిచాడు. కత్తితో రెండు భాగాలు చేశాడు. దానితో ఆ వృద్ధుని కప్పాడు. తన సొంత కొడుతో అతని చుట్టాడు. అందరూ ఇలా చెప్పుకుంటున్నారు, ఎటువంటి విచిత్రమైన కాపలాదారుడు, చూడు ఎటువంటి విచిత్రమైన సైనికుడు. సగం కోటు అతనికి చుట్టూ చుట్టాడు. ఆ మరుసటి రాత్రి తనకు సెలవు దినాన తన పడకపైన పండుకొని నిద్రిస్తున్నాడు, మేల్కొన్నాడు. అతనికి చుట్టిన ఆ చిన్న పాత వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు చుట్టుకుని అక్కడ నిలుచుంటే అతను చూశాడు. నా అభిషక్తులకు ఈ చిన్నవారిలో అక్కడ పడి ఉన్న ఒకరికి చేసిదిరి గనుక మీరు నాకు చేసిదిరి. అది అతను అనుగ్రహించగలిగాడు. అతడు దేవుని యొక్క గంభీరమైన సేవకుడు. సంఘం అతను ఎగతాలు చేసినది, అతను హింసించినది, బయట నెట్టివేసినది. ఆయనను అతను దేవుని యొక్క ప్రవక్త. అతనేమి చెప్పాడో జరిగినది. ఆ కాలంలో అనేకులు అతని నమ్మి ఉన్నారు కూడా. దయ్యమెంత మోసగాడో నేను మీకు చూపిస్తాను. ఒకరోజు అతను చదువుకుంటూ కూర్చుని ఉన్నాడు. బలమైన ఒక దూత బంగారు చెప్పులు తొరుక్కుని కిరీటం పెట్టుకుని బంగారు బట్టలు వేసుకుని చుట్టూ తట్టి కట్టుకుని అతని దగ్గరకు వచ్చేలా అన్నది. మార్టిన్, నీవు నన్ను గుర్తించావా అని అడిగినది. నేను నీ రక్షకుడును ప్రభువును, నిన్ను రక్షించిన వాడు నేనే. మార్టిన్, నన్ను పూజించు అని అతను చెప్పాడు. అయితే ప్రవక్త అక్కడేదో వింతైన విషయం ఉన్నదని గ్రహించి అతని వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. అతను అన్నాడు, మార్టిన్ నేను నీ రక్షకుడు యేసుక్రీస్తును, నన్ను పూజించు అని అన్నాడు. నేను నీకు తెలియదా మార్టిన్? మార్టిన్ అలాగే చూస్తూ ఊరుకున్నాడు. లేఖనం అతని మనస్సులో మెదలుతూ ఉన్నది. సదనా, నా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. నీ తల మీద నీవు కిరీటాన్ని ధరించావు, అయితే దేవుని యొక్క వాక్యం ఇలాగ చెప్తుంది, యుగాంత ముందు ఆయన పరిశుద్ధులు ఆయన కీటధారుడిగా చేయుదురు అని. అది పెంతికోస్తూ రెక్క గాలానికి ఎరకాదా? వాక్యానికి మంచి సహోదరుడా, ఆ విధంగా అది మూల్యాన్ని తెలుస్తుంది. మరలా ఒక దినాన ఒక మఠములో ఒక వృద్ధుడైన భక్తుడు, యవనస్తులైన సన్యాసులు అక్కడ ఉన్నారు. అందులో ఒకడు చిరుచిరుమనే స్వభావి. దీన్ని గమనించు, ఈ రోజు ఒక మంచి ఉపమానవిధి. మిగతా వారికంటే అతను ప్రత్యేకంగా ఉండాలనుకుంటాడు. అతను తానే కాన్పించుకోవాలని, అధికారం చెలాయించాలని, ఏదో ఒక దానిలో పెద్దరికం చేయాలని అంతా ప్రత్యేకత చూయించుకుంటాడు. తెలుసా, ప్రత్యేకత చూయించాలని అనుకుంటాడు.
ఎప్పుడు కూడా మిగతా సహోదరుల కంటే అలా ఉండాలనుకుంటారు తెలుసా? అతను ప్రత్యేకంగా కనిపించుకుంటాడు. చూశారా? అదేమైనప్పటికీ అతను మహా దృఢంకారం కలగానుగా ఉంటాడు. సముద్ర తీరాన అతడు ఒక్కడే నురుగురాయి, మరొకరు అతనికి ముట్టకూడదు. ఇప్పుడు ఏమి జరిగిందో గమనించు. అతను ఒక దానిలో గొప్పగా కనిపించాలి, ఇతరత్ర సంఘ సంస్థల్లో పోటీ పడతాడు. అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి తను ప్రవచిస్తానని చెప్పాడు. ఇలా అన్నాడు, ప్రభు నన్ను ప్రవక్తను కూడా చేశాడు, నేను ఒక ప్రవక్తను అని చెప్పుకున్నాడు. సరే, గుర్తించబడిన ఒక ప్రవక్త ఆ దేశంలో ఉన్నాడు. అతడు భక్తుడైన మార్టిన్. పుట్టుకతోనే అతడు ప్రవక్త. ఇతడు ఈ బుడద 20 సంవత్సరాల వయస్సు గల ఈ సన్యాసి ఇతడు ఇలా చెప్పాడు, ప్రభును ఒక ప్రవక్తగా చేశాడు, నేను దాన్ని రుజువు చేస్తాను అని చెప్పాడు. ఇలా చెప్పాడు, ఈ రాత్రి ప్రభు నాకు ఒక పెద్ద అందమైన వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు, తెల్లని వస్త్రాన్ని నాకు ధరిస్తాడు, నేను మీ మధ్య కూర్చుంటాను, అప్పుడు మీరంతా నా దగ్గరకు వస్తారు. చూశారా? నా దగ్గర నుండే ఆజ్ఞలు పొందుకుంటారు అని చెప్పుకున్నాడు. ఇప్పుడది ఈనాటికి పోల్చి చూడండి, నేను సంస్థకు అధినేతను, నేనే మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తాను, మీరంతా సన్యాసులు. అది తగినంత వాస్తవమే. ఆ రాత్రి భవంతులోనికి ఒక వెలుగు వచ్చినది. అది పరిశుద్ధుడు మార్టిన్ వ్రాతలు తెలుపుతున్నవి. చదవండి, అది రుజువు చేయబడినవి, అది చరిత్ర. మిగతా వారంతా గమనిస్తుండగానే వెలుతురు లోపలికి వచ్చినది. అతను తెల్లని వస్త్రాలను ధరించి వారి మధ్య నిలబడ్డాడు. అతను అంటున్నాడు, నేనేం మీకు చెప్పానో చూడండి. అయితే అది వాక్యానికి విరోధమైనది. అతను వెళ్లి ఆ కళాశాల యొక్క వృద్ధ గురువు చేరిన తర్వాత కొద్దిగా అలా తులుతూ నడుస్తూ వెళ్లిన తర్వాత, కుమారుడా, అది క్రమంగా అనిపించలేదు అని చెప్పబడినది. ఒకే ఒక మార్గమున్నది అని చెప్పబడినది. అది ఇక్కడ ఉన్నది. మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక మార్గమున్నది. అది అప్రకృతమైనది, అనగా దైవ సంబంధమైనది. అబ్బాయ్, పెంతికోస్తు దాని యొక్క వేరును, దాని సంబంధాన్ని, దాని కుక్యమును, దాని ఆగ్రహాన్ని పెరికివేసి ఉండవచ్చు. ఆయన చెప్పాడు, అద్భుతాలు మంచిగానే కనిపించవచ్చు, అయితే అది వాక్యానికి సరిగ్గా లేట్లుగా అగపిస్తుంది. ఒక అభిషేకించబడిన అలాంటి ప్రవక్తను, పేరు మార్టిన్, అలాంటి వ్యక్తులను మనం చూశాం. వచ్చి అతనికి ముందుగా వెళ్ళండి. అతను అన్నాడు, కాదు కాదు, మార్టిన్ ఏమి చేయలేడు అని అన్నాడు. ఎలాగైతేనేం, నీ వెళ్తున్నావు కదా అని చెప్పారు. వారు అతను చేయి పట్టుకుని మార్టిన్ దగ్గర తీసుకుని వచ్చారు. ఆ వస్త్రం అతను విడిచిపోయినది. చూశారా? ఏర్పరచుకున్న వారిని సైతం మోసము చేయుట. చూడండి, వారి సంగతి వారికి తెలుసు. నా గొర్రెలు నా వాక్యం వినని యేసు చెప్పాడు. నా స్వరం వినండి అని నీవు చెప్తావు, అది ఆయన ఒక వాక్యం. మనిషి నోటి వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటుండవచ్చు ప్రతి మాట వలన జీవించును. అవునా? ముందుగా నిర్ణయించబడిన వారికి అది తెలుసు. ఒక వింతైన మాట, ఒక వింతైన స్వరము, వారు వెంబడించరు. సుమా, అక్కడ అలాంటి వారి సంగతి అంతే, వారు వెంబడించరు. ఆనాటి కాలానికి మాటలేని ప్రవక్త అక్కడ ఉన్నాడని వారికి తెలుసు. వాక్యము తిరిగి వాక్యము ద్వారా రుజువు చేయబడిన వ్యక్తి అక్కడ ఉన్నాడని వారికి తెలుసు. దాని ఎదుట ఆ మనుషుడు ఉండలేడు. ఆయన ఇంకా ఇలాగ చెప్పాడు, ఎక్కడ పిండుకున్నదో లేక వాక్యమున్నదో ఆ ఋతువులో పక్షరాదు పిల్లల అక్కడ చేరుతుంది. మత్తయి సువార్త 24:22 ఉన్నదాన్ని నీవు క్రిందనే ఉంచాడుకుంటావు. కొద్దిగా ముందుగా మత్తయి 24:24 ఉన్నది. 4 క్రింద మీరు కావాలనుకుంటే చదవచ్చు. ఎక్కడ పక్షరాజు ఉంటుందో మన్నా ఉంటుంది, వాక్యం ఉన్నది, అక్కడ పక్షరాజు పిల్లలుంటవి. నేను తెరబడుతున్నాను, నేను పైకి చూశాను, సమయం ఎంతైందో చూశాను. అది 12 దాటి 7:8 అవుతుంది. నేను చాలా త్వరగా సాగిపోతాను. మీలో ఒకరును ఉన్న రీతిగానే ఈ రాత్రి ముగించి వేస్తాను. ఈ ఉదయం లేక ఈ రాత్ర కూడిక ముగించబడిన తర్వాత ఎంతమంది మీలో ఇంట్లోకి వెళ్లాలి? మీ చేయి చూపించండి. చూశారా? అయ్యో, అయితే సాగిపోదాం. ఆ విధంగా ఫోన్ లో మిమ్మల్ని అందుకు ఉంచినందుకు క్షమించకూడుతున్నాను. అయితే నేను త్వరపడతాను. మీ డబ్బు కంటే ఎంతో విలువైనది, నాకు అలాడదని అనుకుంటున్నాను. అవును, ఈ డబ్బు గతించిపోతుంది. ఇది అలా కాదు, ఇది వాక్యం. అవును కదా? పిండుగ ఎక్కడుంటుందో అక్కడ పక్షరాజులు చేరుకుంటవి. ఎక్కడ పిణుకుంటుందో, ఎక్కడ చంపబడం ఉంటుందో అక్కడ పక్షరాజులు చేరుకుంటవి. ఎక్కడ తాజా మాంసం ఉంటుందో, ఋతువునకను అయిన వాక్యం ఉన్నదో అక్కడ పక్షరాజులు ఉంటవి. అయితే అది మురిగిపోయిన తర్వాత దాని చుట్టూ రాబందులు ప్రోగవుతవి. అవునా? నా భావం ఏంటో మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఒకటి చవబడిన తర్వాత ఇక్కడికి పక్షరాజులు వస్తవి. అవి అక్కడ రాలిన తర్వాత అది కుళ్లిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి రాబందులు వస్తవి. దాంతో పక్షరాజు ఏమీ చేయలేదు. చూశారా? యేసు చెప్పాడు, ఎక్కడ పీనుగుంటుందో, ఎక్కడ మన్నా పడుతుందో, రాత్రిపూట మన్నా తాజాగా పడుతుంది, అక్కడ పక్షరాజు చేరుతవి. అదే ఆ దినానికి ఇవ్వబడిన మన్నా. చూశారా? అది మురిగిపోయిన తర్వాత అందులోకి పురుగులు చేరుకుంటవి. అప్పుడు ఇక్కడ గ్రద్దలు చేరుతవి. అవి మురిగే వరకు అవి వాసన చూడలేవు. యేసు నిలబడిలా చెప్పుట్లో అతిశయోక్తి లేదు. యెరూషలేమా, రాళ్లతో ప్రవక్తల కొట్టుదానా అని ఆయన చెప్పారు. గమనించండి, అది వ్యక్తిగత సర్వనామము. చూశారా, ఎరుష్లేమా ఎరుష్లేమా, తరచుగా నీవు అలాగ చేస్తావు. ఆయన ఎవరైయుండెను? అనేక మార్లు కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఉంచుకోడు కోరండి. కాని నేను నీ ఎదురుగా పంపించిన ప్రతి ప్రవక్తను నీవు రాళ్ళడు కొట్టిదివి. ఎరుష్లేమను ఆ గొప్ప సంఘము అలాగూ చేశాను. భూపైన ఈ ఎరుష్లేము కాదు, అయితే మనం పైన ఎరుష్లేమై ఉన్నాం. ఎక్కడి నుండి వాక్యము దిగవచ్చినదో, ఎక్కడి నుండి మనం ముందుగా నిర్ణయించబడి ఉన్నామో, ఆ పైన ఎరుష్లేము మనం. నశించిపోయి పాత ఎరుష్లేము కాదు, నశించిపోని నూతనమైన ఎరుష్లేము. మనిషి ద్వారా కట్టబడిన పాత ఎరుష్లేము కాదు, దేవుని ద్వారా కట్టబడిన నూతన ఎరుష్లేము. చూశారా, ప్రత్యక్షపరచబడిన వాక్యం అక్కడ ఉన్నది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరచదును. సృష్టికర్త బంగారు వీధులు మొదలుకొని మొదలగడు చేయుచున్నాడు. నశించి పోనటువంటిది అదొక్కటి మాత్రమే. ఎరుష్లేమా ఎరుష్లేమా, ఎన్నిసార్లు నేను అలా ఆశించాను. కాలం యొక్క ఆరంభము నుండి కూడా. మూడు వ్యక్తి మరొకరు కాదు, అయితే కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నాను, అలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలనేంటిని. కాని నీ వల్ల కుంటివి. అయితే ఇప్పుడు ఘడియ వచ్చినది. చూశారా, ఎక్కడ పీనుగ ఉన్నదో అక్కడ పక్షాదులు చేరుతవి. అయితే పీనుగ మురిగిపోయిన తర్వాత రాబందులు చేరుతవి. చూశారా, గమనించండి, మోషే ఒక పక్షిరాజు. అతను దేవుని బిడ్డకు ఎన్నడూ కూడా నోహో యొక్క రొట్టె ముక్కలను ఇవ్వలేదు. అతడు తాజా దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ప్రభుణ దేవుడు అరణ్యములను కలుసుకుని ఆయన వాక్యాన్ని నిర్ధారణ చేసి మిమ్మల్ని బయటికి పిలుచుటకు నన్ను పంపియున్నాడు. ఆ తర్వాత అనుకరణ చేసే వారి చుట్టూర వచ్చారు, దాన్ని అనుకరణ చేశారు. చూశారా, అయితే ఆ కాలానికి అనువైన వాక్యాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఎందుకని వాగ్దానం చేసిన అబ్రహాముతో దేవుడిలాగా చెప్పాడు, నీ యొక్క సంతానం పరాయ దేశంలో 400 సంవత్సరాల పరవాసులుగా ఉంటారు, అయితే నేను వారిని దర్శించి బలమైన నా యొక్క బహువుతో బయటకు తీసుకుని వస్తాను అని చెప్పాడు. పరమైన దేవుడు నాతో మాట్లాడి నాకు చూయించి నేను ఏమి చేయాలో నాకు అది తెలియచేశాడు. నేను అది చెప్తాను అని మోషే చెప్పాడు. ఉన్నవాడు నన్ను పంపాడని అతడు చెప్పాడు. నేను ఉన్నానను వాడు, నేను ఉంటిని, నేను ఉందును అని కాదు. నేను ఉన్నాను వర్తమాన కాలం, ఇప్పటి వాక్యం. ఉండెను అను వాక్యము కాదు, రాబోతుంది అను వాక్యము కాదు, ఇప్పుడున్నటువంటి వాక్యము. చూశారా, గ్రహించారా, నేను ఉన్నాను, నేను ఉన్నాను అను వాక్యము. అది వాక్యమండెను, వాక్యం దేవుడి వద్దనను, అవును కదా. నేను ఉన్నాను, ఇది సత్యమే. రుజువు చేటు కొరకై ఆయన యొక్క ప్రవక్తగా దేవుడు నన్ను పంపియున్నాడు. ఈ యొక్క వాక్యమునకు నేను జవాబుదారిని. ఇక్కడికి వచ్చి ఇది చేయమని నాతో చెప్పాడు. అది అతను చూసినప్పుడు ఫరో ఈ విధంగా అన్నాడు, మంచిది, మా వర్గములు కూడా అలాంటి వారు అనేక మంది అబ్బాయిలున్నారు అని అన్నాడు. అనుకరణ చేయవారు. యేసు చెప్పాడు, కనవర్దినాల్లో అలాంటివే చెప్పుకుని వారు. చూశారా, అది తిరిగి పునరావృతం అవుతుంది. ఎవరు ముందొచ్చారు గమనించు, వాక్యముతో ఎవరు నిలిచి ఉన్నారు గమనించు. అది అలాగుంటుంది, అది అలాగ చేయబడుతుంది. చూశారా, గమనించు, మనం ఇప్పుడు ఓడిని కడదాం అనే మోషే వారికి నోహో కాలాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే అది వాక్యమైనది. నోహో ఒక దినాన ఒక ఓడును కట్టాడు. లేదు, రాబందులు వచ్చి దాన్ని భుజించరు. లేదు 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 లేదు, ఇది ఒక వాగ్దాన వాక్యము. అతని వర్తమానము కొరకై అతని దేవుని యొద్ద నుండి పొందాలి. ఘడియకు నిజమైన నిర్ణయించబడిన దేవుని వాక్యాన్ని అతనికి కలిగి ఉన్నాడు. లేక ఏసైనా మోషే రొట్టె ముక్కలను వారికి పంచిపెట్టలేదు. మోషే ఆ ఘడికి అవసరమైన వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే మోషే ఒక ప్రవక్త ఉన్నాడు, ఇక్కడ దేవుడే ఉన్నాడు. చూశారా, ఆయన ఈనాడు కూడా మోషే యొక్క రొట్టె ముక్కలను వారికి పంచివ్వలేదు. అయితే ఆ సంస్థలున్నటువంటి రాబందుల వైపు చూడండి, దాన్ని గుటకలు వేస్తూ తింటున్నవి. మాకు తెలుసు, మాకు మోషే ఉన్నాడు, నీవు మాకు అవసరం లేదు. మీరు మోషే ఎరిగినట్లయితే నన్ను కూడా ఎరిగించారు, ఎందుకంటే మోషే నన్ను గుర్చి మాట్లాడాడు అని ఆయన చెప్పాడు. అయ్యయ్యో, చూశారా, ఎక్కడ పెనుగ ఉంటుందో అక్కడ పక్షిరాజులు చేరుతవి. పక్షిరాజులు పరిశుభ్రమైన చంపబడిన వాక్యము తిరిగి లేచి క్రోవినదై ప్రత్యక్షపరచబడి ఆయన బిడ్డలకు ఆహారం ఇచ్చినటువంటి వాక్యము అది. సంవత్సరాల తరబడిగా ఆ పాత పెనుగ అక్కడ ఉండి ఉన్నది, అక్కడే ఉంటున్నది. ఇప్పుడు ఇదే లూథర్ మారు మనసును గుర్చిన వర్తమానము కలిగి ఉన్నాడు. అయితే మీరు లూథరన్ రాబందుల గుంపై ఉన్నారు. బాప్టిస్ట్ వారు వర్తమాన కలిగి ఉన్నారు, అయితే మీరు బాప్టిస్ట్ రాబందుల గుంపై ఉన్నారు. చూశారా, పెంతికోస్తు వారు వర్తమాన కలిగి ఉన్నారు. ఇప్పుడు పెంతికోస్తు రాబందుల గుంపు ఇంటికి వస్తుంది. అయితే పీనుగు ఎక్కడున్నదో అక్కడ పక్షిరాజులు పురుగవుతవి. గుర్తుంచుకోనండి, ఆ దినాల్లో నిషిద్ధమైన కేథలిక్ మాంసముతో ఒక లూథరన్ నీవు పోషించలేవు.
లేదండి, అతను తాజా మాంసమును కలిగి ఉన్నాడు. అది ఆ సంఘకాలానికి సంబంధించినది. నూతన వర్తమానంతో నీవు మెథడిస్టును పోషింపలేవు. లేదు లేదు, అతనికి ఆ నిషిద్ధమైన మాంస అవసరం లేదు. అది మురిగిపోయినది. చూశారా, అందులోని జీవము విడిచిపోయి మరుగుదొండకి వెళ్లిపోయినది. అక్కడ అది చనిపోయిన పాతకాడ జీవము కదిలిపోతుంది. ఆ విధంగానే యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెను పెంతికోస్తు బోధుల చేత నీవు పోషింపలేవు. నిస్సహందంగా అది కనే కాదు. పురుగుల కుప్పలతో ఉన్న సంస్థాపక సంఘములు ఏమి చేయలేవు, ఏమి చేయలేవు. వాగ్దానం ఈ విధంగా ఉంది, భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్త అయిన ఏలీ అనుమి మధ్యకు పంపేదను. అతడు పిల్లల యొక్క హృదయములు తండ్రుల యొక్క విశ్వాసము వైపు మళ్లించును. నేను చేసేది అదేనని అక్కడ పక్షురాజులు చిరునను. ఈ వాగ్దానాలు కూడా బైబిల్ నందు చేయబడి ఉన్నవి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. చూశారా, యేసు ఎన్నడూ దాన్ని పరీక్ష చేయలేదు. యేసు వచ్చినప్పుడు వారిని రాబందులు గుంపుగా చూశాడు. మేము మోషే ధర్మశాస్త్రము కలిగి ఉన్నాము. అప్పుడు అది చంపబడి వారికి ఇవ్వబడినప్పుడు మంచిహారంగానే ఉండెను. చూశారా, అప్పుడు అది మంచిదే. అయితే ఇది మోషే తనకు తానుగా తెలియజేసినది, అర్పణను చంపడను గురించి. ప్రభు అయిన మీ దేవుడు మీ సొంత సహోదరు నుండి ఒక ప్రవక్తను పుట్టించడని చెప్పాడు. అది జరుగుతుంది. ఆయన చెప్పినట్టుగా ఎవరైతే ఆ ప్రవక్తను హత్తుకొనరో అట్టివాడు ప్రజల్లోండి కొట్టివేయబడవలెను. అది అలాగే ఉన్నది. యేసుక్రీస్తును గురించి పాత నిబంధనలో 600 ప్రవచనాలు ఏ విధంగా నెరవేరి ఉన్నవో చూడండి. వారు నా కళ్ళలోనూ నా చేతుల్లోనూ పొడిచిరి ఆయన జీవితంలో ఆఖరి 7-8 గంటల్లో ఇన్ని ప్రవచనాలు నెరవేరినవో నేను మరిచాను. ప్రవక్తలందరూ చెప్పినవి సంపూర్ణంగా నెరవేరినవి. ఇప్పటి నుండి 1 సంవత్సరంలోగా 1 విషయం జరుగుతుందని ఈ రోజు నేను ప్రవచించినట్లయితే అది మంచి కానివ్వండి, మంచి కాకుండానివ్వండి. 20% అది జరగటానికి అవకాశం ఉన్నది. అయితే అది జరుగుతుంది అని చెప్పి అది ఎప్పుడు జరుగుతుందో అని చెప్పకపోతే ఏదో 0% ఫలితం ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో నేను చెప్పినట్లయితే కొద్దిగా విరామం ఇవ్వండి. అది ఏ స్థలంలో జరుగునో అది కూడా నేను చెప్పినట్లయితే ఇంకా మరికొద్ది విరామం అవసరమవుతుంది. అది ఎవరి మీద నేను చెప్పినట్లయితే అలాంటప్పుడు అది జరుగుడు కొరకై 100,000 విరామం అవుతుంది. అది జరగనట్లయితే ప్రతి ఒక్క వాక్యం హల్లెలూయా ఓ మెస్సయ్య ద్వారా వ్రాయబడిన ప్రతి ఒక్క వాక్యము అక్షరార్థంగా నెరవేరి ఉన్నది. లేఖనాలు చదువుతూ ఒకొక్క రోజున ఆ పదజాలం మధ్యన ఆయన ఆగి సువార్తను ప్రకటించుటకు దేవుని ఆత్మ నాపైన ఉన్నది అని ఆయన చెప్పాడు. పదం యొక్క మధ్యలోనే ఆయన అప్పు చేశాడు. ఎందుకంటే మిగతా జరగవలసినది ఆయన 2వ రాకెట్లో జరగవలసి ఉంది కాబట్టి. ఆమేన్. ఆకాశం భూమి గతించుడుగానే నా మాటలు గతించవు. చూశారా, అప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. అప్పుడు అది వారికి పోషణమై ఉంటున్నది. మోషే వారికి సత్యమనే చెప్పాడు. అయితే చూశారా, వారెప్పుడు కూడా రాబందుల కొరకు దానిలోని సంఘశాఖను తయారు చేసిరి. పక్షురాజులు తిని ఇంటికి వెళ్లిన తర్వాత దానిలోని కొంత విడిచిపెట్టి ఉండెను. ఒకదాని చూసి కొరకే వారు ఎదురు చూచుచుండేది వాక్యము. వారి ఇక్కడికి రావాలి కదా అని వారన్నారు. నిన్నేమో పలిసిన జింక మాంసము జింక, ఈరోజేమో గొర్రెలు మాకున్నవి. నా భావమేంటో గ్రహించగలిగారా? అక్కడేమో చద్దిమైన జింక మాంసం కోసం గుటకలు వేస్తూ, అయితే మనకు నేడు గొర్రె వస్తున్నది. అదెక్కడిది? నా భావమేదో గ్రహించారా? దేవదూతుల ఆహారము. ఒక దినాన మన్నాను భుజించిన ప్రజలు 2వ రోజుకు అది దాచుకుంటూ ప్రయత్నించినప్పుడు అది కంపు కొట్టినది. ఆ పోలియోగ్రంథి సంపూర్ణ రుజువులో మీరు గ్రహించట్లేదా? ఇప్పుడు అవే గమనించండి, యేసుక దినాలలో ఉన్న రాబందులు కూడా దయాల్లో వెళ్ళగొట్టినవి. పాతదైన పిరుగ కొరకై అభిషేకించబడిన వారు వారు. అవునా? యేసు చెప్పాడలాగన వారు దయ్యాల్లో వెళ్ళగొట్టారని ఆయన చెప్పాడు. గుర్తుంచుకోండి, వారి దినాల్లో వారు ప్రవక్తలు కలిగి ఉన్నారు. ప్రధాన యాజకుడు కయ్యపా ప్రవచించాడు. ఎంతమందికి అది తెలుసు? కయ్యపా ప్రవచించాడు. పొలంలోని కలుపు మొక్కలను గమనించు, అదే నీటి చేత ఇదే అభిషేకం పొందినది. అతను ప్రవచించాడని బైబిల్ ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఆ సంవత్సరంలో అతను ప్రధాన యాజకుడు కాబట్టి. ఒక మురిగిపోయిన పెంటను ఎత్తేవాడు, ఒక ముళ్ళ తుప్ప, ఒక కలుపు మొక్క గోధుమ పంట మధ్య ఉన్నది. అయితే నిజమైన దేవుని యొక్క ఆత్మ అతనిపైనే ఉన్నది. ఉత్తు చేయడానికి, ప్రవచనం చెప్పడానికి, జరిగే విషయం చెప్పడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నది. నేటి కాలం యొక్క రుజువు చేయబడిన వాక్యాన్ని వారు తృణీకరిస్తారు, సిలువ వేస్తారు. ఓహో, ఎంతటి జాలిగల విషయం సహోదరుడా. ఇవి చెప్పుకుంటూ ఎంతసేపైనా మనం ఇక్కడ ఉండగలం. లేఖనం ఇంకా ఎన్నో మనం పరిశ్రమ చేయగలము. నేను తొందరపడుతున్నాను. ఈ విషయాలన్నీ రుజువుపరచడం కోసం నా దగ్గర ఇంకా 10 పేజీలు ఉన్నవి. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఒకే సూర్యుడు. దీన్ని రుజువు చేయడం కొరకై నేను దేవుని వేళతో దయ్యాల్లో వెళ్లగొడుచుట్లయితే
మీ కుమారులు మరి దేని చేత వెళ్ళగొట్టుచున్నారు అని యేసు అడిగాడు. వారు దయ్యాలను వెళ్ళగొట్టుచుండిరి, వారు ప్రవచనాలు చెప్పుచుండిరి, అవును కదా? అయితే ఆ కాలపు వాక్యం ఆయనే అని వారు గుర్తిరగకు ఉన్నారు. ఎందుకంటే ఆయన వారితో సహవాసము చేయలేదు కాబట్టి. ఇప్పుడు మత్తయి 24:24 తీసుకో. అబద్ధపు క్రీస్తులు అభిషేకించబడిన వారు వచ్చేదరు, అబద్ధ ప్రవక్తలు దాన్ని ప్రవచించెదరు. చూశారా? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చెదరు. ఇప్పుడు అర్థం చేసుకున్నారా? గమనించండి, ఆ పిల్లలను ఎవరు? ఈ పిల్లలు దేవుని యొక్క వాక్యం చేత ఆయనే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చేత నేను దయ్యాలను వెళ్ళగొడుచున్నట్లయితే మీ సంఘశాఖల వారు మరి దేని చేత వాటిని వెళ్ళగొడుచున్నారు? దేవుడు మాత్రమే దయ్యాన్ని వెళ్ళగొట్టగలడు మనకు తెలుసు. దేవుడు మాత్రమే అలాగే చేయగలడు. గొప్ప బలవంతుడైన వాడు మాత్రమే బలవంతుడైన వాడి చొరబడగలడు. వారికి మాత్రమే ఆ శక్తి కలదు. అక్కడ ప్రకటన గ్రంథంలో అంత్యక్రీస్తు అంత్య దినాల్లో వచ్చిన మీకు తెలియను కదా, భూపై ఉన్న వారిని మోసపరచుడుకై అద్భుతములు సూచికలు చేయును. గొర్రెపిల్ల జీవగంధం ఎవరి పేర్లైతే లేదో వారందరినీ క్రైస్తవులను అందరినీ మోసము చేయును. మత్ 24:24 జవాబది, జగత్తుకు పునాది వేయుడిపై ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగంధమదో లేదో వారిని మోసపరచుడుకై ఆ నిజమైన నారింజ చెట్టులో ఉన్న వేరులో ఉన్న జీవము ఆ నిమ్మ చెట్టు మొదలైన వాటిలోండి బయటికి వచ్చి అలా సాగిపోయి చెట్టు పైన ఉన్న పండులోకి వచ్చును. కట్టుకుని ఉన్న అన్ని సంఘశాఖల కొమ్మల నుంచి వచ్చును. అర్థం చేసుకున్నారా? నేను త్వరపడుతున్నాను. బలవంతుడు దావీదును గుర్తుంచుకోండి, అతను ఎంతో యథార్థవంతుడు, విధేయుడు. అయితే దేని చేటుకై నిర్ణయించబడలేదో దాని చేటుకు ప్రయత్నం చేశాడు. వారు అనగా ఆభిషక్తులు యేసులాగా చెప్తున్నారు. వారు లేఖములు గూర్చిన మనుషుల ఉపదేశమును సిద్ధాంతములుగా ఉపదేశం చేస్తారు. చూశారా? దేవుని యొక్క వాక్యములు కాదు, రుజువు చేయబడిన ఆయన వాక్యములు కాదు. చరిత్రాత్మక క్రీస్తును అలాంటి దాన్ని బోధిస్తారు వారు. బైబిల్ చెప్తుంది ఆయన ఉన్నాడు అని. నేను ఉన్నాను, నేను ఉంటానని కాదు, నేను ఇప్పుడే ఉన్నాను. ఆ వాక్యమైన ఆయన ఇక్కడ ఉంటున్నాడు. ఆదిలో ఆయన ఉన్నాడు. ఆయన విత్తం యొక్క ఆరంభ దశలో దళాల్లో ఉన్నాడు. ఆయన తొనిమిలో ఉన్నాడు. ఆయన తొక్కలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన గింజలో ఉన్నాడు. నీవు తిరిగి వెనుకకు వెళ్లిపోయి జీవించగలుగుతావా? ఆ జీవం వెనుక్కు తిరిగి దిగిపోయినట్లయితే, అనగా ఆ పాదైన తొక్కలోకి వెళ్లి ఎండిపోయినట్లయితే, అది తిరిగి మాట్లాడగలదా? తిరిగి జీవించగలదా? అది ఎన్నడూ అలా కానే కాదు. ఒకసారి వెలిగింపడి మరలా పడిపోయిన వారు తిరిగి వెలిగించబడి అసాధ్యం. నెరవేర్చబడుతున్న వాక్యములోకి ఎన్నడూ కదలి సాగిపోలే. వారు చనిపోయిన వారు, అంతమైపోయిన వారు. ముళ్ళ తుప్పులు గచ్చ తీగల విసర్జించబడి తుదకు కాల్చివేయబడతారు. ఇప్పుడు నేను ఎంత త్వరగా సాగిపోవాలో అంత త్వరగా సాగిస్తాను. లేఖనాలు గమనించండి, చరిత్రతో కూడిన దేవుని బోధించుడా? చూశారా? గతకాలం దాని వల్లే జీవించుకు ప్రయత్నం చేయుట. భలే వెస్లీలాగా చెప్పాడు, లేక ఫలానా ఆయన ఏ విధంగా చెప్పాడు అని చెప్పుకుంటా. ఈ దినపు వాగ్దాన వాక్యాన్ని తిరస్కరించుట, సాక్షాత్గా గుర్తించబడిన నేటి దినపు మన్నాను తిరస్కరించుట, మన యొక్క కొత్త తిత్తులలో వారి యొక్క పాదలైన లూథరన్, బాప్టిస్టు, పెంతికోస్తు, రాక్షసో పోయిటకు ప్రయత్నాలు చేయుట, అదేం పనిచేయదు. మన యొక్క కొత్త ద్రాక్షసము వారి యొక్క పాత తిత్తుల్లో పనిచేయదు. ఈ కొత్త ద్రాక్షస అనే వారి సంఘశాఖల్లో పోయిటకు ప్రయత్నిస్తే వారి బుద్ధిహీనత బయలుపడుతుంది. వారు చేయలేరు, అవి వాటిని పగలగొట్టేస్తవి. సహోదరుడా, నేను దేవుని వాక్యాన్ని పరిపూర్తిగా వాక్యము ద్వారానే చూస్తున్నాను. వైద్యుడా, ఇక్కడ చూడు, మనం దాన్ని పొందుకోలేం. నే కొత్త దానికి తరువాత పొందుకున్నావని అనుకుంటున్నాను. ఇక్కడ దాన్ని మనం వెంటనే పొందుకోలేం. నీ వెంటనే ఎలాగ వెళ్ళలేవో అలాగని అనుకుంటున్నాను కదా. చూసారా? అది పనిచేయదు, అది పగిలిపోతుంది. నీవు పాత బట్టకు కొత్త బట్టను అతుకు వేయకూడదు, ఎందుకంటే అదంతా చిరిగిపోతుంది. చూసారా? యేసు దాని గురించి చెప్పలేదా? కృత్ర ద్రాక్షరసమును పాత తిత్తుల్లో పోయలేవు, అవి పగిలిపోవును. కృత్ర ద్రాక్షరసంలో జీవమున్నది. సరే, మన సంభాషణ మనం ముగించుచుండగా ఇక్కడ ఒక విషయం చాలా త్వరగా. ప్రకటన 16:13 గమనించండి. మీరు దాన్ని గుర్తించుకోవాలంటే గుర్తించుకోనండి, నాకు సమయం లేదనుకుంటాను. అది చూడటానికి మీరు తప్పగా చూస్తారనుకుంటాను. ఇప్పుడు గమనించండి, ఇది 6-7 పాత్రల మధ్య ధ్వనిస్తుంది. కొన్ని నిమిషాలు మాత్రమే ఓపిక కలిగినట్లయితే ఒక్క నిమిషంలో ముగించుకుందాం. ముగిస్తున్నాము, గమనించండి. ప్రకటన 16:13-14 వరకు 6-7 పాత్రల మధ్యలో కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు, అది గమనించుంటారా? ఒకరి నోటి నుండి బయలువెడలను. త్వరగా గమనించండి, మీరు సంసిద్ధమేనా? అలాగైతే ఆమెను చెప్పండి. ఆత్మల యొక్క త్రిత్వం అది. సంఘశాఖ సహోదరుడా, ఒక నిమిషం అలాగే కూర్చో, గదిలో నుండి బయటికి వెళ్లిపోవద్దు. అక్కడే రేడియో దగ్గర లేక టెలిఫోన్ హుక్ దగ్గర కూర్చో. నీ టేప్ రికార్డు ఆపు చేయవద్దు. ఒక్క నిమిషం అలాగే ఉంచి విను. నువ్వు దేవుని ద్వారా జన్మించున్నావు. నువ్వు జన్మిస్తావు. త్రిత్వము ఒక కప్పలు. కప్ప ఎల్లప్పుడూ కూడా వెనుక చూచే జంతువు. అది ఏ వైపుకి వెళ్తుందో ఆ దారిది ఎన్నడూ వెళ్లదు. ఎక్కడ వచ్చినదో ఆ దిశ వైపే అది చూస్తుంది. అవునా? త్రిత్వ బోధవాదము ఎక్కడ జన్మించిందో మీరు గ్రహించట్లేదా? గుర్తుంచుకో, మూడు అపవిత్రాత్మలు, వేరు వేరు ఆత్మలు. త్రిత్వ సిద్ధాంతం ఎక్కడైతే పుట్టిందో అక్కడకు ఆ నిఖయ సభయొద్దుకు ఆ వెనుకకు చూచుచున్నవి. బైబిల్లోనికి కాదు. బైబిల్ అన్నదేమీ లేదు. రోమ్లోని నసేలో పుట్టిన నైసీయ సభవైపునకే వారు చూస్తున్నారు. అక్కడే త్రిత్వం పుట్టింది. అవి ఎక్కడి నుంచి వచ్చినవో గమనించండి. గమనించు, దాని తల్లి అయిన పాత త్రిత్వముల నుండి త్రిత్వం యొక్క కప్పలు బయటకి వచ్చి కొత్త త్రిత్వాన్ని కన్నవి. ఎందుకు బయటకు వచ్చినవి? ఒక త్రిత్వం చూడండి, ఘటసర్పం, క్రూరముఖము, అబద్ధ ప్రవక్త. ఒక త్రిత్వం కొత్తది. ఎప్పుడు ఈ కప్పలు బయటకు వచ్చినవి? ఎప్పుడు వచ్చినవో గమనించండి. ఎప్పుడు కూడా అక్కడేవి ఉన్నవి. అయితే ఆరు ఏడు పాత్రల మధ్య వరకు కూడా అవి బయలుపరచబడలేదు. అది బయలుపరచబడుటకు ముందుగా ముద్దలు ఇవ్వబడవలసి ఉన్నది. ఏడవ దూత యొక్క వర్తమానము, దేవుని మర్మములు తెలియచేయును, ఈ త్రిత్వమును గూర్చిన విషయాల గూర్చి, అబద్ధపు బాప్తిసాల గూర్చి ప్రతిదీ కూడా తెలియపరచబడును. సత్యం మీద చూడటానికి దేవుడు మనకు సహాయము చేయునుకాక. ఎవరో దేని గూర్చి ఊహ కలిగినని చెప్పడం వల్ల కాదు. ఆ ఆత్మ మీకు దానిపైన కోపాన్ని రేపుతున్నదని నేను భావిస్తున్నాను. అవునా సహోదరుడా? నాకు నేనుగా మాట్లాడుకుని చెప్పుకోవట్లేదు. ప్రభు యొక్క దూతను గూర్చి నేను మాట్లాడుతున్నాను. అది నిజంగా వాస్తవం. త్రిత్వాన్ని గూర్చి గమనించు. ఘటసర్పం అంటే ఏదో ఎంతమందికి మీకు తెలుసు? అది రోము. కనడయున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదురు నిలచున్నది. అవునా? బైబిల్లో క్రూరమగునగా అర్థమేంటి? శక్తి, అధికారం. సరే, అబద్ధ ప్రవక్త, ఒక అబద్ధము ప్రవక్త, అబద్ధముగా అభిషేకితమైన వ్యక్తి. చూశారా ఎక్కడ ఆరంభమైనది? ఇది ఒక అబద్ధము ప్రవక్త ఏకవచనం. అబద్ధ ప్రవక్త మొదటిగా పోప్, అక్కడి నుండి వేష్యలకు తలైన మహావేష్య వచ్చినది. సమస్తము అక్కడి నుండే పుట్టుకొచ్చినది. ఒక అబద్ధపు త్రిత్వం ఉత్పన్నమైన ఆరంభ దినాల్లో కాదు, ప్రారంభ దినాల్లో అది అగుపించలేదు. దానితోనే అది సగవెళ్ళినది. అయితే ఏడు ముద్ర వచ్చినప్పుడు ఆ మర్మలు తెరవబడి వాటిని బయలుపరచినవి. అక్కడే మూడు కప్పల్లాంటి అపవిత్రాత్మలు బయటికి వచ్చి తాము బయలుపరచబడినవి. సత్యమునకు భిన్నమైన త్రిత్వ సిద్ధాంతం. అవునా? ఎక్కడి వచ్చిందో చూడండి. అది ఎక్కడికి తిరిగి వెళ్ళచున్నదో చూడండి. ఎక్యుమెనికల్ కౌన్సిల్, మత సార్వత్రిక సభ యొద్దకు. ఎలాగైతేనే వారందరూ సహోదరులే, ఒకే సంబంధమైన ఆత్మలు. ఒక్కటే విషయం గమనించండి, ఎంత మోసం, అద్భుతాలు జరిగించుట. భూమి మీదున్న దేవతలటి ముందుగా వెళ్తున్న దయ్యాలు ఇవి. అద్భుతాలు చేస్తూ అనేకులను ఆఖరి దినములలో మోసము చేయడం కొరకే వెళ్ళుచున్నవి. ఆ విధంగా చేసి జయిస్తవి. అపవిత్రాత్మల గురించి దేవుడు చెప్పిందేంటి? నేను వెళ్లి వారి ప్రవక్తలందరి నోట అబద్ధమునడు ఆత్మగా ఉంటాను, అహాబు పడిపోయి నాశనమటుకు నేలాగా చేస్తాను అని చెప్పి ఉన్నది. నువ్వు వెళ్లి జయిస్తావు అని దేవుడు చెప్పాడు. వారు నమ్మట్లుగా నీవు అలాగే చేస్తావు. ఆరంభం నుండి వాక్యమందున్న వారు వారు కాదు. చూశారా? వెళ్ళు, నీవు అతన్ని లోబరుచుకుంటావు. నీవు అబద్ధ ప్రవక్తలో ప్రవేశించి నీవు దాన్ని చేయగలుగుతావు. ఎందుచేతనగా అతడు వారి మీద అనుకుని ఉన్నాడు కాబట్టి. వాక్యాన్ని గురించి అతనికి ఏమి తెలియదు. దాని గురించి నేర్చుకోవడం అతనికి ఆతృత లేదు. అతడు చేయలేడు, ఎందుకనగా ఆరంభం నుండి అతడు ముల్లత్తుప్ప కాబట్టి. చూశారా? చూశారా? నీవు జయిస్తావు. వెనుదిరిగి చూస్తున్న ఆ అబద్ధపు కప్పలను చూడండి. అక్కడ నైసియాలో వారేమి చెప్పారో, ఎందుకు చెప్పారో తెలుసా? ఐసీలో అక్కడ వారేం చెప్పినది నేను లెక్క చేయను. ఇక్కడ దేవుని సింహాసనం దగ్గర వారు చెప్పినది నేను చెప్తున్నాను. ఏమైనది అని కాదు, ఏమవుతుందని, ఏమై ఉంటుంది. ఎందుకనగా ఆయన నేను ఉన్నానని వాడు. అవునా? అబద్ధం. దాన్ని చూడు, ఎక్కడి నుంచి వారు వచ్చారు గమనించు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏడు ముద్దలు పడిన తర్వాత ఎంతగానో విషదంగా మనం చూశాము ఆ మర్మము. అది తెలియచేయటం త్రిత్వం అంటే ఏంటి? చూశారా? ఎక్కడ త్రిత్వంగా పిలువబడినది? త్రిత్వం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా పిలువబడినదా? ఎక్కడ ముగ్గురు దేవుళ్ళున్నారు? ముగ్గురు దేవుళ్ళని ఆరాధిస్తే అనిలుము కాదా? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఆయన చెప్పినప్పుడు అది వారు ఎలా వేరుపరచగలుగుతారు? నేను ఆయనని మీరు నమ్మకనట్లయితే మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. మీ అవిశ్వాసం మీద చూడండి, పాపమే అవిశ్వాసము. మీ అవిశ్వాసంలోనే మీరు నశించిపోతారు. ఓ, నేను ఉన్నవాడనని నీకెవరు చెప్పారు? నేను వచ్చియున్నానని నీకెక్కడ చెప్పబడినది? ఓ, నా తండ్రి ఎవరో నీకు తెలియనా? ఆయన నామేంటో నీకు తెలుపగలవా? షారును రోజా పుష్పాన్ని నేనే, తెల్లవారు వేకువ చుక్కును నేనే. ఆయనెవరో నాకు చెప్పగలరా? మండుచున్న అగ్నిపదులో మోషేతో మాట్లాడినవాడును నేనే. అబ్రహాము దేవుడును, తెల్లవారు వేకువ చుక్కను నేనే. షారును రోజా పుష్పాన్ని నేనే. నేను వచ్చానని ఎవరు నీకు చెప్పారు? ఓ, నా తండ్రి ఎవరో నీకు తెలుసా? ఆయన నవమేంటో నీవు చెప్పగలుగుతావా? అమేన్. అల్ఫయు ఒమేగాయు నేనే, ఆదియు అంతమును నేనే, సర్వ సృష్టిని నేనే. నా పేరు యేసు. అవును కదా, త్రిత్వమనేది లేదు. లేదండి, అది అబద్ధం. ఏడు ముద్దలు ఆ మర్మాలను విప్పి ఆ మర్మాలను పరిసమాప్తి చేసినవి, తెలుపుతున్నవి, ముద్రపబడినది, తెరతెల్లము చేయబడినది, చూయించుచున్నవి. అన్ని సంఘాలు సంఘశాఖల గుండా ఇన్ని సంవత్సరాలన్నీ కూడా ముద్రలు మరుగు చేయబడిన వాటి సత్యాన్ని తెరతెలముగా తెలియచేస్తున్నవి. ప్రణందములోని మహావేష్య ఎవరామె? అయితే ఆమె వేష్యలకు తల్లి కూడా. చూశారా సోహరబ్రహాం, నీవు వాటిని రాబందులను పిలిచావు అని మీరు చెప్పవచ్చు, అవునా? అయితే గుర్తుంచుకోండి, రాబందు ఒక పక్షి. అతను కూడా ఎగరటానికి అభిషేకించబడ్డాడు. సుమా, సాధ్యమై తీర్పరుచుకున్న వారిని సహితము మోసపరచుడుకై ఆ రెండు ఆత్మలెంతో సమీపంగా ఉంటవి. రాబందు కూడా పక్షిరాజువులే ఒక పెద్ద పక్షి. ఆ పక్షిరాజువులే అతడు ఎగురగలుగుతాడు. గమనించండి, అతడు ఎగురకు బోధ చేయుటకు ప్రవచించుటకు అభిషేకించబడ్డాడు. అయితే ఎత్తులో ఎగరటానికి పక్షిరాజును అతడు వెంబడించలేడు. లేదు, కానే కాదు, పక్షిరాజును వెంబడించడానికి ప్రయత్నిస్తే అతని బుద్ధిహీనత బయలుపడుతుంది. అవునండి, అతడు పక్షిరాజును వెంబడించలేడు. అతను ఇలా చెప్పవచ్చు, ఓ, యేసుక్రీస్తు దేవుని కుమారుడు నేను నమ్ముతున్నాను అని. దేవుడు సర్వశక్తిమంతుడని, భూమి ఆకాశ సృష్టికర్త అని, ఆయన తండ్రి అని, యేసుక్రీస్తు ఆయన కుమారుడని నేను నమ్ముతున్నానని చెప్పవచ్చు. ఓ, తప్పక వారు అలాగే చేయగలుగుతారు. అయితే ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడంటానికి మాటేంటి? చూశారా, పక్షిరాజు ఒక ప్రత్యేక నిర్మాణములో సృజించబడిన పక్షి. భూమి మీద దానిలాంటిది మరొక పక్షి లేదు, అవునా? ఒక గద్ద దాని వెంటాడటానికి ప్రయత్నం చేస్తే, లేక ఇంకే పక్షానికైనా వెంబడించుకు ప్రయత్నం చేసినట్లయితే, అతడు అప్రతిష్ట పాలైపోతాడు. అతని బుద్ధిహీనత బయలుపడిపోతుంది తప్పకుండా. పాత దిత్తులో కొత్త ద్రాక్షరసాన్ని పోసినప్పుడు అతడు పగిలిపోతాడు. చూసారా, అతడు పగిలిపోతాడు. అతడు అప్రతిష్ట పాలైపోతాడు. అతడు అలా నిర్మాణము చేయబడలేదు. అతన్ని పట్టుకుంటుకై అతని శరీరము రూపకల్పనతో ఏకము కాలేదు. ఆ గొప్ప కుండపోతులోకి అతడు వచ్చినప్పుడు అతడు ఏర్పరచబడి నిర్ణయించబడి తిరిగి జన్మించిన పక్షిరాజు కాదు. కాబట్టి అతడు ముక్క తుక్కలైపోతాడు. చూశారా, అతని రెక్కల్లో ఉండే ఈకలు రాలిపోయి భూపై కులిపోతాడు. నిజం, ఎత్తు ఎగురుటలో అతడు పక్షిరాజును వెంబడించలేడు. అతడు ప్రయత్నం చేశాడా? అతని బుద్ధిహీనత రుజువైపోతుంది. నీవు అలా చేయలేవు. ఎందుకని? పక్షిరాజువులే అతను చూడలేడు. నీవెక్కడికి దుకాలో తెలియకుండా నీవు చాలా ఎత్తు ఎగురుట వలన ప్రయోజనమేంటి? అతను ప్రయత్నిస్తే ఎగురుటలో ఈ పక్షిరాజును అనుకరణ చేసినట్లయితే అతనెంతో గుడ్డివాడైపోతాడు. అతను దేని కొరకు ప్రయత్నించింది అతను ఎరుగుకుపోతాడు. అవును కదా, అతను అరుపులరుస్తాడు, బొబ్బరిదలు పెడతాడు. అయితే అబ్బాయ్, అతనితో ఒక్క వాక్యం మాట్లాడు, అతని బుద్ధిహీనత తెలిసిపోతుంది. యేసుకృష్ణ బాప్తిసం గురించి మాట్లాడు, లేక ఆయన నిన్న నేడు యుగంలో ఒకటే రీతిగా ఉన్నాడని మరి ఇంకొకటి మాట్లాడు. ఎందుకు? ఒక నిమిషం ఆగాగు అని అంటాడు. చూశారా, అక్కడే అతని రెక్కలు ఊడిపోయినవి. చూశారా, ఎగురుతాడు, ప్రవచిస్తాడు, దయాల వెలగొడతాడు, నేల మీద కిందికి పైకి గంతులు వేస్తాడు. అయితే అక్కడికి మాత్రం రాడు. ఎందుకని? అతడు తప్పక రుజువు చేయబడతాడు. అయినప్పటికీ అతడు ఏర్పరచబడినవాడు, అతడు అభిషేకించబడినవాడు. అతడు ఎగురగలడు, తనకు తానుగా తునిక బాగా చేసుకునగలడు. ఎగురుతాడు కొద్ది దూరం మాత్రమే. చూశారా, అతను మురిగిన శవాన్ని తినగలడు. అయితే సింహోత్సవ దగ్గర నుంచి వచ్చిన స్వచ్ఛమైన మన్నాను మాత్రం భుజింపలేడు. సుమా, అతడు గుడ్డివాడు, అతనంతా పనిగలిగి ఉంటాడు. అయితే దేని కొరకు అతను ప్రయాసపడుతున్నాడో మాత్రం అతనికి తెలియదు. చూసారా, అతనిని గోధుమను చెట్టుకై వర్షము లాంటి ఏ ఆత్మ పడినదో అదే ఆత్మ. అయితే ఆదిలో అతడు గోధుమ కాదు, అతడు పగిలిపోతాడు. నేను కొంచెం ముందుకు సాగలేకున్నాను. లేదండి, డాక్టర్ జోన్స్ ఏమి చెప్పను అది నేను తెలుసుకున్నాను. మంచిది, ముందుకు సాగిపోదాం. చూశారా, ముందుకెళ్దాం. లేదు, గమనించండి, అతడు అపక్షిగా ఉండే కొరకు ఎలా జన్మించిన వాడు కాదు, నిర్ణయించబడిన వాడు కాదు, నిర్మబడిన వాడు కాదు. బహుశా నారింజ చెట్టు పైన పెరిగే నిమ్మకాయ కావచ్చును, అయితే ఎన్నడు కూడా అతడు వేరు నుండి వచ్చిన వాడు కాదు. కలుపు చేయబడినవాడు అతడు. వారు తమ సంఘశాఖల్లో ఎంతగానో ఎదిగిపోతారు. ఇంతవరకనగా రుజువు చేయబడిన ఏర్పాటు వాక్యాన్ని ఎరుగునంత వరకు అవుతారు. ఆ తర్వాత వారి బుద్ధిహీనత బట్టబయలైపోతుంది. ఓ, అదే తలపైన గుండ్రని రూపమా? అదంతా ఒట్టి బుద్ధిహీనత అని అంటారు. చూశారా, తెలియచేయబడినది. అంత దూరాన్ని చుట్టానికి వారు నిర్మించబడలేదు. అతని యొక్క సంఘశాఖ అద్దాలు ఎంతవరకు చూపగలుగుతావో అంతవరకే అతను చూడగలుగుతాడు. ఆ తరువాత అతడు గబ్బిలం ఎంత గుడ్డిదో అంత గుడ్డివాడైపోతాడు. ఆ తరువాత అతని బుద్ధిహీనత బట్టబయలైపోతుంది. అవునా? అక్కడే నిజమైన పక్షిరాజులు కూర్చుని భుజిస్తవి. అవునండి, అక్కడే ఏర్పరచబడిన నిజమైన పక్షిరాజులు తామెవరో చూచుకుంటవి. ఆ వాక్యాన్ని అతను ఎప్పుడైతే విసర్జిస్తాడో అక్కడే అతని సంఘశాఖ యొక్క రాబందు అయిపోతాడు. ఎందుకని అతని దగ్గర లేకున్నాడు? కారణం, అతడు తింటూనే ఉన్నాడు. ఉరిగిపోయిన సంఘశాఖ యొక్క మృతదేహాన్ని తింటున్నాడు అతడు. అది అతని శరీరాన్ని ఆత్మపూర్ణిగా చేయలేదు. ఆత్మ ఆకృతిలో అది అతన్ని ఉంచలేదు. వేరే మాటలు చెప్పాలంటే అది సంఘశాఖల వ్యత్యాసాలకు అతీతునిగా అతని చేయలేదు. చూశారా, అతను కేవలము మురిగిపోయిందని భుజించాడు. అందుకొరకే అతని దేహం నిర్మాణమైనది. ఎక్కడైతే పక్షిరాజు స్వచ్ఛమైన మన్నాను భుజిస్తుందో అక్కడికి అతను వెళ్ళలేడు. అది అతను చేయలేడు. అవునా? అది మత్తయి 24:4 రుజువు చేస్తున్నది. అతను ఎగురుతున్నాడు, ఆకాశ వీధుల్లో రెక్కలాడిస్తూ గత్తులు వేస్తున్నాడు, అయితే అతను ఎత్తుగా ఎగరలేడు. చూశారా? అవును, చూడండి, ఆ స్వచ్ఛమైన మన్నాంతుడిపై ఆ ఎత్తును అతను చేరుకోలేడు. నేల మీద ఉన్న పాతబడిన మన్నాను అతను తినగలుగుతాడు. 40 సంవత్సరాల క్రితమో, లేక 1 నెల క్రితంలో, లేక గతించిన వారమైందో, మురిగి కంపు కొడుతున్న చచ్చి పాతబడిన కుందేలను అతను తింటాడు. దాని వైపే ఎరగబడి చూస్తూ, గురుగురుమని గురకలు పెట్టుకుంటూ, ఎగురుకుంటూ, మరొక పక్షిరాజు వలె ఎగురుతూ అతడు తింటాడు. మరొక పక్షిరాజు వలె అతడు అభిషేకితమైనవాడు. అతడు పక్షిరాజు పోలిగలవాడు రాబంధు. అది మనకు తెలుసు. అతడు అలాగే ఉంటాడు. అయితే నిజమైన పక్షిరాజును వెంబడించలేడు. చూశారా, అతను చేయలేడు. లేదండి, అతని శరీరం ఆ విధంగా కట్టబడలేదు. అతను మరొక శవాన్ని తింటాడు. అది స్వచ్ఛమైన ఆహారము కాదు, శ్రేష్టమైన మన్నా కాదు. అది లోతరిలాగా చెప్పాడనో, వెస్రీలాగా చెప్పాడనో, లేక పలాన డాక్టర్ డాక్టర్ గారు చెప్పాడనో, మరెవరో చెప్పారనో ఉంటుంది. ఈ ఘడియను గుర్చిన యేసు చెప్పినది కాదు అది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం. అభిషక్తులు, కడవరికాల క్రీస్తులు, అయితే అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తలు. ఎంత మేల్కొలుపు కలుగుతుంది! మనకు చదవడానికి సమయం లేదు. దీని మత్తయి 24:4 3:8 కలిపి చదవాలని ఆశిస్తున్నాను. మత్తయి 24:4 ఇలా చెప్తుంది, అంత్య దినాలలో అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు అభిషక్తులు వచ్చేదని చెప్పబడుతున్నది, మరియు నిజమైన వాని వల్లే అద్భుతాలు సూచికలు చేయుదని చెప్పబడుతుంది. ఏర్పరచుకున్న వారినే మోసపరుస్తారు. గమనించండి, అది యేసు చెప్పుచున్నది. ఇక్కడ ఆయన ప్రక్కనే పౌలు చెప్తున్నాడు, కడవర దినాల్లో భక్తి గల ప్రజలు వచ్చేదని అతడు చెప్తున్నాడు. చూశారా, పైకి భక్తి గల వారే ఉండేవారు వస్తారని చెప్తున్నాడు. అవివేక స్త్రీలను లోకాశుల చేత బయటకు నడిపిస్తారు. వారు తిరుగుతూ ఇలా చెప్తారు, స్త్రీలను ఎందుకు తెచ్చారు అని. అయ్యయ్యో, వారు చివరికి దాన్ని చూడనైనా చూడరు. పలు రకాల దురాశలతో ఏడవబడుతున్న అవివేక స్త్రీలను నడిపిస్తారు. చూశారా, ఎన్నే ఎంబ్రెలవలే చేస్తారు. మత్తయి 24:4 అబద్ధపు క్రీస్తులు, అబద్ధ భవిష్యత్తులు ఏర్పరచుకున్న వారిని మోసం చేయుటకు అద్భుతాలను సూచికలను చేస్తారు. ఎన్నే ఎంబ్రెలు మోషను ఎదిరించినట్లు వెరును బ్రష్లై విశ్వాసాన్ని కూర్చి చెడిన మనస్సు కలిగి ఉంటారు. ఒక విశ్వాసాన్ని గుర్చి కాదు, విశ్వాసమును గుర్చి. ఒక్క విశ్వాసము, ఒక్క ప్రభు, ఒక్క బాప్తిసం. ఒక్క ప్రభు మీద నమ్మకం ఉంచకుండా నీవు ఒక విశ్వాసాన్ని కలిగి ఉండలేవు. నీవు రెండు బాప్తిసాలు కలిగి ఉండలేవు. ఒకటి తండ్రి కొరకు, ఒకటి కుమారుని కొరకు, ఒకటి పరిశుద్ధాత్మ కొరకు కాదు సుమా. ఒక బాప్తిసం యేసుక్రీస్తు. అవును, చూడండి, అబద్ధపు బాప్తిసాలు. గమనించండి, ఇంటికి వెళ్లిన తర్వాత వాటిని పోల్చి చూడండి. మత్తయి 24:4 యేసు మాట్లాడేది, 2 తిమోతి 3:8 పౌలు చెప్పేది గమనించండి. ఇలా ఎన్నో ఉన్నవి, ఇప్పుడు దాన్ని పోల్చి చూడండి. అటు తర్వాత మరొక లేఖనాన్ని పెట్టు, లూకా 17:30, మలాకీ 4, ఎన్నే ఎంబ్రెల మోషను ఎదిరించినట్లుగా ఆ ఘడియలో అభిషేకించబడిన వాక్యమును ఎదిరించినట్లుగా ఈ మనుషులు కూడా, మనుష్యుడు కాదు, అభిషేకించబడిన ఈ మనుష్యులు సత్యము ఎదిరిస్తారు. మనుష్య కుమారుడు బయలుపరచబడు ఆ దినముననే ఇంటికెళ్ళిన తర్వాత ప్రకటన 1-7 వరకు చదవండి. 7వ దూత యొక్క వర్తమానము ముద్రను బయలుపరుస్తుంది. ఏంటది? ఆ దూత మనుష్య కుమారుడు కాదు, అయితే వర్తమానికుడు మనుష్య కుమారుని బయలుపరచును. ఇప్పుడు వాటి యొక్క వ్యత్యాసం ఏంటో మీరు చూడగలిగారా? అది అక్కడే మీకు చాలా కట్టంగా కనిపించేది. చూశారా, మనుష్య కుమారుడు తనకు తానుగా కాదు, కాని 7వ దూత 7వ వర్తమానికుడు మనుష్య కుమారుని ప్రజలకు బయలుపరుస్తాడు. ఎందుకనగా అది తొక్కును విడిచిపెట్టినది. అతడు దాని సంస్థాపకము చెయ్యడు, అది విత్తనమై ఉన్నది, తిరిగి అదే. ఆ దినాన ఎన్నేంబ్రేలు అభిషక్తులు ఎదిరించారు. అనుకునే విశ్వాసులు, అవిశ్వాసులు, సంఘ రాజస్వం మరియు పెంతికోస్తులు నిజమైన విత్తనానికి వ్యతిరేకులు నిలుస్తారు. అయితే వారిలో వారిని అలాగే ఉండివ్వండి. వారి బుద్ధినది ఏదో అది బయలుపడుతున్నది. ఇప్పుడు గ్రహించగలిగారా? ప్రకటన 10వ అధ్యాయం చెప్తుంది 7వ దూత పలుకు దినములలో. ఇప్పుడు గుర్తుంచుకోనండి, 7వది లౌదిక సంఘ కాలము. ఆ దూత బోరవదుచుండగా సంఘము సంఘశాఖగా తయారైపోయినప్పుడు, అది సంఘకాలముగా మారిపోయినప్పుడు, అది పెంతికోస్తు సంఘశాఖగా తయారైపోయినప్పుడు, ప్రతి ఒక్క వర్తమానికుడు ఏమై ఉండెను? మార్టిన్ లూథర్ ఏమై ఉన్నాడు? కెథలిక్కు ఒక గద్యంపై ఉన్నాడు. వెస్లీ ఏమై ఉండెను? ఆ లూథరన్ వారికి ఒక గద్యంపై ఉండెను. పెంతికోస్తు ఏమై ఉండెను? మిగతా వారికి ఒక గద్యంపై ఉండెను. ఇప్పుడు జీవం ఎక్కడికి వెళ్లిపోయినది? ఒక స్థాపక సంఘ సంస్థల నుండి బయటకు వెళ్లిపోయినది. ఇక తొక్క లేదు, అది విత్తనమే. ఏంటి? అది పెంతికోస్తుకు ఒక గద్దెంపు. చూశారా, ఈ కాలం యొక్క లేఖనము నెరవేర్పు చేటుకై. అవును కదా? గమనించండి, ఈ వర్తమానుకుని ఆరంభ దినంలోనే అతడు ఆరంభించిన తర్వాత కాదు సుమా. అయితే అతని యొక్క వర్తమానాన్ని ప్రకటింప మొదలుపెట్టినప్పుడే చూశారా, మొదటి లాగుడు స్వస్థత, రెండవ లాగుడు ప్రవచించుట, మూడవ లాగుడు వాక్యముడు తెరచుట, అనగా మర్మాలను బయలుపరచుట. ప్రవక్త వలె వాక్యమును బయలుపరచుట కంటే మరొక ఘనమైన మెట్టు మరి ఇంకొకటి లేదు. అయితే వాక్యం ద్వారా మాత్రమే ప్రవక్త రుజువు చేయబడతాడు. అయితే గుర్తుంచుకోనండి, మూడవ లాగుడు ఏదనగా ఆ 7 ముద్రలు తెరచుటయే. వాక్యములో ముద్రించబడి దాగ్యున్న సత్యమును బయలుపరచుట. మీరు గ్రహించారా? అప్పుడు ఆ దినాన ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ అనుకరణ చేసేవారు ఎన్నే ఎంబ్రేలు తిరిగి అగుపిస్తారు. మూలవాక్యంతో మోష ఎగిపించినప్పుడు వారు ఎలాగో చేశారో అలాగే అచ్చంగా చేస్తారు. ఇక చెప్పాలంటే దాని అనుకరణ చేయుడికై వస్తారు. ఖచ్చితంగా నిజమది. ఇప్పుడు చూడండి మత్తయి 24:24, అభిషక్తులు. ముగించబడక ముందు మూడు విషయాలు మనం చెప్పుకోబోతున్నాం, అది ఇదే. నేను ముగిస్తుండగా చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. మూడు సంగతులు గుర్తుంచుకోనండి, మూడు సంగతులు నెరవేర్చబడుచున్నవి, మూడు సంగతులు ఇప్పుడే ముందు పెట్టబడుచున్నవి. మొదటిది, ప్రపంచం సదమాస్థితి ఎందు ఉండను, ఆ విధంగా ఉంటుందని యేసు చెప్పాడు. చూడండి, ఈ తారుమారు స్థితిగతులు, మన స్త్రీలు పురుషుల వలె ఉండడానికి ప్రయత్నిస్తారు, మన పురుషులు స్త్రీల వలె ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. స్త్రీ పురుష స్వభావం కలిగి ఉన్నవారు మురిగిపోయినా, కుళ్ళిపోయినా, బహుహీనమైన దయ్యం పట్టిన స్వభావం అది కలిగి ఉన్నారన్న వారి ఎరుగునే ఎరగరు. అది జరుగుతుందని బైబిల్ చెప్తుంది. అది ఇప్పుడు ఇక్కడ ఉన్నది. రెండవది, ఆ సమయంలోనే ఇక్కడ ఎన్నే ఎంబ్రేలు కనిపిస్తారు. ఇది రెండవది. మూడవది, అదే సమయంలోనే మనుష్య కుమారుడు బయలుపరచబడతాడు. అక్కడే మీ విశ్వాసి ఉన్నాడు, మీ తయారు చేసుకున్న విశ్వాసి ఉన్నాడు, మీ యొక్క అవిశ్వాసి కూడా ఉన్నాడు. అక్కడే రుజువు చేయబడిన నిజమైన వాక్యము నిలబడి ఉన్నది. అక్కడే తయారు చేసుకున్న విశ్వాసి దాని అనుకరణ చేస్తున్నాడు. అక్కడ అవిశ్వాసి సమస్తాన్ని తృణీకరిస్తున్నాడు. అయితే సాయం సమయాన వెలుగు ఉండగానే ఉంటుంది. మహిమకు మార్గాన్ని నీవు నిజంగా కనుగొంటావు. అవునా? రాజ్యాలు ఉడిపోవుచున్నవి, ఇశ్రాయేలు మేలుకొనుచున్నది, మన బైబిల్ ప్రబోధాలు గురుతర సూచనలవే. సొదమయగు అనుల యొక్క దినాలు నాగలేగుంటగా మనో పెదల చేత బరివెక్కిపోయే చెదరిన వారలారా, మీ స్వదేశానికి తిరిగి రండి. విమోచన దినం అవసరమైనది. మనుషుల హృదయం భయంకంపన చేత పడిపోయినది. దేవుని ఆత్మ పునులకండి, మీ దీపాలను సరిచేసుకుని వెలిగించండి. ఎందుకంటే ఈ గడియలోని వాక్యాన్ని మీరు చూచుట కొరకు ఈ విమోచన సమీపమైనది. మీ తల్లపైకెత్తుకునుడి. అబద్ధ ప్రవక్తలు కచ్చుకుని ఉన్నారు. వారు ఎక్కడే ఉంటారని వారు అభిషిక్తులని చెప్పబడి ఉన్నది. దేవుని సత్యాన్ని వారు తిరస్కరిస్తారు. యేసుక్రీస్తే మన దేవుడని వారు తిరస్కరిస్తారు. దాన్ని వారు నమ్మట్లేదు. అటువంటిది ఇక్కడ ఉంటుందని బైబిల్ చెప్తున్నది. అది ఇక్కడే ఉన్నది. అయితే అపోస్తులు ఎక్కడ నడిచిపోయారో అక్కడే మేము నడుస్తున్నాం. అదే వెలుగు. తండ్రుల విశ్వాసాన్ని పిల్లల వైపు మరుస్తాం. విమోచన ఎంతో అస్తమైనది. మనుషుల హృదయం భయభీతితో కృంగిపోయినది. భూమి కృంగిపోతున్నది. ఓ దేవుని ఆత్మ పులులు కండి, మీ దీపాలను సరిచేసుకునండి. మీ విమోచన సమీపమైనది. మీ తలలో పైకెత్తుకునండి. అది నమ్ముతున్నారా? అయితే మన తల ఉంచుకుందాం. ఎక్కడెక్కడికి వర్తమానం వెళ్లిపోతుందో, తూర్పు దిశ నుండి పశ్చిమ దిశ వరకు, కాలిఫోర్నియా న్యూయార్క్ వరకును, దక్షిణ వరకుని ఉత్తర దిశ వరకును, ఎక్కడెక్కడ సువార్త సేవా పొలాల్లోకి వెళ్తుందో, మరెక్కడికి వెళ్ళినను మరియు ఈ మందిరంలోకి వెళ్ళినను. మేము పేదవారము. పెద్ద పెద్ద పూల సౌధాలు, టెలివిజన్ ప్రచురణలు మాకు లేవు. మేము చేయగలిగినంతా మేము చేయిస్తున్నాం. అయితే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొక్కకు వచ్చెదరు. ఈ టేప్ వింటున్న మీరు ఇది యథార్థమని మీరు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. నేనేదో ఈ వర్తమాన మూటగట్టుకుని నన్ను గుర్చి నేను చెప్పుకుంటలేదు. దాని గుర్చి నేనేమి చేసిందేమీ లేదు. ఒక స్వరము తప్ప నా స్వరము నా మంచి తీర్పునకు వ్యతిరేకమవుతున్నది. నేను శృంగారించిన పైన వేసిన గుడలాటి వాడను ఉండాలని ఆశిస్తున్నాను. అది చేయుటకు, తెలియచేయుటకు, నిర్ణయించుటకు, నిర్ణయించడం తెలియచేయుటకు అది నా పరలోకపు తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నది. ఆ నదీ తీరాన గుప్పించదు నేను కాదు. ఆయన అగుపించినప్పుడు కేవలం నేను నిలబడి మాత్రమే ఉంటాను. ఈ జరిగినవన్నీ జరిగించినది, వాటిని గురించి ముందుగా తెలియజేసిన వాడును నేను కాదు. అది ఆయన చేసినప్పుడు దగ్గరగా ఉన్నవాడు నేనే. దాని గురించి చెప్పాలంటే ఆయన వాడుకున్న ఒక స్వరాన్ని మాత్రమే నేను. నేను ఎరిగినది అది కాదు. అది నన్ను నేను సమర్పణ చేసుకున్నది. అదే ఆయన మాట్లాడు సాధనము. అది నేను కాదు. అది ఏడవ దూత కాదు. ఓ కాదు, అది మనిషి కుమారుని బయలుపరచుటకై ఉన్నది. అది దూత కాదు, దూత వర్తమానము కాదు. అది దేవుడు చేరిన మర్మమై ఉంటున్నది. అది ఒక మనిషిడు కాదు, అది దేవుడే. దూత మనిషి కుమారుడు కాదు, మనిషి కుమారుని యొద్ద నుండి పంపబడిన వర్తమానికుడు అతడు. మనిషి కుమారుడు క్రీస్తు. మీరు పోషించబడుతున్నది ఆయన ద్వారానే. మనుషుడు మిమ్మల్ని పోషించట్లేదు. మనుషుడు అతని మాటలు నశించును, అయితే మీరు నశించినటువంటి మనిషి కుమారుని శరీర వాక్యము చేత పోషించబడుతున్నారు. సమస్త విధాన లోకకార్యముల మీద, సమస్త సంఘశాఖల మీద నుండి మీరు ఎగురుటకు శక్తిమంతులగునట్లుగా నిండారుగా ప్రతి వాక్యం చేత పోషించబడకున్నట్లయితే మేము ప్రార్థిస్తుండగా ఇప్పుడైనా అది చేస్తారా? ప్రేమైన తండ్రి, ఇది ఒక కఠినమైన విషయం. ఒక మట్టి మానవుడు చేయుటకు ఇది సులభమైన పని కాదు. నీవే సమస్తం ఎరిగినవాడు. ప్రేమైన దేవా, ఇది అపార్థం చేయబడకుండాలని ప్రార్థిస్తున్నాను. అయితే నీ వాక్యం యొక్క వెలుగులో ప్రజలు నడుచుదురు కాక. తండ్రి అయిన దేవా, ఎవరు ఏర్పరచబడిన వారో నాకైతే తెలియదు, నీకు తెలుసు. నీ రాకడ ఎప్పుడో నాకు తెలియదు. అయితే నాకు మాత్రం ఒకటి తెలుసు, అది ఎదనగా ఈ సంగతులన్నీ జరుగునప్పుడు, ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు అని. వారు ఆరంభించిన వెంటనే అని కాదు. మోషే వారిని అలా వదిలివేశాడు. దాని గురించి మరేమీ అతడు చేయలేదు. నీవేమి చెప్పావో అది మాత్రమే అతడు చేయగలిగాడు. ఈగల పిలవమని నీవు అతనితో చెప్పావు. అటు తర్వాత వారు వాటిని పిలిచిరి, నీళ్లను రక్తంగా మార్చమని నీవు అతనితో చెప్పిదివి. అటు తర్వాత వారు దాన్ని చేసిరి. మోషే ఒకడు మాత్రమే వాక్యం వెంట వాక్యం మోసుకుని వచ్చెను. ఆ తర్వాత నీవు మాత్రమే బుద్ధిహీతను బహిర్గతము చేసేదేవి. తండ్రి, నీవు ఇంకా దేవుడివై ఉంటున్నావు. ఇది కడవర దినాల్లో జరుగుతుందని అదే వాక్యం తెలియజేసినది.
గత ఆదివారం మేము చెప్పినట్లుగా అనేక మంది యథార్థవంతులు వారి హస్తాలను కొత్త బండి మీదనున్న మందస్సం పైన పెట్టి ఉండేది. వారు మృతులైపోయేది. లేవీల యొక్క భుజాలు కాదు, పాపములోనూ అతిక్రమణను చనిపోయేది. వారి స్వంత మనస్సాక్షికి వ్యతిరేకంగా వాదించేది. చదువుతూ కూర్చున్న అనేక మంది సేవకులు ఆ వాక్యం చదివి త్వరగా పేజీని తిరగవేసి బట్ట బయలుపోటకు దాగుకుని ప్రజల సంఘములోను సంస్థలోను తమకున్న సాంఘిక స్థితి పోతుందని వెరచి దాగుకున్నారు. దేవా, ఎన్నడూ అలాగూ చేయకుండా మాకు సహాయం చేయి. ప్రభువా, లోకమునందలి సమస్త మాలిన్యం నుండి మా హృదయాలను కడగండి. ప్రభువా, నన్ను కడుగుటకై నేను సంసిద్ధంగా ఉన్నాను. ఈ సంఘముతోనూ వినుచున్న వారందరితోనూ ఎవరైతే ఈ టేపును వింటారో వారందరితోనూ నేను నిలబడి సంసిద్ధంగా ఉన్నాను. ప్రభువా, నేను నిలబడి శుద్ధీకరణ కొరకై అర్థిస్తున్నాను. ప్రభువా, కుమ్మరి వారింటికి నన్ను తీసుకుని వెళ్లి నన్ను పగలగొట్టి నీవు కోరిన సేవకునిగా నన్ను చేయము. ఏసుక్రీస్తు కొరకు అలాగ చేయము. నేను అపుత్రుని పెదవులు గలవాడను, అపుత్రుల పెదవులు గల వారి మధ్య నివసించవాడను అని యెషయా చెప్పినట్టుగా బయలుపరచబడిన ప్రత్యక్షత నేను చూశాను. యెషయా ఏ విధంగా దేవాలయంలో దేవదూతలను చూశాడో ఆ విధంగా నేను చూశాను. ప్రభువా, కడవరి కాలాన్ని నేను చూశాను. నాకు నా కుటుంబంలో శ్రమ, నాకు నా కుటుంబానికి శ్రమ, నా ప్రజలకు శ్రమ. నిత్యుడగు దేవా, నా మీద కనికరాన్ని చూయించు. నా కొరకు, నా ప్రజల కొరకు నేను విన్నపం చేస్తున్నాను. నమ్మనటువంటి అవిశ్వాసులతో మేము నాశనము కాకుందము కాక, విశ్వాసులతో మేము జీవించదము కాక. ప్రతి సంఘశాఖయు ప్రభువా, ప్రతి ఒక్క స్త్రీ పురుషుని సంఘశాఖకు నీ వ్యతిరేకమని నేను ఎరిగిండియు. సంఘశాఖ నీవు దీవించమని నేను అడగటలేదు. అయితే ప్రభువా, నీ గురుడైన వారు అక్కడే ఉన్నట్లయితే వారు ఈ టేపును ఒకవేళ వారు వినగలిగిన వారైతే వారిని గురించి అడుగుతున్నాను. ప్రభువా, వారు దాన్ని విని నీవు అనుగ్రహించిన జ్ఞానముతో దాన్ని గ్రహించి వారు బయటికి వచ్చి నేను అంగీకరించదురు కాక. ఈ దినపు ఆచారాన్ని బట్టి కాక, ఈ దినపు గుడితనము చేత కాని వారు మోసపరచబడకుందురు కాక. మరో దినపు చనిపోయిన శవాన్ని మరి అలాంటి దానిని వారు తినకుందురు కాక, వాక్యమునే వారు స్వీకరించదురు కాక. ఆ విధముగానే పరిశీలిని సెలువు వేసిన ప్రభువా, వారు మోషే దినపు శవాన్ని స్వీకరించి దాని చుట్టూ మొగియుండిరి. అడు తర్వాత నీవు అరణ్యములో స్వచ్ఛమైన మన్నాను పోలికను అనుగ్రహించింటివి. అది ప్రతి తరానికి ఒక పోలికే. అక్కడే వారు పోగొట్టుకుని అది వారిని విషపూరితులుగా చేసెను. కంపు కొట్టే ఆహారాన్ని భుజించడం ద్వారా దాని వల్ల వారు చనిపోయిరి. ఆత్మ సంబంధంగా అదే ఈ రోజు కూడా చేయుచున్నది. ఆత్మ సంబంధంగా సంఘశాఖ వారిని చంపుతున్నది. రీమిన దేవా, సహాయం చేయండి. అదంతా మీ హస్తాల్లోనే ఉన్నది. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. మనం తల్ల వంచిండిగా మరొక తీర్మానం చేస్తుండగా మేము పాటబడబోతున్నాం. మార్గమంతా మీరు వెళ్తారా? ఓ, ఎంతెంతో కాలము నేను తిరిగి తిరిగి ఉంటుని, అయితే నిజంగా నేను చీకటిలో సంచరించిన వారిలారా, నా యొద్దకు రండి అనే ఆయన వాక్యం వింటున్నాను. మీ సిలువనెత్తుకుని దినదినము నన్ను వెంబడించు అను మాట నేను వింటున్నాను. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయమునకు నేను భయపడను. పచ్చికల చోట్లను, శాంతికరమైన జలము యొద్దను నేనుంటాను. నన్నెక్కడకు ఆయన నడిపించును? చిత్తం యొక్క బుద్ధిహీనత నేను చూశాను. ప్రపంచమంతా అది వెదజల్లబడి ఉండడం నేను చూశాను. అయితే ప్రభువా, నీవు నన్నెక్కడకు నడిపించావనగా నేను అపొస్తలుల కార్యములు 19 వలె నేనుంటాను. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి. వెంబడించు ప్రభువా, నిన్ను చేరుకోటకు సగమదారులోకి నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు నేను మార్గమంతా ఆయనతోనే వెళ్ళదను. అది నా హృదయం నుండి వచ్చినదని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి హృదయంలో నుండి ఆ పాట వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క టేపును ఇక్కడ లేనటువంటి వారు వినలేకపోవచ్చును. అది అంతటి మూల్యత కలిగినప్పటికీ ప్రభువా, మేము దాన్ని అంగీకరించుచున్నాం. ఒక రాజు ఒక సైనికుడు ఒక సైన్యాన్ని ఎదుర్కొంటూ పోనట్లుగా అతడి కూర్చుని అలా చేయగలగడో లేదో అతడు చూచుకుంటాడు. లోక కార్యకలాపాలు వదులుకొని నీ వదులుకునగలవా?
రాయబడిన దేవుని వాక్యంలో చేరి ఆయన సైనికులతో నడిచి సాగిపోతూ ఆయన పక్షాలతో ఎగిరిపోతాడు. దాన్ని అనుగ్రహించండి. యేసు నామమును అడుగుచున్నాము. నీవు నమ్ముతున్నావా? నీవు అంగీకరిస్తున్నావా? మంచిది. ప్రభుచితమైతే ఈ రాత్రి నిన్ను మరలా చూస్తాము. అది సత్యమేనని నమ్ముతున్నావా? అది విపులంగా అర్థమైందా? నీ ప్రకరణ ఒకరికి కరస్పర్శ చేయి. ఈ ఉదయవేళలో ఉన్న దైవ సేవకులందరూ కూడా గ్రహించి గుర్తించుంటారని నేను తలస్తున్నాను. ఒక వ్యక్తి రాత్రంతా ప్రార్థించి ఈ లేఖనాలు కేవలము వాకిటెముకటినే పెట్టబడి ఉండగా దేనికోసం వేస్తారితే ఏమి లాభం? స్వార్థ పండించకపోతే నాకు శ్రమ అని పౌలు చెప్తున్నాడు. తన జీవితాంత మార్గమున నాకు అనుగ్రహించబడిన దేవుని యొక్క చిత్తాన్ని గురించి నేను సిగ్గుపడేవాడు కాదు అని అంటున్నాడు. నేను కొన్నిసార్లు చిన్నపిల్లలను ప్రతిష్ఠించము తరతర విషయాలు మర్చిపోతాను. ఓ రోజు బిల్లు చెప్పాడు, 2 సంవత్సరాల నుండి మా బేబీని ప్రతిష్ఠ కొరకై మేమస్తున్నాం అని ఒకరు బిల్లితో చెప్పారట. దాని గురించి వేరుగా తలంచవద్దు. 1 సంవత్సరం బాబు నాకున్నాడు, అతడు కూడా ఇంకా ప్రతిష్ఠ చేయబడలేదు అని బిల్లు చెప్పాడు. కాబట్టి అతను తనకు తానుగా నడిచే వరకు పెద్దయ్యే వరకు నేను ఆగుతున్నాను అని చెప్పాడట. కాబట్టి సహోదర సహోదరి, అది కాదు. చూడండి, ఒక విషయం, మన బిడ్డలో మనం ప్రతిష్ఠ చేయవలసి ఉన్నది. మనం అందరికీ బాప్తిస్మ ఇవ్వాలి. అక్కడ నీటి చెరువున్నది, ఇక్కడ నీళ్లున్నవి. మీరు ఇంకా బాప్తిసం తీసుకురకపోతే ఇక్కడ నీళ్లున్నవి. ఏంటి మీకు ఆటంకం? ఇప్పుడే రండి, ఈ రాత్రి వరకు ఆగవద్దు. ఇప్పుడే రండి. మారు మనసు పొంది పశ్చాత్తాప పొందిన వారందరికీ బాప్తిసం ఇచ్చే ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మీరు 12 సార్లు బాప్తిసం పొందినప్పటికీ మీ యొక్క పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున వారు మీకు బాప్తిసం ఇస్తారు. అవునా? దాన్ని మేము కలిగి ఉన్నాం. అయితే గ్రహించండి, వర్తమానాన్న హృదయ పైన ఉన్నది. నేను దాన్ని తీసుకుని వెళ్లాలి. అదే నా యొక్క ప్రాముఖ్య ఉద్దేశం. నా భార్య ఏమి చెప్పినప్పటికీ, నా బిడ్డలు ఏమి చెప్పేటప్పటికీ, నా పాస్టర్ గారు ఏమి చెప్పినప్పటికీ, నా వారెవరేమి చెప్పినప్పటికీ, అది నా యొక్క ప్రభు. నేను దాన్ని బయటకు తీసుకుని వెళ్లాలి. అదే నా యొక్క ప్రాముఖ్య ఉద్దేశం. చాలా సార్లు నేను దైవ సేవకులను గుర్తించడం మర్చిపోతుంటాను. మన సహోదరుడు సహోదరు నేవిల్ ఒక ప్రశస్తమైన మనిషి. ఇక్కడున్న తదితర సహోదరుల బట్టి మేము సంతోషిస్తున్నాం. సహోదరులారా, మీరు వ్యత్యాసంగా ఉన్నారని కాదు, మేము మీతో ఏకీభవించకపోవుట. ఇక్కడ మీరు అనేక మంది త్రిత్వమునకు సంబంధించిన బోధకులు ఉండవచ్చును. మేము మీతో కోపంగా ఉన్నామని కాదు, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాము. దాని మేము నమ్మనట్లయితే నేను ఎన్నడు కూడా సంఘాన్ని విడిచి బయటకు వెళ్లేవాడిని కాదు. దేవా, నన్ను సరిచేయం అని చెప్తూ మోకాళ్లపైనే అక్కడ ఉండేవాడను. అటువంటి మూర్ఖమైన స్వార్థమతో కూడిన ఆత్మ నాలో ఉంటుకు నేను ఇష్టపడను. నా ఆత్మ నిలమైనదిగా పరిశుద్ధమైనదిగా సహోదర ప్రేమ కలిగి పరిశుద్ధాత్మతో పరిశుద్ధత కలిగినట్టుకు నేను ఇష్టపడతాను. ఎవరైనా నాకు కిడు చేసినట్లయితే సరే, పర్వాలేదు, వారితో నేను సరిపడుటకే ఇష్టపడతాను. అలాంటిది నా జీవితానికి అవసరం లేదు. లేదు, నేను ప్రేమ కలిగి ఉండటానికే ఇష్టపడతాను. ప్రేమతో సరిచేసుకుంటే నేను ఆశిస్తాను. ప్రేమతోనే తప్పనిసరిగా ఆ దురాన నుండి జవాబిస్తాను. నేను వేరుగా ఉండాలనే నా భావన కాదు. మెథడిస్టు, బాప్టిస్టు, కథలిక్కు, ప్రెస్బిటేరియన్, మీరు ఇంకెవరైనప్పటికీ ఈ విషయాలు వ్యత్యాసాలని నేను చెప్పట్లేదు. మీతో నేను కోపంగా ఉండను. నేను ఆ చేసినట్లయితే నేను ఒక వేషధారిని ఇక్కడ వేదిక దగ్గర నుండి దేవునికి ప్రార్థించుకుంటాను.
అయితే ఇది ప్రేమతో చెప్తున్నాను. మీరెక్కడ ఉన్నారో నేను చూశాను. ఇది నాలోనే నేను చెప్పట్లేదు, ఊహించు చెప్పట్లేదు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నేను దీని ఇస్తున్నాను. ఇది సత్యము. వాటి నిమిత్తమై నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన వెలక మునుపు ఈ పాటలోని మరొక వచనాన్ని పాడుదాం. మీరు రాగలిగితే ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండాలని కోరుతున్నాను. లేట్లయితే మరలా మనం కలుసుకున్న వరకు ప్రభువు మీతో ఉండుగాక. ఆయన భూమిలోని శ్రేష్టమైన వాటిని దేవుడు మీకు ఇవ్వాలని, ఆయన మిమ్మల్ని దీవించాలని మేము ప్రార్థిస్తాం. అవునా? ఏ సున్నామమును స్వీకరించండి.